శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్త్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ఓం క్లీం కృష్ణాయ గోపీజనవల్లభాయ నమః. శ్రీకృష్ణ పరమాత్ముడు అశ్వత్థామ యొక్క మదం, అతని దగ్గర బ్రహ్మశీరష్యం అనే అస్త్రం ఉందని అహంకారం, ఇవన్నీ ధర్మరాజుకి తెలియజేసి వాడు మూర్ఖుడు గనక, అందులో తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడు గనక తండ్రికి ఇచ్చిన మాట తప్పి ఆ అస్త్రం ప్రయోగిస్తే లోకాలకి చాలా ప్రమాదం. ఆ అస్త్రం భీముడి దగ్గర లేదు, శరీర బలం మాత్రమే శత్రువుల్ని సంహరించడానికి సరిపోదు, మంత్రబలం బుద్ధిబలం ఇవన్నీ అవసరం. కాబట్టి మనం వెడదామని అర్జునుడిని వెంట పెట్టుకుని ధర్మరాజుని ఎక్కించుకుని రథం తోలి దారిలోనే భీముడిని కలుసుకుని, భీమ ఆగవయ్య బాబు మేము ముందు వెడతామంటే వినిపించుకోకుండా భీముడు వెళ్ళని కాదని మళ్ళీ స్పీడ్ లాగేశాడు. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా, ఈ హైవేలో వెడుతున్నప్పుడు ఒక కారు ముందు వెడుతుంటే వెనకాతల వాడు ఓవర్టేక్ చేయటం, మళ్ళీ వీడికి పట్టుదల వచ్చి దాన్ని ఓవర్టేక్ చేయటం. శ్రీకృష్ణ పరమాత్ముడు భీముడి రథాన్ని దాటగానే భీముడు ఇంకా కసిగా వేగంగా రథం తోలమన్నాడు నకులుణ్ణి, దాటుకుని వెళ్ళాడు. వేదవ్యాస మహర్షి ఆశ్రమం చేరారు మొత్తం మీద. వ్యాసాశ్రమంలో ఒకచోట వేదవ్యాస మహర్షి విభూతి పూసుకుని భక్తితోటి తపస్సు చేసుకుంటున్నాడు, జపంలో ఉన్నాడు. వెంటనే భీముడు ఆయనకి వినయంగా రథం దిగి నమస్కరించి ఈ అశ్వత్థామ ఎక్కడున్నాడా అని వెతికితే అక్కడికి కొంచెం ఓ ఫర్లాంగ్ దూరంలో ఓ పెద్ద చెట్టు కింద ఒళ్ళంతా విభూతి పూసేసుకుని, అసలు నిజంగా శివభక్తుడు కూడా అంతలా చేయడనమాట. అసలు భక్తుడి కంటే నకిలీ భక్తుడు ఎక్కువ నటిస్తాడు, మీరు చూశారో లేదో. అందుకే శాస్త్రం ఒకటి ఉందనమాట, అసలు భక్తుడి కంటే దొంగ భక్తుడికి పట్టినామాలు పెట్టుగా ఉంటాయట. అసలు సిసలు భక్తుడు కొంచెమే నామం పెడతాడు, కొంచెం విభూతి పెడతాడు, వీడు ఎలాగ ఇదంతా పూసేసి ఓ నాటకం ఆడేస్తాడనమాట. తనను చూడగానే అందరూ వీడేదో గొప్ప తపస్యాలి భక్తుడు అనుకోవాలని గొప్ప వేషం వేస్తారు. ఈ జపాలు చేసేవాళ్ళు కూడా అంతే, పాపం నిజంగా పాపం రోజు జపం చేసే భక్తులేమో మామూలుగానే ఉంటారు, ఈ కపట భక్తులు చూసారా జపమాల లభుచుకుని అటు ఇటు చూస్తూ అంది నటిస్తాడనమాట. దీనికి కొంగ జపం అని పేరు, దొంగ జపం అని పేరు. చూసేవాడు అనుకుంటాడు అయ్యి బాబోయ్ ఏమి కళ్ళు మూసుకున్నాడండి, అసలు ఎంత నిష్టగా ఉన్నాడండి, అసలు వాడు చూస్తే పరమాత్మేనండి అనుకుంటాడనమాట. ఈ నటన తాత్కాలికం, అసలు సిసలైనటువంటి తపస్సు దీర్ఘకాలిక ప్రయోజనాలను ఇస్తుంది. ప్రస్తుతం అశ్వత్థామ పాండవులు వచ్చి ఎక్కడ మీద పడతారో వాళ్ళు వచ్చే సమయానికి నేను తపస్సు చేస్తున్నట్టు కనబడితే నన్ను చంపకుండా పోతారనే ఉద్దేశంతో పూర్తిగా ఆపాదమస్తకం భస్మం పూసేశాడు. భసిత దేహుడయ్యాడు, భసితం అంటే భస్మం, విభూతి, విభూతి పూయబడిన శరీరం కలిగిన వాడయ్యాట. అది చూడగానే భీముడు దగ్గరికి వెళ్ళాడు. మేన భసితమల్లది మాననీయ తపఃప్రయుక్తి నాదరించియున్న ద్రోణతన యుగాంచి చాపదండం భుసజ్యం భుచేసి మహిత శరముచే నమర్చి. ఒళ్ళంతా విభూతి పూసుకుని మహాతపస్సు చేస్తున్న వానికి మళ్ళీ శరీరాన్ని ఇంద్రియ నిగ్రహం కలిగిన తపస్సు చేస్తున్నవాడు ఏ విధంగా అయితే రెండు చేతులు నాభి దగ్గర పెట్టుకుని యోగిలా నటిస్తాడో అలా నటిస్తూ శివశివ శివశివ అంటూ కనిపించాడు ప్రస్తుతం అశ్వత్థామ. పళ్ళు పటపట కొరికాడు భీముడు. వెంటనే ధనుస్సుకి బలమైన బాణం ఎక్కుపెట్టాడు. ఎక్కుపెట్టి ఎరా రాత్రి ఏమో క్రూరంగా నిద్రపోతున్న వాళ్ళందరినీ ఊచకోత కోసేసావా, చంటి పిల్లల్ని చంపేశావు, పెద్దవాళ్ళని చంపేశావు, ఏనుగుల్ని పీనుగుల్ని చేసావు, గుర్రాలను చంపావు, అందరినీ పీనుగు పెంటలు చేసి వధించి ఇప్పుడేమో ఏమీ ఎరగనట్టుగా విభూతి పూసుకుని కాసేపట్లో భక్తుడు అయ్యావా, పిల్లి కాసేపట్లో మహాతపస్యాలు ఇప్పుడయింది అన్నాడు ఆయన. ఓ పిల్లి కాసోటి ఉందిలేండి, ఆ రోజుల్లో బాగా ప్రసిద్ధి, అందుకని రుద్రాక్షపు పిల్లిలా తయారయ్యావా అన్నాడు అనమాట. పాతకాలంలో కథ ఉండేది, ఓ పిల్లి కొంచెం రిటైర్ అయ్యాక ముసలితనం వచ్చాక అంతపూర్వం దాని ఇష్టం వచ్చేట తిరిగేసింది. రిటైర్ అయ్యాక అది బతకడానికి ఏదో ఒక ఆలోచన చెయ్యాలనుకుందిట. మిలీ కహీసే కోయి మాల లేకరువుసే కంఠమేడాల ఔర్రు బదన్నపరు రాక్కులగాకరు బిల్లి చెలి ప్రయాగ్నహాని అని హిందీలో చక్కని కవిత్వం ఉండేది పూర్వం. ఓ పిల్లి ఒళ్ళంతా విభూతి పూసుకుంది, ఎక్కడి నుంచో ఓ జపమాల తీసుకుంది చేతిలోకి. ఆ తర్వాత ఆ జపమాలని చేతిలో పుచ్చుకుని శివశివ శివశివ అని తిప్పడం మొదలుపెట్టింది. ఈ విధంగా ఒళ్ళంతా బూడిద పూసుకుని జపమాల తీసుకుని నేను ప్రయాగ తీర్థయాత్రకు వెడుతున్నాను అందిట. చుట్టుపక్కల వాళ్ళంతా ఆశ్చర్యపోయి ఇదేమిటండి, పిల్లెప్పుడు ఎలకల్ని తినడమే తప్ప మాట వరసకు కూడా ప్రయాగకి వెళ్ళదే, ఇది వెడుతోంది ఏమిటి అనుకుంటూ ఉంటే, నేను ఒకప్పుడు వయస్సులో ఉన్నప్పుడు మహాపాపాలు చేశాను, ఎంతోమంది ఎలకల్ని తిన్నాను, చిలకల్ని తిన్నాను, పావురాన్ని పట్టుకుతున్నాను, ఇప్పుడు ఇక నాకు వైరాగ్యం వచ్చింది, అందుకే సన్యాసం పుచ్చుకున్నాను, ప్రయాగకి స్నానానికి పోతున్నాను, మీరందరూ నాతో వచ్చారంటే మిమ్మల్ని కూడా గంగా యమునా సంగమంలో ఉంచి పవిత్రుని చేస్తాను, నన్ను నమ్మండి అందిట. ఇది అస్సలు దగ్గరగా తిరుగుతున్న ఎలకల్ని కూడా పట్టుకోకుండా ఉండడం, ఒళ్ళంతా బూడిద పూసుకోవడం, శివశివ శివశివాని జపం చెయ్యడం, ఇవన్నీ చూచిన ఎలుకలన్నీ నమ్మేసేయట. ఆహా, పిల్లిగారు మారిపోయారు, సన్యాసం పుచ్చుకున్నారు అనుకుని ఆనందపడిపోయి, అయితే పిల్లిగారు మేము కూడా మీతో ప్రయాగ రావచ్చా అంటే తప్పక రావచ్చు అందుట పిల్లి. ఈ పిల్లిగారితో పాటు వీళ్ళంతా బయలుదేరారు. ముందు పిల్లిగారు, వెనకాతల జనం అంతా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. మీకు తెలియదే ఉంది, పిల్లిగారు మంచి అందులో ఎంత పొట్టేసుకుని, ఎన్ని రుద్రాక్షలు, ఎంత విభూతి, మీరు చూశారో లేదో ఒక్కొక్కరిని చూస్తే. అవి బాబోయ్వాడు బకాసురుడికి ఎక్కువ, భీముడికి తక్కువ అన్నట్టుగా ఉంటాడు. ఎంత శరీరం వేసుకుని, ఎంత విభూతి పెట్టుకుని, ట్యూబులు పెట్టేసి శివలింగాలకు అభిషేకం చేస్తుంటే చూసేవాడు అమ్మ బాబోయ్ వీడు అగస్త్యుడేమో అనుకోవాలన్నమాట. ఈ విధంగా పిల్లిగారు ఒళ్ళంతా బూడిద పూసుకుని ఓ నటించేసి బయలుదేరి వెళ్ళిపోతుంటే పాపం ఎలకలన్నీ నమ్మి వెనకాతలు బయలుదేరాయి. సృష్టిలో రహస్యం అది. పెద్దగా విభూతి పెట్టకపోతే వాడు పండితుడు కాదు, బాగా విభూతి పెట్టి ఎంతలావు శరీరంతో దజ్జాగా కూర్చున్నాడే వాడు పండితుడు అనమాట. పాండిత్యానికి కూడా వేషమే కదా మూలం, ఆ వేషాన్ని చూసి కూడా బయలుదేరే. కొంత దూరం వెళ్ళింది పిల్లి, అక్కడ ఒక మలుపులో వంతెన ఉంది. ఆ వంతెన పక్కన నిలబడి నేను ఒక్కొక్కళ్ళకి విజిటింగ్ కార్డులు లాంటివి ఇస్తాను, ఈ కార్డులు పుచ్చుకుని మీరు సత్రానికి వెళ్ళండి అందిట. అది బాగా టర్నింగ్ అందుకని ఒక్కొక్కలక రావడం మొదలుపెట్టాయి. పిల్లిగారు పక్కన నిలబడింది, వన్ అని దానికి ఒక విజిటింగ్ కార్డు ఇచ్చింది. ఈ ఎలకల రాగానే టక్కు నొక్కు నొక్కి పక్కనెట్టేది. ఒక్కటొక్కటి వస్తున్నాయి వెనకాతల ఎలకలకి తెలియవు పాపం. ఇలా నిశ్శబ్దంగా ఒక్కొక్క ఎలకని నొక్కి పక్కన పెట్టి మొత్తం మీద కూడా వచ్చిన ఎలకలన్నీ పక్కన పెట్టింది. పిల్లికి కుళ్ళిన ఎలకలు తినడం మరీ ఇష్టం. పులి ఒకటి, అది అంతే, జంతువుని చంపాక కొంచెం కుళ్ళుతూ ఉంటే తింటుంది. అలా ఈ ఎలకలన్నీ నొక్కి పక్కన పెట్టి రోజు కోడి తొప్పిని తినేసిందిట. అందుకని పిల్లి ప్రయాగ తపస్సు అని అద్భుతమైన కథలు ఆ రోజులో ఉపనిషత్తుల్లో చెప్పారు. ఇలాంటి మోసగాళ్ళు ఎప్పుడూ లోకంలో ఉంటూనే ఉంటారు. అందుకని భీముడు ఏమన్నాడు, రాత్రి ఏమో హింసతో చంటి పిల్లలను కూడా చంపేశావు, నిద్రపోతున్న వాళ్ళని క్రూరంగా వధించావు, ఈ కాసేపట్లో ఆ హింసని విడిచిపెట్టి ధనుస్సు పక్కన పెట్టి ఒళ్ళంతా విభూతి పూసుకుని శివశివ శివశివ అని జపం మొదలెట్టావా, శవాలు పోయి శివాల్లోకి ఎత్తావా, ఒరే వేషం మారిస్తే మాత్రం నిన్ను అంత తేలిగ్గా విడిచిపెడతానా, కాసుకో అని బాణం వేయడానికి సిద్ధపడ్డాట. దాంతో వాడు వణికిపోయాడు. వీడు బాణం పెట్టుకొని చంపేస్తాడు అనుకుని పక్కనే దర్భ ఒకటి తీసి ఆ దర్భకి బ్రహ్మశీర్షం అనే మంత్రం చదివి అలా విసిరేశాడంతే. అపాండవం కరోమి, పాండవులు లేకుండా చేసేస్తానన్నాడు వాడు. ఇంకేముంది, వాడు మంత్రం చదివి దర్భ విడిచిపెట్టగానే ఈ ఇషీకం, ఈ దర్భ భయంకరమైన అగ్నిజ్వాలలతోటి భీముడి మీదకి వచ్చేసింది. అది చూడగానే ఆ సమయానికి అక్కడికి వచ్చిన కృష్ణుడు, అర్జున అర్జున నేను అనుకున్నంతా అయ్యింది, ఈ దుర్మార్గుడు బ్రహ్మశీర్షం అనే అస్త్రం వేశాడు, ఈ అస్త్రం వేసేటప్పుడు మొత్తం పాండవులంతా నాశనం అయిపోవాలి, వాళ్ళ వంశాలు నాశనం అయిపోవాలని మంత్రం చదివి వేశాడు. ఇప్పుడు నువ్వు కూడా బ్రహ్మశీర్షం అనే అస్త్రం వెయ్యకపోతే మీరు, మీ భార్యలు, మీ పిల్లలు, ఇంకా మీ వాళ్ళు కొంతమంది కడుపులతో ఉన్నారు, వాళ్ళందరి కడుపులు నాశనమైపోతాయి. వెయ్యి వెంటనే బ్రహ్మశీర్షం అన్నాడు కృష్ణుడు. వెంటనే అర్జునుడు బ్రహ్మశీర్షం వేస్తూ భీముడు అన్నాడు, ఈ దౌర్భాగ్యుని చంపడానికి బ్రహ్మశీర్షం వెయ్యి అన్నట్టు అప్పటికి. కానీ అర్జునుడు అలా అంటాడా, భీముడేమో వాడు మనల్ని చంపడానికి బ్రహ్మశరం వేశాడు, నువ్వు కూడా బ్రహ్మశీర్షం వేసేటప్పుడు ఈ గురుపుత్రుడు చావాలని సంకల్పించంటే ఆ బ్రహ్మశీర్షాన్ని కళ్ళకు అద్దుకుని గురుపుత్రుడికి ఏ విధమైన హాని జరగకుండా ఉండుగాక, లోకాలకి నాశనం లేకుండా ఉండుగాక, మేము నాశనం కాకుండా ఉండుగాక అని వేశాడు. ఇప్పుడు అర్థమవుతుందా అర్జునుడు ఎటువంటి ఉత్తముడు. ఆ దుర్మార్గుడు ఎదురుగుండా ఉన్నవాడు వీళ్ళందరూ అరే కడుపులో ఉన్న పిల్లలు కూడా చచ్చిపోవాలని వాడు అంటున్నాడు ఆ మంత్రం చదివి. కాని అర్జునుడు ముందు గురుపుత్రునకు భద్రం వయ్యాడు, మొట్టమొదటి చెప్పిందంటే అది ఆయన మా గురువుగారి అబ్బాయికి ఏం అవ్వకూడదు, ఆ తర్వాత మాకు శుభం కలగాలి, లోకాలకు ఇబ్బంది కలగకూడదు అని సంకల్పం చేసి వెయ్యగానే పైన వెడుతున్న దేవతలు అసలు ఇంత ఉదాత్తమైన చరిత్ర కలిగిన మహాత్ములు అరుదుగా ఉంటారు. అందుకే ఈ పుణ్యాత్ముడు తన బాణంతో కర్ణుడిని చంపగలిగాడు. కర్ణుడు లోకాలు నాశనం అయిపోయినా పర్వాలేదు అస్త్రం వేస్తానంటాడు, కానీ అర్జునుడైతే ఎట్టి పరిస్థితుల్లో లోకాలకి నష్టం ఉండకూడదు, శత్రువులైనప్పటికీ గురువుగారు కొడుకు కనుక వాడికి నష్టం ఉండకూడదు అని మంత్రం చదివి వేశాడు. ఇది మనకి స్త్రీ పర్వంలో సౌప్తిక పర్వంలో రెండో ఆశ్వాసంలో చెప్పిన మాట. అది విన్నప్పుడు అది చదువుతున్నప్పుడు శరీరానికి ఒక రకమైన తన్మయత్వం ఒక గగురుపాటు కలుగుతాయి మనకి. ఎంత ప్రాణహాని చేసిన శత్రువుకైనా సరే మనం హాని చెయ్యకూడదు అని అర్జునుడి ద్వారా ధర్మరాజు ద్వారా తెలుసుకోవాలి. అదే మనం 10 రూపాయలు అవతల వాళ్ళు లాక్కుంటే 10 రూపాయలు వీడు లాక్కున్నాడు, వీడిని అంతం చూసేద్దాం, వీడిని కోర్టుకి ఇడ్చేద్దాం అనుకుంటున్నావా లేదా లోకంలో? చూస్తున్నాం కదా, పక్కన ఒక అరగజం పక్కవాడు ఎవడో కలుపుకున్నట్ట మా పీఠానికి దగ్గరలో ఎవడో అంతే, వాళ్ళిద్దరూ కొట్టుకున్నారు నా దగ్గరకు వచ్చారు. నేను అన్నాను ఒక్క అరగజమే కదా, ఇద్దరిలో ఎవరు సర్దుకున్నా బాగానే ఉంటుంది, కొంపములు కదూ, ధర్మం ప్రకారంగా మీకు వాస్తు చూసి పెడతాను అని జాలి కొద్దీ అన్నాను. గురువుగారు ఎన్ని చెప్పినా సరే 100,000 రూపాయలు పైన అరగజం నాకు కావాలని వాడంటాడు, ఆ అరగజం కావాలని వీడంటాడు, ఇద్దరు కలిసి చివరికి నా మాట వల్లేదు, కోర్టుకు వెళ్ళారు, మొత్తం ఈ ఆస్తి అంతా అమ్ముకున్న కోర్టు ఖర్చులకి సరిపోలేదు, లాయర్లకు పోశారు, వీళ్ళిద్దరూ ఇప్పుడు అడుక్కుంటున్నారు. అంటే మొత్తం నాశనం అయిపోయినా పర్వాలేదు, అరగజం పక్కకి వెళ్ళడానికి మాత్రం ఇష్టపడలేదు. ఎంత విచిత్రమైన ప్రాణులండి వీళ్ళు మానవులు, చాలా జుగుప్సాకర ప్రవర్తన అన్నమాట ఇది. ఈ భూమి మీద ఒక అరగజం కోసం కొట్టుకుంటున్న ఈ మూర్ఖులు ఈ అరగజం కోసం పడుతున్న శ్రమలో ఎంత కాలం పోతోంది, ఎంత ధనం పోతోంది, ఈలోపు వీళ్ళ ఆయువు పోవడం లేదా? అయినా అజ్ఞానం అజ్ఞానమే. గురువాక్యంతు కర్తవ్యం, గురువు ఏదన్నా చెప్పాడంటే కిక్కురు మరకుండా చేస్తే తరిస్తాడని కదా శాస్త్రం, అది కూడా చెవిన పెట్టరు, అందువల్లే వాళ్ళు నశిస్తారు. వాళ్ళందరికీ అర్జునుడు ఒక గొప్ప ఆదర్శం. ఇలా అస్త్రం వేయగానే ఈ అస్త్రం మహావేగంగా వెళ్ళిపోయి ఢీమని అశ్వత్థామ అస్త్రాన్ని ఢీ కొట్టింది. ఈ 2 అస్త్రాలు ఒకదాన్లో ఒకటి కొట్టుకుని వెనక్కి వెళ్ళి ముందుకెళ్ళి యుద్ధం చేస్తుంటే అందులో నుంచి 100,000 కొలది పెద్ద పెద్ద పిడుగులు లేచిపోయి లోకాలను ధ్వంసం చేయడం మొదలుపెట్టాయి. ధరణీ చక్రముదిర్దిరందిరిగి మార్తాండు కుంఠీభవత్కిరణుండయ్య దిశా వితానము వడంకెన్ మిన్నదర్చన్ మహీధర సంతానము గ్రక్కునంగదలే ఉద్భ్రాంతంబులై అంబుధుల్ పొరలెన్ కట్టల మీద పెట్ట పిడుగుల్ మ్రోసెన్ మహోదగ్రతన్నని తిక్కర గారు అద్భుతంగా వర్ణించారు దాన్ని. ఈ భూమండలం ఆ 2 అస్త్రాలు కొట్టుకుంటుంటే దద్దరిల్లిపోయింది, భూమి కంపించిపోయింది, పర్వతాలు పగిలి కింద పడిపోవడం మొదలుపెట్టాయి, సముద్రం ఉప్పొంగిపోయింది, సముద్రం ఉప్పొంగి ఊళ్ళు ఊళ్ళు కొట్టుకుపోయాయి, ఇంతంత పిడుగులు పడిపోయాయి, చెట్లు కూలిపోయాయి, ఎంతో మంది ప్రజలు గుండెపోటు చచ్చిపోయారు, లోకాలన్నీ అల్లకల్లోలం అయిపోతున్నాయి. సంక్షోభించిన వేదయు బ్రహ్మదేవుడు సంక్షోభించాడు. వెంటనే నారదుడు వేదవ్యాస మహర్షి పరుగు పరుగునొచ్చి 2 అస్త్రాల మధ్యలో నిలబడి చేత్తో ఆపారట. ఎక్కడ గొప్పతనం ఆలోచించండి ఒకసారి. వేదవ్యాసుడు భయంకరమైన 2 బ్రహ్మశీర్ష అస్త్రములు యుద్ధం చేస్తుంటే అస్త్రముల మధ్యలో నిలబడి చేతులతో వాటిని ఆపాడు. మానవ మాత్రుడు చేయగలడా? ఈ అస్త్రములు ఇంద్రాది దేవతల్ని కూడా నాశనం చేసే అస్త్రాలు. అటువంటి అస్త్రముల మధ్యలో రేపు పూర్ణిమ కూడా చేసుకుంటున్నాం మనం, మనందరికీ గురువు వేదవ్యాసుల వారు 2 చేతులతో ఆపాడు దాన్ని. అది వ్యాసుని గొప్పతనం. అందుకే వ్యాసో నారాయణో హరి అన్నారు. అలా ఆపి, నాయన తాత్కాలికంగా అస్త్రాలు ఆపాను, కానీ అస్త్రాలు ఇలా నేను ఆపకూడదు, అది అధర్మం, అది ప్రమాదం కూడా లోకానికి. కానీ ఒక్కటి ఆలోచించు, ఈ నారదుడు నేను ఎందుకు వచ్చామో తెలుసినా, మీ అజ్ఞానాన్ని తొలగించడానికి. మీరు అకల్మషులు, నిజానికి మహాత్ములు, క్షణికోద్రేకానికి గురయ్యారు, ఒకరి మీద ఒకరు అస్త్రాలు వేసుకున్నారు. ఇంత పూర్వం రామచంద్రుడి దగ్గర ఈ అస్త్రం ఉన్నది, కానీ రాముడు రామాయణ యుద్ధంలో రావణాసురుడి మీద ఈ బ్రహ్మశీర్షం వేశాడా? బ్రహ్మాస్త్రం వెయ్యొచ్చు కానీ బ్రహ్మశిరం వెయ్యకూడదే. కార్తవీర్య అర్జునుడి దగ్గర అస్త్రం ఉన్నది, అతడు పరశురాముడి మీద వేశాడా? పరశురాముడి దగ్గర ఈ అస్త్రం ఉంది, అతడు ఎప్పుడైనా క్షత్రియుల మీద వేశాడా? మహానుభావులైనటువంటి ఎంతో మంది ఋషులు ఎంతో పూర్వం ఈ అస్త్రాలు తమ దగ్గర ఉన్నప్పటికీ ఇవి లోకాలకి ప్రమాదం కనుక ఊరికే లోకశ్రేయస్సుకి తమ రక్షణకి అస్త్రాలు దగ్గర పెట్టుకున్నారు కానీ వెయ్యలేదు. అణుబంబు మన దగ్గర ఎందుకు ఉండాలి అంటే దేశ రక్షణకి, అంతే తొందరపడి వెయ్యం కదా. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళును చైనా వాళ్ళు మనల్ని అలాగే బెదిరిస్తున్నారు, అయితే మన దగ్గర ఉన్న అణుబంబులు వాళ్ళకంటే ఎక్కువ ఉన్నట్లండి. అసలు అణుయుద్ధం అంటూ వస్తే మన ముందు ఎవడు ఆగడు, కాకపోతే కాస్త ఆగుతున్నారు మన వాళ్ళు సంయములు కనుక, అర్జునుడు లాంటి వాళ్ళు మన భారతీయులంటే అందువల్ల ఆగారు తప్ప, లేకపోతే వాళ్ళతో మన వాళ్ళు గట్టిగా తలుచుకోవాలి కానీ ఎప్పుడైపోయింది? అసలు 62లోనే తుక్కు కింద కొట్టాలి, అప్పుడు జరిగిన పొరపాటుకి ఇప్పుడు మనం ఏడుస్తున్నాం అంతే. ఆ రోజుల్లో కొన్ని స్వార్థాల వల్ల అనవసరంగా వాటిని తీసుకెళ్ళి ఐక్యరాజ్య సమితిలోను ఇంకో వల్లకాట్లోనూ పెట్టడం ఎందుకు చెప్పండి? ఆ టైంలో సమయం వచ్చినప్పుడు కొట్టిపారేయమని పెద్దలు ఎంతోమంది చెప్పారు, మూర్ఖత్వంతో నెత్తిమీదకి తెచ్చుకున్నాం. ఇప్పుడేమో కొరకరాని కొయ్యి అయిపోయారు. అలా ఎందుకనంటే అస్త్రములు మన దగ్గర ఉండాలి, శక్తులు ఉండాలి, కానీ ప్రయోగించకూడదు. మీరు ప్రయోగించడం తప్పు కదా అంటే అర్జునుడు అన్నాడు, అయ్యా మీరు చూశారు నా తప్పేమైనా ఉందా? అతడు మమ్మల్ని నాశనం చేయడానికి అస్త్రం వేశాడు, మా రక్షణ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో, అది కూడా శ్రీకృష్ణుని యొక్క ఆజ్ఞతో నేను ఈ అస్త్రం వేశాను. మీరు వద్దంటే నా అస్త్రం వెనక్కి తీసుకుంటాను, కానీ అతని చేత కూడా ఆ అస్త్రం వెనక్కి తీసుకునేలా చెయ్యండి, లేదంటే మేము నశించిపోతామనగానే వేదవ్యాసులు రైతుని అస్త్రం తీసుకోవాడు, అస్త్రం సంగతి నేను చూస్తానన్నట. వెంటనే అర్జునుడు భగవంతుడికి నమస్కారం చేసి మంత్రం చదవగానే ఆ అస్త్రం వెనక్కి వచ్చేసింది. మహాతపస్సు, ఇంద్రియ నిగ్రహం, బ్రహ్మచర్య నిష్ట, ఇటువంటి లక్షణములు లేనటువంటి వాడు అస్త్రం వేస్తే వెనక్కి తీసుకోలేట. అర్జునుడు అస్త్రం వెనక్కి తీసుకోగానే వ్యాసుడికి నారదుడికి ఎంత నిష్ఠాగరిష్ఠుడో అర్జునుడు అర్థమైపోయింది. ఇప్పుడు అశ్వత్థామని నీ అస్త్రం వెనక్కి తీసుకో అంటే వాడు అస్త్రం వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నించగానే అస్త్రం అగ్నిజ్వాలలతో వాడిని కాల్ చేయబోయింది. దాంతో వాడు వణికిపోయి నేను వెనక్కి తీసుకోను, పో పాండవులు చంపి అన్నాడు. అప్పుడు వ్యాసుడు ఇదేం అన్యాయం రా అంటే నేనేం చేయనండి, అర్జునుడికి తపశ్శక్తి ఉందని అర్థమయ్యింది, అందుకే ఆయన వెనక్కి తీసుకోగలిగాడు. నా దగ్గర ఇంద్రియ నిగ్రహం లేదు, కోపిష్టి వాడి పాపిష్టి పనులు చేయటం వల్ల ఈ అస్త్రం వెనక్కి తీసుకుందామంటే నన్నే చంపేస్తోంది. నేను చావడానికి నేను ఇష్టపడను, కాబట్టి పాండవులు చంపడానికి ఇష్టపడుతున్నాను. ఈ అస్త్రం పాండవుల నాశనం కోసం వేశాను గనక వాళ్ళని చంపేయగానే ఈ అస్త్రం తనంత తానే నాశనం అయిపోతుంది, ఇంకా తర్వాత పనిచేయదు నాకు, కాబట్టి పాండవులను చంపనమండి అన్నట. అప్పుడు కృష్ణుడు నవ్వి, నువ్వెంత గింజుకున్నా ఈ అస్త్రం పాండవులను చంపడానికి వీల్లేదు, వేదవ్యాస మహర్షి దీనికి ఏదైనా మార్గాంతరం చూడన్నట్ట. అప్పుడు వ్యాసుడు ఆలోచించి అస్త్రం వేసి వెనక్కి తీసుకోలేకపోతున్నావు గనక ఈ అస్త్రంతో కొన్ని ప్రాణుల్ని మాత్రం చంపు, దానికి ఎంతో కొంత బలిచ్చేయి, ఆహారం ఇచ్చేయి, తర్వాత సంతృప్తి పడేలా చెయ్యి అన్నట్ట. ఓ మంచి కిటికీ ఇచ్చావు అని వాడు ఏం చేశాడు, పాండవులలో కొంతమంది స్త్రీలు ఆ వంశంలో వాళ్ళు గర్భవతులు ఉన్నారు, ఆ గర్భాలు నాశనం చేస్తాను, పాండవులను వదిలేస్తానన్నట్ట. అలా కాదు, ఒక్క గర్భాన్ని విడిచిపెట్టన్నాడు కృష్ణుడు, అలాగేలే అని మాటని అస్సలు ఒక్క గర్భం కూడా లేకుండా ఈ పాండవ స్త్రీల గర్భాలలో ఎవరెవరున్నారో ఆ పిల్లలందరూ నాశనమైపోవాలన్నట్టు లోపల. దాంతో కృష్ణుడికి ఆగ్రహం కలిగింది, ఓరి దొంగపీనుగా ఒక్క గర్భాన్ని నట్టే పెట్టరా, మిగతా గర్భాలను తీసుకోరా అని చెబితే నాకు మాటిచ్చి లోపలేమో మళ్ళీ అన్ని గర్భాలు నాశనమైపోవాలంటావా? నీలాంటి నీచుణ్ణి ఇంతవరకు నేను ఎక్కడా చూడలేదు, అయినా నీ సంకల్పాన్ని నేను వ్యర్థం చేస్తాను, ఇదే ఇంతమంది చూస్తుండగా నేను శపథం చేస్తున్నాను. ఈ పాండవ స్త్రీల యొక్క గర్భములన్నీ నాశనమైన ఒక్క అభిమన్యుని భార్య ఉత్తరాదేవి గర్భంతో ఉంది, ఆ గర్భంలో ఉన్న పిల్లవాణ్ణి నేను రక్షిస్తాను, ఆ పిల్లవాణ్ణి నేను బ్రతికించి ఈ భావి భారత సామ్రాజ్యానికి సమ్రాట్టుని చేస్తాను, రాజుని చేస్తాను అనగానే అశ్వత్థామ పక్కపక్కనవి, నువ్వు అంత గొప్పవాడివైతే చెయ్యవో ఆయ్ అన్నట్ట. అని నవ్విని నగుచు కుంభజతనయుండిట్లని అస్త్రదగ్ధుని బ్రతికించిన మేలు కాదే, నిన్ని విన్న నువ్వు ఎరింగదముగాక నరసఖ దీనం. పైగా నవ్వుతూ వెకిలి నవ్వు నవ్వుతూ ద్రోణాచార్య పుత్రుడు అన్నాడు, నేను అస్త్రం వేసి తగలబెట్టేసిన తర్వాత ఆ తగలబడి చచ్చిపోయినటువంటి పిండాన్ని గండం నుంచి బయటపారేసి రక్షించగలవా? ఓ రక్షిస్తే గొప్పే, అప్పుడు అందరూ నీ గొప్పతనం తెలుసుకుంటారు, నేను మాత్రం క్షమించను, మొత్తం అన్ని పిండాలు సర్వనాశనం అయిపోగాక అన్నట్ట. అప్పుడు కృష్ణుడు, మూఢుడా, నువ్వు ఎలాగో చిరజీవివి కాబట్టి నువ్వు బ్రతికుండగా నీ కళ్ళ ముందు ఆ ఉత్తరా గర్భంలో ఉన్న పిల్లవాడు పుడతాడు, వాణ్ణి నేను బ్రతికిస్తాను. నీ మేనమామ కృపాచార్యుడి దగ్గర వాడు విద్యాభ్యాసం చేస్తాడు, 68 సంవత్సరాలు భూమిని పరిపాలిస్తాడు, ఆ తర్వాత సర్పదగ్ధుడై పావుకాటు తిని చచ్చిపోతాడు. అతని కొడుకు జనమేజయుడు మళ్ళీ నీ మేనమామ కృపాచార్యుడి దగ్గర విద్యాభ్యాసం చేసి నువ్వు చూస్తూ ఉండగా అభివృద్ధి చెందుతాడు. అప్పుడు నువ్వు మాత్రం దరిద్రపు జీవితం గడుపుతావు. నేను చెప్పిన మాట వినిపించుకోకుండా నన్ను రెచ్చగొట్టి అర్జునుడిని కించపరిచి బ్రహ్మాస్త్రాన్ని కించపరిచి వేదవ్యాసుడు నారదుడి వంటి వాళ్ల మాటలు కూడా నువ్వు కాదన్నావు. దీనికి ఇదే నా శాపం. త్రీణి వర్ష సహస్రాణి చరిష్యసి మహీమిమాం అప్రాప్నువన్ క్వచిత్ కాంచిత్ సంవిదం జాతుకే నచిత్ నిర్జనాన్ అసహాయస్త్వం దేశాన్ ప్రవిచరిష్యసి పూయసోనిత గంధీచ దుర్గకాంతార సంశ్రయః. నీవు ఈరోజు మొదలుకొని 3000 సంవత్సరాల కాలం భయంకరమైన రోగం అనుభవించు. ఆ రోగం ఎలా ఉంటుంది? రోజు ఒళ్ళంతా మంటలన్నమాట. స్నానం చేసిన గంధం పూసుకున్న బా మంట మంట అనుకుంటావు. ఒకరోజు కదట 3000 సంవత్సరాలు శ్రీకృష్ణ పరమాత్మకు అపచారం చేసి లోకనాశనం కోరుకున్నాడుగా పాపాత్ముడు, రాత్రికి రాత్రి జనాలు చంపాడుగా, దానివల్ల మామూలు శాపం కాదు అది. 3000 సంవత్సరాలు నీ అంగాలు మండిపోతూ ఉంటాయి. ఒక్కోసారి చూశారు లేదు, వేసవకాలంలో మన ఒళ్ళంతా ఏదో చిటపట్లాడిపోయి మంట వస్తుంది, ఆ కాస్త మంటే తట్టుకోలేము. అటువంటిది నువ్వు అనుక్షణం మంటోయ్ మంటోయ్ అని శరీరం యొక్క మంట తట్టుకోలేక గిజగిజలాడిపోతావు, కడుపులో గ్యాస్ ట్రబుల్ పెరిగిపోతుంది, తిండి తినలేక ఏడుస్తావు, ఎక్కడ మంచినీళ్లు తాగడానికి నీకు నీళ్లు దొరకవు. ఎవరన్నా నీకు మంచినీళ్ళు ఇస్తే ఆ మంచినీళ్లు నీ చేతిలోకి రాగానే ఆ గ్లాసులో ఉన్న మంచినీళ్లు ఆవిరైపోతాయి. ఈ 3000 ఏళ్ళు చావవు బ్రతకవు. మంచినీళ్లు లేకపోయినా చావవు, కానీ దాహంతో గిజగిజలాడతావు. ఒళ్ళేమో మంటలతో ఉంటుంది. ఎంతమంది గంధం పూసినా, ఎంతమంది నీకు నీళ్లు పోసినా, ఆ నీళ్లు నీ ఒంటి మీద పడినా మంట మాత్రం తగ్గదు. నీకు జనాలు ఎవరూ దగ్గరకు వచ్చి సాయం చేయరు. అందుకే నిర్జనాన్, ఏ పరిచారికులు పరిచారకులు లేకుండా అసహాయస్తం సహాయం లేకుండా ఏడుస్తావు. దేశాన్ ప్రవిచరిష్యసి, దేశాలు తెగ తిరుగుతావు, బాధ తట్టుకోలేక ఆ ఊరు ఈ ఊరు అనే తేడా లేకుండా తెగ తిరుగుతావు. నీ ఒళ్ళంతా పూయ వాసన వచ్చేస్తుంది, శోణిత రక్తం కారుతూ ఉంటుంది, అస్తమాటు రక్తం కారిపోతూ ఉంటుందిట. మీరు ఎప్పుడైనా కుష్ఠరోగం వల్ల చూశారో లేదో, చర్మం చిట్లిపోయి నెత్తురు కారుతుంది. నీకు అలా కుష్ఠరోగ పీడితికి మళ్ళీ చర్మం చిట్లిపోయి నెత్తురు కారుతూ ఉంటుంది. ఆ శోణిత గంధీచ రక్తపు వాసన నీకే అసహ్యం కలుగుతుంది. దుర్గకాంతార సంశ్రయః, భయంకరమైన అడవులలో, మామూలుగా కాంతారం అంటే అడవి, సాధారణమైన అరణ్యం కాదు, దుర్గకాంతారం అంటే అడుగు పెట్టడానికి వీలు కాని కీకారణ్యాల్లో తిరుగుదూగాక పో అనగానే అతడు ఒక్క క్షణకాలం వణిగిపోయాడు. నీ కళ్ళ ముందు జనమేజయుడు పరీక్షిత్తు అభివృద్ధి పొందుతాడనగానే వేదవ్యాస మహర్షి కూడా లేచి ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్టే ఈ రోజు నుంచి నీ బతుకు అధోగతవుగాక అన్నాడు. 3000 సంవత్సరాల తర్వాత నీ రోగం పోతుంది, అక్కడి నుంచి నువ్వు పవిత్రుడు అయిపోతావు. 3000 ఏళ్ళు బతకద్దటండి. ఇలాగా ఈ ఘట్టం జరిగి నేటికి 5250 సంవత్సరాల కాలం క్రితం, 52-50 ఏళ్ల క్రితం జరిగింది. అంటే అశ్వత్థామ ప్రస్తుతం శాప విముక్తుడైపోయి మీకు మళ్ళీ అందంగా ఉన్నాడు. 3000 ఏళ్ళు దాటిపోయింది. శ్రీకృష్ణ పరమాత్మ శరీరం విడిచిపెట్టడానికి 36 ఏళ్ల ముందు అతనికి రోగం వచ్చింది. శ్రీకృష్ణుడు ఈ భారత యుద్ధం జరిగాక కరెక్ట్గా 36 ఏళ్లే బతికాడు. మహాభారత యుద్ధం తర్వాత 36 ఏళ్ల తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు యాదవులు అంతా కూడా శరీరాలు విడిచిపెట్టేశారు. కాబట్టి అప్పటికింకా కలియుగం ప్రారంభమవాలా. కృష్ణుడు కలియుగం ప్రారంభం అయిన సమయంలోనే శరీరం విడిచిపెట్టాడు. పరమాత్ముడు శరీరం విడిచిపెట్టడం, కలియుగ ఆరంభం అవడం, రెండు ఒకేసారి అయ్యాయన్నమాట. అందుకే 5000 సంవత్సరాల క్రితం శాపం అనమాట అది. ఇలా శాపం ఇవ్వగానే అశ్వత్థామ గిజగిజలాడి, శ్రీకృష్ణుడి మాట నీ మాట ఒమ్మవ్వదు కాబట్టి ఆ శాపం నేను అనుభవిస్తాను. సద్గురువు జగద్గురువు కృష్ణుడు చెప్పాడు, వ్యాసుడు గురువు పదే పదే చెప్పారు. ఇక్కడ మీ గురువులు మహాత్ములు పౌరాణికులు, మిమ్మల్ని ఈ పని చెయ్యండి అని చెబితే ఆ పని కిక్కును మనకుండా చెయ్యాలట. అలా చెయ్యని వాళ్ళు ఎన్ని జన్మలైనా ఇలాగే శిక్షణ అనుభవిస్తారు. మహానుభావుడు సమర్థ సద్గురుడైన వ్యాసుడి మాట కూడా కాదన్న పాపాన్ని అశ్వత్థామేమన్నాడు, అనుభవిస్తాను, చేసిన పాపాన్ని అనుభవిస్తాను, ఇదిగో నా నెత్తి మీద మణి కూడా ఇచ్చేస్తున్నాను, ఈ ధర్మరాజు గారికి అర్జునుడికి. కాకపోతే నేను ఈ శాపాన్ని ఒక్క పిసరు మారుస్తున్నాను. ఆ పిసరు ఏమిటంటే, నేను శాపం అనుభవిస్తున్న కాలంలో తరచుగా వేదవ్యాసుని దగ్గరకు వచ్చి పురాణాలు వింటాను. ఈ ఒక్క ఉపకారం నాకు చెయ్యి. నేను ఇక మీదట నువ్వు మనుషుల్లోనే ఎక్కువ తిరుగుతూ ఉండు, నేను నీ దగ్గరకు వచ్చి పురాణం వింటాను. ఇది కూడా దరిద్రమే. ఏమమ్మా అట్లా వెళ్ళిపో, ఏ ఆ మాత్రం కొంచెం రోజు తెలుస్తుంది కదా వెళ్ళి, కెమెరాల మీద పడతారు వెళ్ళి, అశ్వత్థం వల్ల తయారవుతున్నారు, రాను 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 రాను. పురాణం చెబుతున్న కాసేపు డిస్టర్బ్ చేయతానే, అక్కడ అడ్డంగా పెడితే అడ్డంగా ఉంటే కూడా తోసుకొచ్చేస్తున్నారు. మీరు అమ్మ అక్కడ కూర్చున్న వాళ్ళు కొంచెం మీ దగ్గరికి లాక్కోండి, రానివ్వకుండా చూడండి. ఒకసారి మేము ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం, నానా యాత్ర పడి ఒక బుద్ధినేమో లేనం చేసి పురాణం చెప్పుకుందామంటే మొదలుపెట్టి నిమిషానికి ఒకసారి అటు గదిలి ఇటు గదిలి గందరగోళం చేస్తారు. కాస్త ముందు రావాలి లేదంటే. ఒకసారి గోవిందానండి, ఇంకొకసారి గట్టిగా. ఇప్పుడు ఈ అశ్వత్థామ శాపం విచిత్ర శాపం అన్నమాట. ఏమిటి ఆ విచిత్ర శాపం అంటే, 3000 సంవత్సరాలు ఇతనికి రోగం, ఈ సమయంలో వ్యాసుడికి ఎదురుగుండా కూర్చుని ఈ పురాణాలు వింటానన్నాడు. అంటే ఈ వాసన ఈయన భరించాలి. ఈ రోగిష్టాడికి వచ్చే బాధే కాదు. ఇప్పుడు అవతల వాళ్ళు ఏదైనా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటే వాళ్ళతో పాటు నెరువు పడుతున్నా లేదా? ఇప్పుడు వ్యాసుడికి నాకు వచ్చిన కష్టం వచ్చిందన్నమాట. ఈ విధంగా అశ్వత్థామ నీ దగ్గరే 3000 సంవత్సరాలు ఉంటానని చెప్పించి ఆ తర్వాత రత్నం ఇచ్చి తీర్థయాత్రలు గడిపోయాడు అన్నట్టే. చాలా కాలం, ఎక్కువ కాలం అశ్వత్థామ వ్యాసుడి దగ్గర కూర్చుని ఆయన పురాణాలు విని తన వాసన కొంచెం ఆయనకు కూడా అంటగట్టి ఆయన పుణ్యవాసన తాను స్వీకరించాడు, పురాణ వాసన. ఇక ఆ తర్వాత భీముడు ఆ రత్నాన్ని తీసుకెళ్లి ద్రౌపదీదేవికి ఇచ్చి, ద్రౌపది, మనిషి చావడం అవమానం పొందడం రెండూ సమానమే, ప్రాణం పోయినా పర్వాలేదు కానీ అవమానం ఇంకా ప్రమాదం, ఒకేసారి చావడం మంచిది కానీ అవమానం నిత్యం చావడంతో సమానం. ప్రస్తుతం అశ్వత్థామకు 3000 సంవత్సరాలు రోగం కనుక వాడు నీచమైన హేయమైన శిక్ష అనుభవించినట్టే, కాబట్టి వాడు చావలేదని బెంగబెట్టుకోవద్దట. ఒక వ్యక్తికి అవమానం ప్రాణం పోవడం కంటే నీచం. వాడి నెత్తి మీద రత్నం కూడా లాక్కున్నాం, ఈ రత్నం స్వీకరించు, ఇది వాడి శిరస్సు కింద భావించు అనగానే ఆవిడ కళ్ళకద్దుకుని, మహాత్ముడు గురువుగారు ఆయన కొడుకు పొరపాటు చేసినా సహజమైన పుణ్యం ఎక్కడికి పోతుంది? మళ్ళీ వాడి మీద వాళ్ళందరూ గౌరవమే, ఇన్ని పాపాలు చేసినా అశ్వత్థామ మీద వాళ్ళ గౌరవమే ఉంది. అందుకని గౌరవంగా రత్నం ధర్మరాజు చేతిలో పెడితే ధర్మరాజు కూడా గురుపుత్రుడి మీద గౌరవంతో నెత్తి మీద పెట్టుకున్నాడు. ఎక్కడికక్కడ భారతంలో గొప్ప ధర్మం ఏమిటంటే, గురువుగారి పుత్రుడి మీద మాత్రం వీళ్ళందరికీ ఎంత ప్రేమనండి, వాడు ఎన్ని పాపాలు చేసినా సరే. కారణం ఏమిటంటే, దుర్యోధనుడి వల్ల వీళ్ళందరికీ దుర్బుద్ధి పుట్టింది. స్వతసిద్ధంగా వీళ్ళు మంచివాళ్ళే. ఇదంతా ఈ నీచత్వానికి మూల కారణం దుర్యోధనుడి కూడు తినడం, వాడి పక్కన ఉండడం. అదే ఆ దుర్యోధనుడి ఉద్యోగమే చేసి ఉండకపోతే పాపాత్ముడి దగ్గర చేరితే పుణ్యాత్ములు కూడా కోర్టులకు వెళ్ళి జైలు శిక్ష అనుభవించాలి. ఎందుకంటే వాడి పాపంలో వీడికి ఒక భాగం ఉంటుంది కనుక. అలా దుర్యోధనుడి యొక్క నీచాశ్రయం వల్ల వీరికి కష్టం వచ్చింది తప్ప స్వతసిద్ధంగా వాళ్ళంతా మహాత్ములు. అందుకే అందరూ వాళ్ళని గౌరవించారు. అంతా అయిపోయాక ధర్మరాజు అన్నాడు, అశ్వత్థామకి ఇంత శక్తి ఎలా వచ్చిందయ్యా? ఈ కృష్ణ నాకు ఆశ్చర్యంగా ఉంది, రాత్రికి రాత్రి దృష్టజ్యుమ్నుడి లాంటి యజ్ఞగుండంలోంచి పుట్టినవాడిని చంపేశాడు, ఉప పాండవులు చంపాడు, శిఖండిని చంపేశాడు, ఇన్ని ఏనుగులు ఇన్ని గుర్రాలు వీళ్ళందరినీ పీనుగు పెంటలు చేశాడంటే అప్పుడు అది వాడి శక్తి కాదు, అది ఈశ్వరుడి యొక్క అనుగ్రహం అన్నాడు శ్రీకృష్ణుడు. ఈ అశ్వత్థామ పెడుతూ ఉంటే శివుడు కనబడ్డాడు ఆయనకి. ఆ శివుణ్ణి అతడు స్తోత్రం చేసి మెప్పించాడు. శివుడు ఖడ్గం ఇచ్చాడు. ఖడ్గ ప్రభావంతో అతడు లోకాలనైనా జయించగలడు. కేవలం ఈశ్వర కృప ఇది. నూనం సదేవ దేవానాం ఈశ్వరేశ్వరమవ్యయం జగామ శరణం ద్రౌణిహి ఏకస్తేనావధీద్ బహూన్. ఇదంతా దేవదేవుడైన మహేశ్వరుడి కరుణ. ఈ ద్రౌణి, ద్రోణాచార్య పుత్రుడు, ఈశ్వరుణ్ణి సంపూర్ణంగా శరణ కోరాడు, శివుణ్ణి భక్తితో పూజించాడు, ఈశ్వరుడు అతన్ని అనుగ్రహించాడు, లోకాలను నాశనం చేయగలిగేటటువంటి తన శక్తిని ఖడ్గరూపంలో అందించాడు, ఆ ఖడ్గంతో వీడందరినీ ఖండించాడు. ఒక్క ఈశ్వరుణ్ణి భక్తితో పట్టుకున్న వాడికి లోకాలను జయించే శక్తి రావడంలో ఆశ్చర్యమేమున్నది? మన అర్జునుడికి పాశుపతం ఇచ్చిన ఆయన ఎవడైనా భక్తితో అర్థిస్తే తన ప్రాణం కూడా ఇస్తాడు. ఆ ఈశ్వరుడి గురించి నాకు తెలుసు. ఒకనొకప్పుడు ఆ ఈశ్వరుడు దక్షయజ్ఞాన్ని విధ్వంసం చేశాడు. మళ్లీ దక్షుడు కాళ్ళ మీద పడితే అతనికి గొర్రెతలు ఇచ్చి, మళ్ళీ ఆ గొర్రెతలు అతనికి మాత్రమే గొర్రెతల కింద, ఇతరులకు మాత్రం అతని తల కింద కనబడేలా వరం ఇచ్చాడు. యజ్ఞంలో చావు దెబ్బలు తిన్నటువంటి దేవతలకు అవయవాలు ఇచ్చాడు. ఆ మహాత్ముడు సృష్టికర్త, సృష్టిభర్త, సృష్టిహర్త, ఆ ఈశ్వరుడు నేను ఒకటే, మేము భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాం, ఈశ్వర కటాక్షంతో ఈ జగత్తులో సాధించలేనిది లేదు అని ఈశ్వరుడి యొక్క మహిమ చెప్పగానే వాళ్ళందరూ భక్తితో ఈశ్వరుడికి నమస్కారం చేసుకున్నారు. ఇంకక్కడి నుంచి అక్కడ ధృతరాష్ట్రుడు హస్తినాపురంలో గజగజలాడిపోయి, ఇంత భయంకరమైన వార్త నువ్వు చెప్పావు, ఓ పక్కన అటు పాండవ శిబిరం పీనుగు పెంట అయిపోయింది, మా శిబిరంలోనూ ఎవరూ మిగలలేదు, ఇటువంటి దుస్థితి ఎవరికైనా వస్తుందా? మానవమాత్రుడు అన్నవాడు తన కళ్ళ ముందు ఉభయపక్షాలు నశించిపోయి తనొక్కడే మిగలడం ఉంటుందా అని ఏడుస్తూ ఉంటే సంజయుడు అన్నాడు, ఏమయ్యా ఇప్పుడు ఎందుకు ఏడుస్తావు, నువ్వు ఏడిస్తే మాత్రం నీ మీద సానుభూతి నాకే రావడం లేదు, ఇక మిగతా వాళ్ళకి ఏం వస్తుంది. ఒక దౌర్భాగ్యుడు తన చుట్టూ తానే మంట పెట్టేసుకున్నట్ట, తనకి తానే నిప్పెట్టేసుకుని అవి బాబాయ్ కాలిపోతున్నాను ఏడ్చేట, తనకి తానే నిప్పు పెట్టుకుని కాలిపోతున్నానని ఏడ్చేవాడి మీద ఎవరికైనా జాలి ఉంటుందా? తనంత తాను విషం తాగేశాను, పొరపాటును తాగేశాను, చచ్చిపోతున్నాను, ఇది విషం నన్ను చంపుతుంది అనుకోలేదు అని ఎవడైనా అంటే, అటువంటి వాడిని చూసి జాలి కలిగినా వాడిని ఎవడన్నా ఆహ్వానిస్తారా? అటువంటి వాడిని తిట్టుకుంటారా? నువ్వు అలాగే ఈ భయంకరమైన ప్రమాదం వస్తుందని ఎంతమంది చెప్పినా వినిపించుకోకుండా నా కొడుకు నెగ్గుతాడని మనస్సులో భావించి ఎంతకు లాక్కొచ్చావు, దాని ప్రమాదం ఇప్పుడు అనుభవిస్తున్నావు, అనుభవించంతే, ఏడవడం వల్ల ఏం ఉపయోగం లేదు. అనగా జాలి కలిగిన విదురుడు అక్కడికి వచ్చాడు, మహాత్మా నువ్వు ధర్మాత్ముడివి, కేవలం పుత్రస్వార్థంతో పుత్రుడనే ఒక నీచుడి యొక్క వల్లో పడివాడు ఎలా ఆడిస్తే అలా ఆడావు, నీ లోభత్వం, నీ మూర్ఖత్వం, నీ అజ్ఞానం, డబ్బు మీద ఉన్న వ్యామోహం, భూమి మీద ఉన్న ప్రేమ నిన్ను అధోగతి పాలు చేశాయి, అంత మాత్రం చేత నువ్వు ఇప్పుడు దుఃఖించకు, మహాత్ములకు వల్లే ప్రవర్తించాలి మనం. పాండవులు నీ కొడుకులు లాంటి వాళ్ళు, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు నాకు తెలుసు, దుర్యోధనుడి కంటే ధర్మరాజే నిన్ను ప్రేమగా చూస్తాడు, నెత్తిమీద పెట్టుకుంటాడు, అయినా ఎప్పుడో ఒకప్పుడు అందరం చచ్చిపోక తప్పదు. దుర్యోధనుడు మూర్ఖుడైనా వాడు నీచెప్పు చావు చావలా, యుద్ధరంగంలో వీరోచితంగా పోరాడాడు, పోరాడి యోధుడిలో చచ్చిపోయాడు, అది సృష్టి ధర్మం. అనిత్యం యౌవనం రూపం జీవితం ద్రవ్య సంచయ ఆరోగ్యం ప్రియ సంవాస గృధ్యే దేశు న పండిత. పండితులు కొన్ని విషయాల్ని పట్టించుకోరు, ఎందుకు పట్టించుకోరంటే అవి శాశ్వతము కావు, అవి అనిత్యములు అని గ్రహించిన కారణము చేత పండితులైన వాళ్ళు కొన్నింటికి ఏడవరు. ఏమిటి అనిత్యాలు అంటే, ముందు యౌవనం, మనిషికి యౌవనం స్థిరంగా ఉండదు. మీరందరికీ నేను చెప్పాలా, మీకు తెలుసు, నాకు తెలుసు, ఇక్కడ కూర్చున్న పిల్లలకు కూడా, ఇవాళ మేము యౌవనంలో ఉన్నాం, గురువు గారు కొంచెం పెద్దాడయ్యాడు అనుకునేలోపు వాళ్ళకి యౌవనం వెళ్ళిపోతుంది. అందుకని పండితులు ఏం చేస్తారు, యౌవనము స్థిరము కాదు, కన్ను మూసి తెరిచేలోపు వయస్సు ఇంకో రకం అయిపోతుంది. ఇవాళ నీ వయస్సు రేపటికి మారిపోవడంలా, నిమిషమునకు మన వయస్సు మారిపోతుంది. ఈ ఫ్రంట్ సీట్లో కూర్చున్న వాళ్ళంతా ఒకప్పుడు చక్కగా రోజుకు 6 కిలోమీటర్లు పరిగెత్తారట, గుంటూరు నుంచి విజయవాడ దాకా పరిగెత్తారట, ఇప్పుడు ఏం పరిగెడతారు? నేను పరిగెత్తాను 40 కిలోమీటర్లు ద్వారకా తిరుమల, ఇప్పుడు పరిగెత్తలేను, నడుస్తాను, కానీ పూర్వంలో అంత పరిగెత్తగలమా మరి? ఇది సృష్టి రహస్యం. కాబట్టి యౌవనం ముందు క్రమంగా తొలగిపోతుంది. రెండవది, యౌవనంతో పాటు పోయేది రూపము. ఒకప్పుడు ఎంతో అందంగా నిగనిగలాడిపోతున్న జుట్టుతో ఒయ్యారంగా చీరలు కట్టుకున్న ఆడవాళ్లు కానీ, అలాగే చక్కగా ప్యాంటు షర్టు పంచెలు కట్టుకున్న మగవాళ్ళు కానీ ఇప్పుడు చూస్తే ఎంత మార్పు వచ్చేశారు. ఏమండి అప్పుడు ఎంత అందంగా ఉండేవారండి, మీకు ఎంత జుట్టు ఉండేదండి అంటే ఇప్పుడు వస్తుందా అబ్బే? కాబట్టి రూపం కూడా అలాగే పోతూ ఉంటుంది, యౌవనంతో పాటు రూపము పోయింది. జీవితం కొంతకాలానికి అసలు జీవితమే పోతుంది, మనిషి ఉండడు. మన కళ్ళ ముందు పీఠాధిపతులతో చూడండి, ఈ వరసంతా కూడా ఒకప్పుడు మన కళ్ళ ముందు కనబడ్డారు, ఇప్పుడు లేరు. అలాగే మన వాళ్ళు పెద్దవాళ్ళు వెళ్ళిపోయారు, రేపు పొద్దున మనము ఉండం. ఈ సృష్టిలో ఎవడైనా కొంతకాలం తర్వాత ఉంటాడా? జీవితం వెళ్ళిపోతూనే ఉంటుంది. తాతగారు వెళ్ళిపోయాడు, తండ్రి గారు వెళ్ళిపోతున్నాడు, రేపు పొద్దున మనం వెళ్ళిపోతాం, ఆ తర్వాత మనవాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోకుండా ఎవరైనా ఇక్కడే కూర్చుంటారా? ఈ సీట్ నాదే అని నేను కూర్చుంటే మాత్రం ఎంతకాలం ఉంటాను? ఈ సీట్ ఏదో ఇంకో 47 చెప్పొచ్చు మహా అయితే, నేను అంతకుమించి ఆ తర్వాత చెప్పాలంటే చెప్పగలవా? ఆ తర్వాత ఏమైపోతాయి ఎవడికి తెలుసు. కాబట్టి ఎక్కడైనా సరే జీవితం కూడా అలా వెళ్ళిపోతుంది. ద్రవ్య సంచయ, డబ్బు పోగేశావు, ఎంత పోగేస్తే మాత్రం అలా ఉంటుందా? మన కళ్ళ ముందు చూస్తున్నాం కదా, కోట్లు పోగేసిన వాళ్ళు కోట్లు చుట్టూ తిరుగుతున్నారు, పోగేయనివాడు అలాగే ఉన్నాడు, పోగేసిన వాడు అలాగే ఉన్నాడు. ఈ డబ్బులు కూడా శాశ్వతంగా ఉంటాయనుకోవడానికి లేదు, ఈ డబ్బును అస్సలు పట్టుకెళ్ళలేము. అదేమిటో గాని భగవంతుడు మన శరీరాన్ని పట్టుకెళ్ళనివాడు, మన అందం పట్టుకెళ్ళనివాడు, మన డబ్బు, మన ఇల్లు, మన భార్య ఎవరూ మనతో రారు, అలాగే మన శరీరమే రాదు. పాపం చాలామంది ఎంత సంపాదించాం గురువుగారండి, ఇంత కష్టపడి సంపాదించిన డబ్బులు ఒక్క రూపాయి కూడా ఇక్కడి నుంచి అక్కడికి పైకి పట్టుకెళ్ళలేకపోతున్నామంటండి. బ్యాంకులో డబ్బులు చూసారా, ఇక్కడి నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఎలక్ట్రానిక్ బ్యాంకు. అలాగే ఎలక్ట్రానిక్ స్వర్గం లేదు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి. అంటే ఇక్కడ సంపాదించిన డబ్బు స్వర్గానికి పట్టుకెళ్ళే అవకాశం లేదు. ఏదో యమగోళ సినిమాలో కాబట్టి పాపం సూర్యకాంతం ఒడియాలు అప్పడాలు పట్టుకెళ్ళింది, మీరు పట్టుకెళ్ళలేరు. అందులో ఆవిడ పట్టుకుపోయింది అప్పడాలు ఒడియాలు, మనం ఎక్కడ పట్టుకెడతాం? ఎంత గింజుకున్నా మనతో పాటు ఏ హీరో. అలా పట్టుకెళ్ళే అవకాశం ఉంటేనా అందరూ కూడా ఈ భూమి అంతా కాస్త కాస్త గోగి పట్టుకుపోయేవారు, భూమి ఉండేది కాదు. కాబట్టి ఈ భూమి మీద ద్రవ్య సంచయ నువ్వు ఎంత డబ్బు పోగేసినా పైసా రాదు. పట్టుకెళ్ళేవాడు ఎవడన్నా ఉంటే చెప్పండి, చెప్తాను వాడి. అలాంటి మహానుభావుడు ఎవడన్నా ఉంటే వాడికి దండం పెడతాను, వాడికి కూడా నేను 2 రూపాయలు ఇచ్చి దాచి ఆ పైకి వెళ్ళాక తీసుకుంటాను. అసంభవం అది. 2 రూపాయలు ఎందుకన్నానంటే అంతకంటే ఎక్కువ ఇస్తే వాడు ఎలాగో పట్టుకురాడు, ముందు ఇది పట్టుకుపోతాడు, ఉన్నది 500 పట్టుకుపోతాడనే భయం కొద్ది 2 రూపాయలు అన్నాను. కానీ సరే, మొత్తం మీద ఆరోగ్యం, ఆరోగ్యం కూడా అంతే. నిన్నున్న ఆరోగ్యం ఇవాళ లేదు, ఆరోగ్యం లేకే కదా. నిన్నేమో హాయిగా ఉన్నారు, ఇవాళ దగ్గు దగ్గు అంటారు. నిన్నటిదాకా మోకాళ్ళ నొప్పులు లేవు, ఇవాళ మోకాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. నిన్నటిదాకా సన్నగా ఉన్న నడుము ఇవాళ పెద్దబొచ్చ అయిపోతుంది. ఇలా రకరకాలుగా శరీరములో ఉన్న స్వాస్థ్యం తగ్గిపోతుంది, ఆరోగ్యం తేడా వస్తుంది. ప్రియ సంవాస ఇష్టులు కూడా అంతే. కాలాన్ని బట్టి ఇష్టమైన వాళ్ళు కాసేపటికి అనిష్టులైపోతారు, ఒక్కొక్కసారి వాళ్ళు ఉండరు. దానికి ఉదాహరణ చెప్తాను. ఇవాళ ఎంతో స్నేహంతో ఉన్నవాడు రేపొద్దున కొట్టుకోవడంలా, నిన్నటిదాకా ఆ పార్టీలో ఉంటాడు, రేపొద్దున ఇంకో పార్టీలో చేరతాడు. నిన్నటిదాకా ఫలానా ట్రస్ట్ బోర్డుకి వీడు చైర్మన్, రేపొద్దున వీడు ఉద్యోగం బీకేస్తారు, రేపొద్దున ఇంకో చైర్మన్ వస్తాడు. ఈరోజు భార్య పక్కనుంది అనుకునేలోపు ఆ భార్య ఉండదు. ఒక్కోసారి ఈ భర్త లేకపోతే నేను ఉండననుకున్న వాళ్ళు రేపొద్దున ఆ భర్త వెళ్ళిపోయాక కూడా అయ్యో మీరు లేకపోతే ఉండలేనండి, 2 ఇడ్లీలు పట్టండి అంటారు. ఈ భర్త పోయినా ఇడ్లీ మానరు, కాఫీ మానలేరు. ఈ భార్య పోయినా వీడు అంతే. అలాగా మనుషులు స్నేహంతో ఉన్నవాళ్ళు విడిపోతారు. ఒకవేళ విడిపోకుండా ఉండాలనుకున్న శరీరాలు విడిచిపెట్టి ప్రియ సంవాసం దూరం అయిపోతుంది, ఆత్మీయులు దూరం అయిపోతున్నారు. ఎంతమందిని చూడలేదండి? నా కొడుకు లేకపోతే నేను బ్రతకలేనన్న ఒక ఆవిడ ఇవాళ హైదరాబాద్లో కళ్ళ ముందు ఎదిగొచ్చిన కొడుకు, మనవలతో ఉన్న కొడుకు చచ్చిపోతే హాయిగా వంతు తిరుగుతోంది ఆవిడేం అవలా. ఇది జరిగింది హైదరాబాద్లో ఈ మధ్య కాలంలోనే. పాపం ఐఏఎస్ ఆఫీసర్ అయిన కొడుకు చచ్చిపోయాడండి, ఆవిడ ఎంత బాధపడిపోయింది తెలుసా? ఏం చేస్తాం, కాలప్రభావం. దాంతో ఆవిడ తర్వాత మళ్ళీ సర్దుకుంది. ఈ లోకంలో ఎప్పుడైనా ఎంత ఇష్టుడైన వ్యక్తి అయినా పోక తప్పదు, వాడు పోయినా మనం పోం. అందుకనే పండిత గృధ్యేత్యేషు ఇటువంటి విషయాలలో ఏడవరు శోకించరు. నీవు కూడా నీ కుమారులు పోయారని, మనుమలు పోయారని, వాళ్ళు పోయారని, వీళ్లు పోయారని ఏడవడం వల్ల ప్రయోజనము లేదు గనక దానిని విడిచిపెట్టి ఆత్మధైర్యంతో ధ్యానంతో సమాధినిష్టతో జీవితాన్ని గడుపు. ఏడవడం వల్ల ఉపయోగం లేదు, ఎంత ఏడ్చినా రారు. ఏడిస్తే వాళ్ళు వచ్చే పడం అయితే 10 ఏళ్ళు ఏడవచ్చు. నువ్వు ఎంత ఎక్కువ ఏడిస్తే అంత తొందరగా చచ్చిన వాళ్ళు వస్తారు అని అన్నామంటే మనందరం ఏడవ చక్క కూర్చుని కూడా పురాణం మానేసి ఏడవ మొదలెడతాను అనమాట. పాపం వాడు పోయాట రావాలో రావాలో అని ఏడిస్తే ఏడవడం వల్ల వస్తాడంటే. కానీ ఏడవడం వల్ల మనం ఎంత ఏడ్చినా ప్రయోజనము లేదు గనక, ప్రయోజనము దానివల్ల శూన్యం కనుక ఏడవడం అనవసరం అని అంటూ ఉండగా వేదవ్యాస మహర్షి వచ్చాడు. నాయన, ఓదార్పు అనేది ఒకళ్ళు ఇచ్చేది కాదు, ఎవరికి వాళ్ళు వాళ్లకు వాళ్లే తమను తాము ఓదార్చుకోవాలి. ఉద్ధరేత్ ఆత్మనాత్మానం, తనను తాను ఉద్ధరించుకోవాలి. ఇతరులు కేవలం కొంతవరకే సలహా ఇస్తారు, నీ మానసిక వ్యధ నీవే తొలగించుకోవాలి. నీకు ఒక రహస్యం చెబుతున్నాను, చచ్చిన నీ కుమారుడు నీ కొడుకు ఏం కాసమా, వాడు లోకకంఠకుడు. నేను ఒకప్పుడు బ్రహ్మదేవుడు సభ చేస్తే ఆ సభలోకి వెళ్ళాను. ఆ సమయంలో బ్రహ్మదేవుడు అధ్యక్ష స్థానాన్ని విష్ణుమూర్తికి నారాయణునికి ఇచ్చి ఆయనకు ఎదురుగుండా వినయంగా నమస్కరించి ఈశ్వరుణ్ణి తక్కిన దేవతల్ని ఆహ్వానించి ఒక అపూర్వమైన సభ నడుపుతున్నాడు. ఆ సభలోకి భూదేవి వచ్చింది. బాబు నారాయణ వాసుదేవ రక్షించంటూ ఏడుస్తూ వచ్చింది. ఏమిటి భూదేవి ఏడుస్తున్నావు అన్నాడు విష్ణుమూర్తి. భూలోకంలో పాపాత్ములు పెరిగిపోయారు, రాక్షసులు భూలోకంలో మహారాజుల రూపంలో పుట్టారు. నిజంగా చెప్పారండి వేదవ్యాసులు వారు చెప్పిన మాట, నేను చెప్పట్లేదు సుమా. ఈ కలియుగంలోనూ ద్వాపరయుగం చివరి పాదంలో కలియుగం వచ్చే ముందు భూమి మీద ఎక్కువ మంది నాయకులు, రాజకీయ నాయకులు రాక్షసులట. వీళ్ళలో కొద్ది మంది దేవతలు, ఎక్కువ మంది రాక్షసులు ఉంటారట. రాక్షసులు ఈ రూపంలో పుడతారట, కాదు ఎవరు రాక్షసుడో ఎవరు దేవతో మనకి తెలియదు, వాళ్ళ ప్రవర్తన బట్టి కనిపెట్టాలి. రాక్షసులంతా ఇదో శ్లోకంలో చెప్పారన్నమాట, మహాభయంకరులైనటువంటి రాక్షసులంతా భూమిర్దృప్త నృపవ్యాజ దైత్యానీకశతాయుతైహి, దైత్య అనేక శతాయుతైహి, రాక్షసులు లక్షల కొలది భూలోకంలో నృపవ్యాజ్య అంటే మహారాజుల యొక్క వంకతో పుట్టారు, రాజుల వేషంలో పుట్టారు. అందుకే తెలుగులో పోతన గారు కూడా అనువాదం చేస్తూ రాజేంద్ర విను వేల కొలది దైత్యులు రాజలాంఛనముల తన్ను ఆక్రమించిన, అంటే వీళ్ళు చూడడానికి ఎలా ఉంటున్నారు, మనుషుల్లోగా రాజుల్లోగే ఉంటున్నారు, పరిపాలించే నాయకుల్లో ఉంటున్నారు, కానీ వాళ్ళు రాక్షసులు పూర్వజన్మలో. ఆ రాక్షసులు క్రూరత్వంతో భూమి మీద పుట్టి ప్రజానాశనం చేస్తున్నారు. ఇది వ్యాసుడు చెప్పాడు, నాకేం సంబంధం లేదు, ఇది వేదవ్యాసుల వారు సుస్పష్టంగా ఇటు భారతంలో అటు భాగవతంలో చెప్పారు. కాబట్టి ప్రామాణికంగా ఆ పరమాత్ముడు చెప్పినటువంటి గురువు గారు చెప్పిన మాట నేను చెబుతున్నాను తప్ప మాకేమీ సంబంధం లేదు దీంతో. ఆయన చెప్పిన వాక్కు మీకు చెప్పాలి, తద్వారా మనం కూడా కళ్ళు తెరవాలి. ఈ విధంగా రాజుల రూపంలో వాళ్ళు పుట్టి భూలోకాన్ని ఆక్రమించుకుని నన్ను పీడిస్తున్నారు, పాపాత్ములైపోయారు, వాళ్ళు పాపాలు చేస్తున్నారు, హింసతో బతుకుతున్నారు, నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ బరువు రక్షించమని భూదేవి మొరపెట్టుకుంటే అప్పుడు నారాయణుడు చిరునవ్వు నవ్వి భూలోకంలో రాక్షసులు తెగ పెరిగిపోయారని తెలుసు. వాళ్ళని ఒక్కసారిగా చంపడానికి నేను సంసిద్ధంగా లేను, వాళ్ళని చంపే బాధ్యత కలిపురుషుడు తీసుకున్నాడు. కలిపురుషుడు తన అంశతో భూలోకంలో పుడతాడు. ధృతరాష్ట్రస్య పుత్రాణాం యస్తు జ్యేష్ఠః శతస్య వై దుర్యోధన ఇతి ఖ్యాతః సతే కార్యం కరిష్యతి తస్యార్థే పృథివీపాలాః కురుక్షేత్రం సమాగతాః అన్యోన్యం ఘాతయిష్యంతి దృఢైః శస్త్రైః ప్రహరిణః. నారాయణుడు అన్నాడు స్త్రీ పర్వంలో, ఏమని చెప్పాడు, భూదేవి ధృతరాష్ట్రుడని ఒక రాజు పుడతాడు, ఆ రాజుగారికి 100 కొడుకులు పుడతారు, ఆ 100 కొడుకులకి నాయకుడిగా పెద్దవాడుగా దుర్యోధనుడని ఒకడు పుడతాడు. ఈ దుర్యోధనుడు వాడు కలిపురుషుడి యొక్క అంశ, పరమ క్రూరుడు వాడు. ఈ దుర్మార్గుడు భూమి మీద పుట్టి పుట్టగానే ఈ మహారాజులందరినీ ఆకట్టుకుంటాడు. వాడిని రాజును చెయ్యడానికి కొంతమంది, ఆ దుర్మార్గుడిని పడగొట్టడానికి కొంతమంది, రెండు వర్గాలుగా చీరిపోతారు. చీరిపోయి కురుక్షేత్రంలో చేరతారు, ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటారు, భయంకరమైన ఆయుధాలతో కొట్టుకు తెచ్చిపోతారు, నుగ్గునుగ్గు అయిపోతారు, నీ బరువు తీరిపోతుంది, పాపాత్ముల్ని చంపడానికి నేను కృష్ణుడిగా అవతరిస్తాను, కృష్ణుడిగా అవతరించి పుణ్యాత్ములకి ధర్మాత్ములకి కేవలం సాయం చేస్తాను, ఎక్కువ భాగం ఈ ధృతరాష్ట్రపుత్రుడి ధర్మమానం నాశనం అయిపోతుంది, పాపాత్ముల్ని నాశనం చేయడానికి ఇంకో పాపాత్ముడు అక్కడ పెడుతున్నాను, కంటకాన్ని కంటకంతో తీయాలట, కాల్లో ముళ్ళు దిగితే ఏం చేస్తారండి, పిన్నీసి పెట్టే తీస్తారు, ఆ పిన్నీసి కూడా ఒక ముళ్ళే, ముళ్ళు తీయాలంటే మళ్ళీ ముళ్ళట్టే కలిగి తీస్తారు, లేకపోతే ముళ్ళు రాదు బయటికి. అలాగే ఈ భయంకర పాపాత్ములైన రాక్షసుల్ని సంహరించడానికి ఆ ముళ్ళు వస్తుంది, ఆ ముళ్ళు ఈ ముళ్ళు కలిసి ఒకళ్ళతో ఒకళ్ళు కొట్టుకుని నిల్లయిపోతారు చివరికి. ఈ విధంగా లోక కంటకులు నశించి భూమికి ఉన్న బరువు తగ్గుతుంది. కాబట్టి భయపడకు అని భూదేవి కానాడు నారాయణుడు అభయమిచ్చాడు. నేను ఆ సభలో ఉన్నాను గనక స్వయంగా అదంతా విన్నాను, చూశాను. ఇప్పుడు అర్థమైందా ధృతరాష్ట్ర, నువ్వు నా పుత్రుడివైనా, నీ పుత్రుడిగా పుట్టినవాడు నీకు పుత్రుడు కాదు, వాడు లోకనాశకుడైన కలిపురుషుడు, వాడు పోయినందుకు సంతోషించు, పో అని పుత్రుడు అనే వ్యామోహం నీకు ఉండవచ్చుగాక. అయితే మాత్రం ఇందులో నీ కుమారుడు చేసిన తప్పేం ఉంది, చివరి క్షణాల్లో వాడు ఎటువంటి వాడైతేనే వీరుడు, వీరుడు లేగే చచ్చిపోయాడు. మహారాజులు క్షత్రియులు ఘోరమైన యుద్ధం చేసి ఆ యుద్ధంలో శత్రువుల ఆయుధాలకి శరీరాన్ని బలిపెట్టడం ధర్మమే, వీరస్వర్గానికి పోయాడు. కాబట్టి దాని గురించి ఆలోచించకు. ఇంక నీ మనస్సులో ఉన్న అసలు ఆలోచన నాకు తెలుసు, దుర్యోధనుడు చచ్చిన బాధ కంటే ధర్మరాజాదులు వచ్చి నిన్నెక్కడ అవమానిస్తారో, నిన్ను రాజ్యంలోంచి బయటికి గెంటుతారేమో, ఈ సింహాసనం విడిచిపెట్టారేమో అని నువ్వు భయపడుతున్నావు. నీ సింహాసనం మీద నీకున్న పెచ్చ నాకు తెలుసు, ఆ బెంగని నీకు అక్కర్లా, ధర్మరాజు నిన్ను అవమానించడు. ఒకవేళ భీముడి లాంటి వాడు నిన్ను అవమానించినా ఆ ధర్మరాజు కడుపులో పెట్టుకు చూస్తాడు. తాను చక్రవర్తి అయినా నీ గౌరవానికి నీ పదవికి లోటు లేకుండా నీ కొడుకున్నప్పటికంటే నీకు ఎక్కువ అధికారాలు ఇస్తాడు. అసలు నీ కొడుకున్నప్పుడు నువ్వు కీలుబొమ్మవి, ఇప్పుడు కీలుబొమ్మలా కాకుండా స్వతంత్రంగా తిరగగలుగుతావు అని ధైర్యం చెప్పి తక్షణం వ్యాసుడు అదృశ్యమైపోయాడు. ఇప్పుడు ఇతడికి కొంచెం ఆత్మబలం కలిగింది. ఈలోపుకి అక్కడ పాండవులు యుద్ధభూమి నుంచి క్రమంగా ఈ అశ్వత్థామ శిరోరత్నం తీసుకుని కృష్ణుడిని వెంట పెట్టుకుని హస్తినాపురం వచ్చారు, ధృతరాష్ట్రుడిని చూడడానికి వచ్చారు. ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి లోపల బెంగ, ఈ పెద్ద ఆయన్ని ఎలా చూడడం, వాళ్ళ పిల్లల్ని మనం చంపాం అని ధర్మరాజుకు బెంగ. అప్పుడు విదురుడు మొదలైన పెద్దవాళ్ళు అన్నారట పక్క నుంచి, మహానుభావుడు ధర్మరాజు వచ్చాడు, నువ్వు ఆగ్రహించకుండా ఆదరించు అనగానే లోపల కొత్త కొత్తలు ఆడిపోతున్నా. వ్యాసుడు ఒకటి చెప్పాడు, విదురుడు ఒకటి చెప్పాడు, తన పాపం తనకి తెలుసు గనక ముక్తసరిగా ఈయన ధర్మరాజు అండి అని విదురుడు చెప్పగానే, ఓహో నాయన దేవుడు దేవుళ్ళని విజయం పొందావు కదా అన్నట్ట. ఆ మాట ఎలా ఉందో తెలుసా, నిజానికి మనస్ఫూర్తిగా నాలుగుతో అండంలా లోపలేమో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి కానీ తప్పనిసరి పరిస్థితి అలాగా అన్నాడు. తర్వాత ఈయన అర్జునుడు అండి అన్నారు ఇంకొకళ్ళు ఎవరు, అలాగే నాయన నకుల, నకులుడువా నువ్వు బాగానే ఉన్నావా నాయన, సహదేవ బాగానే ఉన్నావా, ఆఖర్న విదురుడు ఈయన భీముడు అండి అన్నట్ట. ఇంకా చూడండి అప్పటిదాకా కాస్తో కోస్తో మనస్సును ఒగ్గబట్టుకున్నాడు, భీముడనే పేరు వినగానే భీమమైన ఆగ్రహం లోపల బయలుదేరింది, భయంకరమైన క్రోధం పుట్టింది, కొత కొతలాడిపోయింది కడుపు, పళ్ళు పటపట్లాడించాడు కానీ బయటికి కనబడలేదు. గుడ్డైన చాలా ఆస్కార్ అవార్డు పొందడానికి పనికొచ్చే నటుడు, లోపల కొత కొతలాడిపోతున్నా ఏం ఎరగనట్టుగా, నాయన భీమసేన ధర్మమూర్తి ఒక్కసారి లేరా మనస్ఫూర్తిగా నిన్ను కౌగిలించుకొని నా పిల్లలందరినీ చంపేవని కసిలేదు రాబాబు రా అన్నట్ట లోపల మండిపోతూ. కానీ కృష్ణ పరమాత్మకు తెలుసుగా భీముడు వస్తూ ఉంటే భీముడు రెండు చేతులతో బలంగా ఆపాడు. అన్నాడు భీముడు సైగ చేసి, ఏమిటి ఆపుతున్నావు అని, నువ్వు కంగారు పడకోయ్ వాడు పిలిచి కౌగిలించుకుంటాడని వెళ్ళిపోయావంటే చచ్చూరుకుంటావు అని పక్కకు లాగి భీమమాక్షిప్య పాణిభ్యాం రెండు చేతులతోటి భీముడి ఇలా పక్కకి తోశాడు. అది కూడా మాట్లాడదని సైగ చేస్తూ, కిక్కురు మనకును, ఈ ముసలాడికి కళ్ళంటే కనపడవు కానీ చెవులు పావు చెవులు, అందుకని కిక్కురు మనకని సైగ చేసి రెండు చేతులతో ఇలా పక్కకు గెంటాడు. ప్రదదౌ భీమమాయసం, ఆ క్షణమే ఆ పక్కనున్నదోట ఇనుముతో తయారు చేయబడిన భీముడి విగ్రహం, శ్రీకృష్ణ పరమాత్మ క్రాంతదర్శి అంటే భవిష్యత్తులో ఏం జరిగిందో జరుగుతుందో ఎరిగేవాడు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎరిగినవాడు అవడం వల్ల అంతకుముందే ఇక్కడికి వచ్చే ముందు ఇనుముతోటి అచ్చం భీముడి వంటి ఒక విగ్రహం తయారు చేశాడు. ఆ విగ్రహాన్ని ఇక్కడికి లోపలికి తెస్తుంటే భీముడు అప్పటికి అడిగట్ట, ఏమిటండి నా బొమ్మ తయారు చేయించారు, ఎంత కౌరవులు చంపితే మాత్రం కృష్ణుడికి నా మీద ఎంత ప్రేమ ఏమిటన్నట్ట, కిక్కును మనకుండా రావాయ్ మాట్లాడకన్నట్ట, కిక్కును మనకుండా ఆ ఉక్కుతో తయారు చేసిన విగ్రహాన్ని అక్కడికి లాక్కొచ్చాడు. ఆ విగ్రహాన్ని భీముడితోటే పట్టుకొచ్చాడు. ఇప్పుడు భీముణ్ణి ధృతరాష్ట్రుడు కౌగిలించుకోవడానికి పిలవగానే భీముడిని పక్కకు తోసి, ఈ ఆయసం విగ్రహం, ఈ ఇనుము ఉక్కుతో తయారు చేయబడిన భీముడి యొక్క విగ్రహాన్ని చేత్తో మెల్లిగా ముందుకు తోశాడు. ప్రాగేవతు మహాబుద్ధి బుద్ధ్వా తస్య ఇంగితం హరిహి అన్నారు ఇక్కడ వేదవ్యాసుల వారు. ఆయనకు ముందే తెలుసు, ఇంగిత జ్ఞానం ఎరిగినవాడు. అందుకే హరి ధృతరాష్ట్రుడి బుద్ధి, ధృతరాష్ట్రుడి యొక్క క్రూరత్వం తెలుసు గనక ఈ దీని పెట్టాట. ధృతరాష్ట్రుడు ఏమనుకున్నాడు, ఇనప విగ్రహం దగ్గరికి రాగానే అమాంతంగా వచ్చేసావా భీమ రా అని ఆ విగ్రహాన్ని చేతిలోకి తీసుకుని పటక్కన రెండు చేతులతో బలంగా అదివి ఒక్క నొక్కు నొక్కి విరగొట్టి పారేశాడు. పెరుగగ నిజాంగములు సరభస పరిస్ఫురణ మరుదుగ జన వలులు నిరూపమ విధంబిన్ నరపతి బలంబనగా కరయుగముతో లవియ ఉరము సదియం పెలుచ దొరగక బొరిన్ నెత్తురులు ముఖ రంధ్రముల పరవశతం ఆనందము వరయుటకు దొచ్చయును సరి గొనగ గంటిన్ వరసుతునకిప్పుడను పరమ పదవిన్ మగుడ కురు నృపతి ఆ ప్రతిమ పొరినిటులు పుచ్చెన్ అని తిక్కన్ గారు ఒక అద్భుతమైన పద్యంలో రాశారు. ఇక్కడ అంతకంతకి శరీరాన్ని హుమ్మని హుంకరిస్తూ పెంచుతూ రెండు చేతులతో దాన్ని పుచ్చుకుని పైకి కిందకి ఊపి పట్ట 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 నొక్కి కాళ్ల దగ్గర నుంచి తలదాకా విరగ్గొట్టి పారేస్తూ ఉంటే చూసేవాళ్ళు, ఓరి బాబో ఈ రాజుగారి శరీరం ఇంతలా పెరిగిపోతుంది, ఏం బలం అనుకున్నారట. జనాలకి తెలుసుగా అది ఇనప విగ్రహం అని. ఇంత ఇనప విగ్రహం వాడి చేతుల్లో పడి వాడు నొక్కుతూ ఉంటే ఒక్కొక్కటి ముక్కలు ముక్కలు ముక్కల కింద విరిగిపోయింది. ఆ ముక్కలు లోపలికి గుచ్చుకుపోయాయి. గుచ్చుకుపోయిన ముక్కలతో వక్షస్థలం అంతా నెత్తురు మయమైపోయింది, అంటే లోపలికి వెళ్ళిపోయి గుండెల్లో కూడా గుచ్చుకుపోయాయి ఇనప మొక్కలు, అంతలా నొక్కేశాడనమాట. మనిషి అయితే ఏమైపోతాడో ఆలోచించండి. ఇనప విగ్రహాన్ని వాడు పటపట విరగ్గొట్టేసి నొక్కేస్తూ ఉంటే ఆ మొక్కలు వాడి లోపలికి చొచ్చుకుపోయాయి, దిగిపోయాయి. తీవ్రమైన పదునైన బాణములు కూడా అలా లోపలికి వెళ్ళవు. అలా వెళ్ళిపోతూ ఉండగా ఈ రక్తం పైకొచ్చేస్తూ ఉండగా బలంగా నొక్కేసరికి కోపంతో దాంతో కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి అనమాట. ఓ పక్కన ఉత్సాహం వచ్చేస్తోంది, ఆనందం వచ్చేస్తోంది, కళ్ళు తిరుగుతున్నాయి. అయినా సరే లోపల మాత్రం, కొడుక నీకు తగిన రుణం తీర్చుకున్నానరా, చెల్లించానరా, నిన్ను చంపినటువంటి ఈ దుర్మార్గుని చంపేశాను అని లోపల ఏమనుకున్నట్ట, వరసుతునకు ఇప్పుడు సరిగ్గా నేను రుణం తీర్చాను, నా వరాల పుత్రుడికి రుణం తీర్చుకున్నాను, వాడిని చంపిన వాడిని చంపేశాను, ఇప్పుడు కదా నా పుట్టుకకి సార్థకం అనుకుంటూ ఈ విధంగా మొత్తం ముక్కలు చేసి పారేశాడు. చేసిన తర్వాత పైకి మాత్రం అయ్యో ఏదో ప్రేమతో కౌగిలించుకుంటే భీముడు ముక్కలైపోయినట్టున్నాడు, అయ్యో భీమా నువ్వు లేకపోతే ఎలా బతుకుతాను నాయన, అంతలోనే మాయదారి యాక్షన్ అండి వీడిది. భీమా నువ్వు లేకపోతే నేను ఎలా బతుకుతాను నాయన, నాకు పిండం ఎవడు పెడతాడరా అనగానే శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చి, ధృతరాష్ట్ర మహారాజా నువ్వంత బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, పాపం భీముడి కోసం అంత ఏడుస్తున్నావు అంటే ఏడవరా, నాకు వాడు అంటే ఎంతో ఇష్టం, కానీ ప్రేమతో కౌగిలించుకున్నాను, కౌగిలించుకుంటే చచ్చిపోయాడు, అంత బలవంతుడు ఎలా చచ్చిపోయాడు అంటే భీముడు ఏం చచ్చిపోలేదు, ఇదిగో ఇక్కడే ఉన్నాడు. ఏది భీమ ఒకసారి మాట్లాడంటే ఇక్కడే ఉన్నాను పెదనాన్న అన్నట్ట. వీడు ఒక్కసారి ఉలిక్కి పడిపోయాడు. ఇప్పుడు మరి ఎవరు చచ్చిపోయింది? అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పాడు, నీ చేతులకి 10,000 భయంకరమైన ఏనుగుల వలం ఉన్నది అది నాకు తెలుసు, నువ్వు ప్రేమతో కౌగిలించుకుంటే తప్ప కసిగా ఎవరినైనా కౌగిలించుకుంటే పచ్చడి పచ్చడైపోతారని నాకు తెలుసు, ఉక్కు స్తంభాలను కూడా నువ్వు విరగొట్టగలవని నాకు తెలుసు, నీ పుట్టుక యొక్క రహస్యం నాకు తెలుసు, నువ్వు గుడ్డివాడి వైపుడుతున్నప్పుడు నీ చేతులకి ప్రపంచంలో ఎవరికీ లేని శక్తిని వేదవ్యాసుడు ప్రసారించాడు, ఆ శక్తితో నువ్వు ఇంతవరకు భార్యలను కొంచెం జాగ్రత్తగా కౌగిలించుకున్నావు కాబట్టి వాళ్ళు బతికి బట్టగట్టారు, లేకపోతే వాళ్ళు తచ్చేవారే, ఒక్క గాంధారి మాత్రమే గట్టిగా కౌగిలించుకుంటే విరగకుండా బతుకుతుందిట, ఆవిడకి ఆ శక్తి ఉందిట, అందుకే ఆవిడ అంటగట్టాడు దేవుడు. ఓ మాదిరి వాళ్ళైతే వాటికి ఎంతమంది వచ్చేవారు, నీ చేతులున్నాయే మృత్యు పాశాలు భయంకరం, నీకు భీముడి మీద ఎంత ఆగ్రహమో నాకు తెలుసు, అందుకే భీముడిని నువ్వు కౌగిలించుకోవడానికి పిలిస్తే ఇనుముతో తయారు చేసిన విగ్రహాన్ని నీ ఆగ్రహానికి బలి చేశాను, అయిందా ఇప్పుడు నువ్వు ఏడవక్కర్లేదు అనగానే పాపం తన ప్రయత్నం అంతా వ్యర్థమైపోయి తెల్లబోయేట. ఇంతలో చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఆ లోపల గుచ్చిపోయిన ముక్కలన్నీ పీకి వైద్యుల్ని పిలిచి, క్షణాల్లో పక్కన ఉంటారులేండి రాజవైద్యులు, డాక్టర్లు ఎప్పుడు కూడా రాజుగారు కదా మరి, అందుకని గవర్నమెంట్ డాక్టర్లు ఎప్పుడు పక్కనే ఉంటారు, ఎవరు గవర్నమెంట్లో ఉంటే వాళ్ళ దగ్గర ఉంటారు, వాళ్ళు చక్కచక్క వైద్యం చేశారు. ఈ చుట్టుపక్కల వాళ్ళు నీళ్లు పట్టుకొచ్చి ఒళ్ళంతా కడిగించారు. కడిగించాక అప్పుడు శ్రీకృష్ణుడు అన్నాడు, ఎంత వయస్సు వచ్చింది నీకు, ఎన్నాళ్ళు బ్రతికావు నువ్వు, ఇప్పటికే నీ బుద్ధిలో మార్పు రాలేదు, నీ కుమారులు వంటి నీతులు ఈ సృష్టిలో ఉంటారా, అటువంటి పాపాత్ముల వల్ల యుద్ధం వచ్చింది గాని పాండవులలో నిజానికి తప్పున్నదా, ఎన్ని పర్యాయాలు వచ్చి నేను నీ దగ్గరికి సంధి కోసం విఫలమై వెనక్కి వెళ్ళానో ఆలోచించు, సంధి కోసం నేను రావడం బతిమాలడం విఫలమై వెళ్ళడం జరిగింది, ఎంత బతిమాలేరయ్యా లోకంలో అందరూను, నీ కొడుకులు కాని నువ్వు కాని ఎవరన్నా చెవిని పెట్టారా, చివరికి చేజేతులారా నీ కొడుకులు యుద్ధంలో చస్తే దానికి పూర్తిగా పాండవుల్ని బాధ్యుల్ని చేస్తావా, ఇప్పుడు ఈ మొత్తం 5 నీ దగ్గరికి పంపుతాను నొక్కి చంపేపోని, చంపేస్తే నీ కొడుకులు వస్తారా, చివరికి నీకు ఇంత పిండం పెట్టే దిక్కుంటుందా, ఈ ముసలితనంలో అంతో ఎంతో ఆసరాగా ఉండే ఈ పుణ్యాత్ముల్ని చంపుకుందాం అనుకుంటున్నావా అనగానే ఒక్క క్షణకాలంలో అప్పుడు మారిపోయింది అతనికి. శ్రీకృష్ణుడు చెప్పాక, చాలా పొరపాటు చేశాను, ఇప్పుడు మనస్ఫూర్తిగా చెబుతాను వాడు నా దగ్గర పంపించానట, ఇప్పుడు వాడి వల్ల ప్రమాదం లేదని తెలుసు గనక, వస్తే ఎలా రక్షించాలో కృష్ణుడికి తెలుసు గనక, మళ్లీ పంపితే అందరినీ ప్రేమగా కౌగిలించుకుని నా తప్పులు క్షమించండి అన్నట్ట. వాళ్ళు కూడా వినయంగా నమస్కరించారు. ఆ సమయంలో గాంధారి అక్కడికి వచ్చి, శ్రీకృష్ణుడు ఎన్ని చెప్పినప్పటికీ ఎక్కడ ధర్మరాజు, వాడు అంతం చూస్తానందిట, ఒక్క క్షణకాలం ధర్మరాజు వణికిపోయాడు, శాపం పెట్టేస్తుందేమో ఇవి అనుకుని దగ్గరికి వెళ్ళిపోయాయి, అమ్మా నన్ను క్షమించు, క్షమించమంటే నా ఉద్దేశం శాపం పెట్టద్దని కాదు, నీ కొడుకుల్ని అందరినీ చంపించిన పాపాత్ముడిని, కాకపోతే నాకు శిక్ష వెయ్యి, ఈ క్షణమే భస్మం అయిపోవాలని చావాలని శాపం పెట్టి వచ్చాను అని కాళ్ళకి నమస్కరించగానే ఆవిడ తట్టుకోలేక, అవునాయన నువ్వన్నది నిజమే, అయితే మాత్రం ఒక్క కొడుకును కూడా అట్టే పెట్టకూడదా అంది అని ఏదో అనుభవతుండగా వేదవ్యాసుడు అక్కడికి వచ్చేశాడు. మళ్ళీ టక్కన అక్కడ ప్రత్యక్షం అయ్యాడు. కోడల ఆగు, నీ మనస్సు నాకు తెలుసు, క్షణికోద్రేకంతో ఈ ధర్మరాజు నువ్వు శాపం పెడితే ఆ శాపం వల్ల ఆయనకు వచ్చే నష్టం కంటే నీకు ఎక్కువ నష్టం వస్తుంది, ఆ పుణ్యాత్ముడికి శాపం పెట్టడమూ పాపం, ఒకవేళ శాపం పెడితే నీ తపశ్శక్తి పోయి నరకాల పాలవుతావు, మహాత్ముడు ఆయన, ఆ ధర్మరాజు కనుక నిజంగా అధర్మం చేసి ఉంటే ఈ లోకాలన్నీ తల్లకిందులవుతాయి, ఆగు అనగానే తక్కన ఆగిపోయింది, లేకపోతే నిజంగా ధర్మరాజును శపించడానికి సిద్ధమయ్యింది, శాపం పెట్టుంటే కథ ఎలా మార్పు వచ్చేదో తెలియదు, కానీ వేదవ్యాసుడు నివారించాడు. అప్పుడు ఆవిడ ఆగిపోయి భీముడికేసి తిరిగి, పోని ధర్మరాజు ఏదో యుద్ధం చేశాడు, నువ్వు యుద్ధం చేసావు కాదని నేను అనను, మా పాపాత్ములు నీ భార్యకి చాలా అవమానం చేశారు, అయితే మాత్రం నెత్తురు తాగుతావా, దుశ్శాసనుడి వక్షస్థలం చీల్చి రక్తం తాగుతావా, సోదరుడు నెత్తురు తాగచ్చా అంది. అప్పుడు భీముడు వణికిపోతూ అన్నాడు, అమ్మా అదంతా ఒకటి అబద్ధం, చాలామంది నేను తాగాను అనుకుంటున్నారు, చుట్టుపక్కల వాళ్ళని భయపెట్టడానికి శపథం నెరవేర్చుకోవడానికి మొహం మీద జల్లుకున్నాను, శ్రీకృష్ణుడి పాదాలంటి ప్రమాణం చేస్తున్నాను. అసలు ఎవడి యొక్క రక్తము తాక్కూడదు, మనిషి యొక్క రక్తం మనిషి తాగుతాడా? అటువంటిది సహోదరుడి నెత్తురు నేను తాగానా? కానీ తాగినట్టు నటించి తల్లి చండుబాల కంటే రుచిగా ఉన్నాయి అని ఒక రకంగా నాటకం ఆడా. అప్పుడు నన్ను చూచి అందరూ భయపడి దూరంగా పారిపోవాలని, పారిపోతే శపథం చెల్లించుకోవచ్చని నా ఉగ్రత్వాన్ని నా ఒళ్ళంతా రక్తం పూసుకోవడం ద్వారా అలా చాటాను. నిజం చెబుతున్నాను, రక్తం తాగలేదు, అది నిజంట. శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు, లేకపోతే అబద్ధం ఆడడు, భీముడికి అసత్యం ఆడవలసిన అవసరం లేదు. రక్తం తాగినట్టుగా నాటకం ఆడాడు అంతే. ఆ రక్తం మొహం మీద పోసుకుని ఒక క్షణకాలం ఈ విధంగా విజృంభించాడు. అంతే తప్ప మాట వరుస కూడా రక్తం తాగలేదంటే, పోని ముసలాడికి ఒక్క కొడుకు నట్టే పెట్టకూడదంటే నేనేం చేయనమ్మా, యుద్ధానికి వచ్చి నా నెత్తి మీద పడి గద పెట్టుకొడుతుంటే వాడిని ఏమో కొట్టేయి, నా తలకే పగలగొట్టే అని చావనా? నీ కొడుకులు ఎంత చెప్పినా వినిపించుకోక యుద్ధానికి వచ్చి చచ్చిపోయారు. యుద్ధరంగంలో శత్రువుల్ని చంపడంలో అధర్మం ఉందా చెప్పు అనగానే, అప్పుడు ధర్మరాజు, తల్లి మమ్మల్ని క్షమించి నువ్వు నీ కడుపులో పెట్టుకుని ఆదరించు, లేదా ఈ క్షణమే భస్మం అయిపోవాలని మమ్మల్ని శపించనగానే, ధర్మరాజు గారు ఏమన్నాడో తెలిసినా, నన్ను ఇప్పటికి కూడా ఆదరించినట్టుగా మాట్లాడుతున్నాడు, శపించమంటున్నాడు, శపించమన్నటువంటి వాడిని క్షమించమన్నటువంటి వాడిని ఎలా శపిస్తాను అని పాపం గాంధారి ఒక క్షణకాలం నిరుత్తరాలు అయిపోయింది. అప్పుడు మళ్ళీ కృష్ణుడు అన్నాడు, ఇదంతా నీ ప్రభావమే, నువ్వే నీ కొడుకుని చంపావన్నట్టు. నేనా? నా కొడుకుని చంపానా అంది ఆవిడ. అవును మరి, నీ కుమారుడు యుద్ధానికి వెళ్లే ముందు నీ పాదాలకి నమస్కరించాడు. అమ్మా నేను యుద్ధానికి వెడుతున్నాను, ఆశీర్వదించన్నాడు. అప్పుడు నువ్వేమన్నావు? యతో ధర్మస్తతో జయ అన్నావు. అంతేగాని కుమారా నీకు విజయం రావాలనలేదు, ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ విజయం అన్నావు. నీ దేవన ఫలించింది, ధర్మం ధర్మరాజు వైపు ఉంది కనుక ఆయనకి విజయం వచ్చింది, నీ కొడుకు తెచ్చాడు. ఇప్పుడు చెప్పింది నీ వాక్యమా కాదా అన్నాడు కృష్ణుడు. ఇంకేమంటుందండి ఆవిడ? ఆవిడ అలాగే దీవించింది. మీకు ఆ విషయం ప్రారంభంలో చెప్పాను, గాంధారికి ఆ పాతివ్రత్య శక్తి ఉంది, ఆవిడకి తెలుసు లోపల నేను తొందరపడి దీవిస్తే ఆ దేవన వ్యర్థం అవుతుంది, కాబట్టి ఎందుకు వచ్చింది అనుకున్నది. ఆ సమయంలో సరస్వతి కూడా ఆవిడ నాలిక మీద ఉండి యతో ధర్మస్తతో జయ అనిపించింది. ఈ విధంగా అందరూ చెప్పాక, సరే అయ్యిందేదో అయ్యింది, ఆ యుద్ధభూమికి తీసుకెళ్ళండి, ఆ శవాలకి దహన సంస్కారం చేద్దాం, ఒక్కసారి చూస్తానందిట. అందరినీ వెంట పెట్టుకుని పాండవులు మళ్లీ హస్తినాపురం నుంచి యుద్ధభూమికి కురుక్షేత్రానికి వెళ్లారు. వేదవ్యాస మహర్షి మళ్లీ అక్కడ ప్రత్యక్షం అయ్యాడు. అమ్మాయి, ఈ ధృతరాష్ట్రుడికి నీకు తాత్కాలిక దివ్య దృష్టిస్తున్నాను, ఆయన గుడ్డాడు, నువ్వు నా భర్త బ్రతికున్నంతకాలం నేను కళ్లతో చూడను అని కంటికి అడ్డంగా గుడ్డ కట్టుకున్నావు, నీ శపథం ఆయన అంధత్వం ఈ రెండు వ్యర్థం కాకుండా ఈ శవాలు చూడడానికి దివ్య దృష్టిస్తున్నాను, నువ్వు శవాలన్నీ చూశాక దహన సంస్కారాలు అయ్యాక వద్దనుకుంటే మళ్ళీ దివ్య దృష్టి పోతుంది, అంటే నువ్వు గుడ్డ తీయక్కర్లేదు, గుడ్డలయ్య ఉంటుంది, గుడ్డలోంచి నువ్వు చూడగలుగుతావు, ఎంత దూరంలో ఉన్న శవాలైనా కనపడతాయి అని దివ్య దృష్టి ఇచ్చాట. ఆ దివ్య దృష్టితో ఇప్పుడు ఆవిడ పొలికలను యుద్ధభూమిలో తిరిగింది. ఆవిడికి మతిపోయింది. ఒకదాని తర్వాత ఒకటి, నాలుక బయట పెట్టి పడుకున్నటువంటి శల్యుడు తలకాయ తెగిపోయిన, తలకాయ కనపడట్లేదు సైంధవుడికి, వాడి శరీరం అంతా ఓ చోట ఉంది, తలేమో ఎక్కడో వాడి నాన్నగారి తొడ మీద పడిందిగా అందుకని తలలేదు, ఇలా చేతులు లేనివి, కాళ్ళు లేనివి, తలలు లేనివి, నాలుక బయట పెట్టినవి, పేగులు బయటకొచ్చినవి, కాళ్ళు తుక్కైపోయినవి, ఇలాంటి శవాలు చూసి విలపించి గొల్లును గోలబెట్టేసింది. వాళ్ళు వీళ్ళని కదా, మొత్తం కురుపాండవుల వైపు రెండు వైపులున్న శవాలు అలాగే ఉన్నాయి. నిజం చెప్పాలంటే ద్రౌపది గాంధారి ఇద్దరు ఒక్క స్థితిలోకి వచ్చారు ఇప్పుడు. ఎందుకని, ద్రౌపదికి కేవలం భర్తలు తప్ప పిల్లలు లేరు, గాంధారికి భర్తే తప్ప పిల్లలు లేరు, కాబట్టి ఇప్పుడు ఇద్దరికి తేడా వచ్చింది. అందుకే ఇద్దరు కలిసికట్టుగా ఏడవడం మొదలెట్టారట. ఇలా కాసేపు ఏడ్చి తనను తాను ఉపశమింపజేసుకుని పళ్ళు పటపట కొరుకుతూ ధర్మరాజుకే చూసింది. అయితే కళ్ళకి గుడ్డ అడ్డంగా ఉండడం వల్ల ఈ కళ్ళ చివరి నుంచి కొంచెం కాంతి వచ్చి ధర్మరాజు గోళ్ల మీద పడి ధర్మరాజు గోళ్ళు ఎర్రగా కాలిపోయాయి ఒక క్షణకాలం. దాంతో ధర్మరాజు హడిలిపోయాడు. అర్జునుడేమో కృష్ణుడి వెనకాల దాక్కున్నాడు. మహాత్మురాలి విడ గుడ్డ కళ్ళకు అడ్డం పెట్టుకుందా? ఆ గుడ్డ కింద నుంచి చూస్తూ ఉంటే ఆ మాత్రం కళ్ళల్లో నుంచి వచ్చిన అగ్నిజ్వాలకే ధర్మరాజు గారి కాలి గోళ్లు కాలి ఎర్రబడ్డాయంటే మనుషులు ఎదురుకుండా ఉంటే ఈవిడ గుడ్డ తీస్తే ఏమైపోతారు అనుకుని అందరూ తప్పుకోగానే అప్పుడు వ్యాసుడు వచ్చి, వీళ్ళందరినీ భస్మం చేస్తే మాత్రం నీకేం లాభం, కాబట్టి ఉపశమనం పొందు అనగానే పాండవుల మీద కోపం విడిచిపెట్టి, కృష్ణ ఇదే నీకు నా శాపం, యస్మాత్ పరస్పరం ఘ్నంతో జ్ఞాతయకురు పాండవాహ ఉపేక్షితాస్తే గోవింద తస్మాత్ జ్ఞాతీన్ వధిష్యసి త్వమపి ఉపస్థితే వర్షే షట్త్రింసే మధుసూదన హతజ్ఞాతి హతామాత్య హతపుత్రో వనేచర. అన్నదమ్ముల మధ్యలో యుద్ధం ఆపకుండా తగాద పెడతావు, పెట్టి వాళ్ళని పరస్పరం కొట్టుకునేలా చేసావు, వాళ్ళ చావుకి నువ్వే మూలకారకుడివి. ఉపేక్షించావు, వీళ్ళ చావుకి మూలకారకుడివైన కారణం చేత నీకు నేను శాపం పెడుతున్నాను. నేటికి 36 సంవత్సరాలు గడవగానే, షట్రింసే అంటే 36 ఏళ్లు గడవగానే, ఆఫ్టర్ 36 ఇయర్స్ నీ యాదవ బంధువులంతా ఒకళ్ళతో ఒకళ్ళు కొట్టుకు తెచ్చిపోతారు, నీ కళ్ళ ముందు అంతా కొట్టుకు తెచ్చిపోతారు. ఆఖరి నువ్వు కూడా దిక్కు లేకుండా దూరంగా వెడతావు. ఓ బోయవాడు వనేచరుడు, ఓ బోయవాడు బాణంతో కొడతాడు, ఆ బాణం దెబ్బతిని నువ్వు దిక్కు లేని చోట ఎవరూ లేని చోట శరీరం విడిచిపెట్టుదుగాక అని చెప్పించగానే ఒక్క క్షణకాలం అంతా తెల్లబోయారు పాండవులంతా. అప్పుడు కృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ, ఇప్పుడు నువ్వు కొత్తగా సాధించిందేముంది, మున్న కాదె యాదవులకు మునివరే కలిత శాపం పూకలదు. ఈ మధ్యకాలంలో మా యాదవులు ఒక పొరపాటు చేశారు, సప్త ఋషులు వస్తూ ఉంటే సాంబుడనేవాడికి ఆడవేషం వేసి పరిహాసం చేశారు. దాంతో మహానుభావులైన ఋషులు యాదవ వంశ వినాశనమయ్యేటటువంటి ముసలం పుడుతుందని చెప్పించారు. ఋషుల శాపం మాకెప్పుడో ఉంది, కాబట్టి ఋషుల శాపంతో మా వాళ్ళు వాళ్ళలో వాళ్ళు కొట్టుకు తెచ్చిపోతారు. వాళ్ళంతా కారణ జన్మలు, దేవతలు భూలోకంలో యదువంశంలో పుట్టారు. గోపాలకులంతా సామాన్యులు కాదు, సాక్షాత్తు దేవతలు. ఇటు స్వర్గం నుంచి, వైకుంఠం నుంచి, అనేక లోకాల నుంచి వచ్చారు. వాళ్ళంతా నాతో సమానులు. వాళ్ళందరూ ఈ భూమి మీద ఎక్కువ కాలం ఉండడం ఇష్టం లేక నేనే వాళ్ళని నేను నాతో నా చేత్తో చంపలేక, నేనంటే అవతారం ఎప్పుడు కావాలంటే ఎప్పుడు తొలగించుకుంటాను, కానీ వాళ్ళని నా వాళ్ళని చంపలేక ఈ శాపం వచ్చేలా చేశాను. మా వాళ్ళని బయట వాళ్ళు చంపలేరు కాబట్టి వాళ్ళలో వాళ్ళు కొట్టుకుని శరీరాలు విడిచిపెట్టి తిరిగి తమ లోకాలకు వెళ్ళిపోతారు, అంటే అవతార సమాప్తి చేస్తారు. దానికోసం ఋషుల యొక్క శాపాన్ని కల్పించాను, ఋషులు శాపం ఇచ్చారు, ఆ శాపం ఎలాగూ తప్పదు. ఇప్పుడు నువ్వు కొత్తగా శాపం ఇచ్చేవి సాధించావు, చర్విత చర్వణం అంటే నవిలిందే నవలడం చేసావు నువ్వు, కాబట్టి నువ్వు తవ్వి పొడిచిందేమీ లేదు, నీ ఇష్టం వచ్చిన శాపాలు ఇచ్చుకో. కానీ ఒక రహస్యం చెబుతున్నాను, నువ్వు నన్ను నోటికొచ్చినట్టల్లా మాట్లాడి నేనే యుద్ధం పెట్టానని, నేను ఆపలేదని, నేనే నీ కొడుకుల చావుకు మూలకారకుండని నా మీద అభాండం వేస్తున్నావు. నేను ఎన్నిసార్లు వచ్చాను నీ దగ్గరికి, నీ కాళ్ళు పట్టుకుని, నీ గడ్డం పట్టుకుని కుంతీ సమేతంగా అంతఃపురానికి వచ్చి నీ కొడుకుల్ని దారిలో పెట్టి అన్నానా లేదా? ఈ ధృతరాష్ట్రుడికి ఎంత నచ్చ చెప్పాను, పోను నేనొక్కడినైనా ఈ పక్కనున్న విదురుడు చెప్పలేదా, సంజయుడు చెప్పలేదా, ఈ వేదవ్యాసుడు చెప్పలేదా, ఈ భూమండలంలో ఎంతమంది ఋషులు చెప్పలేదు, చెప్పి 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 మా నోరెండిపోయింది. పాండవులకి సూది మనం ఓపినంత భూమి కూడా ఇవ్వన నీ కొడుకు అన్నాడు. అప్పుడన్నా నువ్వు వాళ్ళని ఆపేవా? సూది మనం ఓపినంత ఎందుకు? ఒక 5 ఊళ్ళు ఇప్పించలేవా నువ్వు మాత్రం? నీ కోడల యొక్క చీరలు ఒలుస్తుంటే నీ కొడుకులను అదుపులో పెట్టావా, అడ్డుకున్నావా? అవేమీ చేయకుండా తప్పంతా వాళ్ళు చచ్చాక నా మీద గెంటుతావా? దీనికి తగిన శిక్ష నువ్వు అనుభవిస్తావు అన్నట్ట. అందుకే శ్రీకృష్ణుడు తిట్టింది కనుక చివరిలో వాళ్ళు ఏమయ్యారు తెలుసా, అగ్నిలో సజీవ దహనమై తెచ్చారు ధృతరాష్ట్రుడును గాంధారి కూడా. పరమాత్ముణ్ణి తొందరపడి నిందించడం కాదు, పెద్ద పాతివ్రత్యం ఉంది కదా అని. మన దగ్గర ఏదైనా శక్తి ఉంటే శక్తిని సద్వినియోగం చేయాలి, అన్నిటికీ ఆయన మీద పడ్డాం. ఆ మహాత్ముడు ఆ పరమాత్ముడు నిమిత్తమాత్రుడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు, అయినా వినలేదు. ఇది సృష్టి ధర్మం, అది గ్రహించలేక ఆయన్ని తిట్టడం మహాపాపం. అందుకే ఆయన ఆ మాట అన్నాడనమాట, అనగాని ఒక్క క్షణకాలంలో కిక్కును మనకుండా ఊరుకుందట, నిరుత్తరాలైపోయింది. అప్పుడు వ్యాసుడు ఇక ఆగ్రహించకు, చీటికి వాటికి వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు అనకు, ధర్మరాజు గారి కాలిగోళ్లు కాలిస్తే కలిసే ఇంకెవరి దోలికి వెళ్లకు, కాలుద్దాం అనుకుంటే నీ శక్తి పోతుంది అని హెచ్చరించి చీకటి పడేలోపు వీళ్ళందరికీ తర్పణాలు ఇప్పించండి అన్నట్ట. ధౌమ్యుడు, కులపురోహితుడు మొదలైనటువంటి వాళ్ళంతా అక్కడికి వచ్చారు. అప్పుడు ధృతరాష్ట్రుడు, మొత్తం యుద్ధంలో పాల్గొన్న వాళ్ళు కాకుండా ఇంకెంతమంది చచ్చిపోయి ఉంటారు మొత్తం చెప్పు అన్నాడు. ఎందుకంటే యుద్ధంలో పాల్గొన్నది ఎంత, 18 అక్షౌహిణిలే కదా, 1,09,350 మంది కాల్బలం అండి. మొత్తం మిగతా రథాలు గుర్రాలు ఏనుగులు కలిపితే మళ్ళీ 1,09,350 అంటే 2 లక్షలు ప్లస్ 18,000 ఆ చిల్లరాను, ఇలాంటివి 18 అక్షౌహిణిలు అనగా మొత్తం అంతా కలిపి 45 లక్షల వరకు సైనికులు ఉన్నారు. సైనికులు కాకుండా యుద్ధరంగంలో ఇంకా చాలా మంది ఉన్నారు. ఒక్కొక్క సైనికుడికి 5 సారథులు ఉండేవారు, 10 మంది సేవకులు ఉండేవారు, వంటవాళ్లు ఉన్నారు, ఇంకా రకరకాల యుద్ధరంగంలో ఆయుధాలు పట్టుకొచ్చి సేవలు చేసేవాళ్ళు ఉన్నారు. వీళ్ళు వీళ్ళకంటే కొన్ని వేల రెట్లు ఉన్నారు, మరి సామాన్యమే కాదు. నిజం చెప్పాలంటే మిలిటరీ వాళ్ళకంటే మిలిటరీ వాళ్ళకి సాయం చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. తుపాకులు పట్టుకెళ్ళినట్టుగా వీళ్ళు వెనకాతలు ధనుసులు పట్టుకెళ్లేవాళ్ళు, ఈటలు ఇచ్చేవాళ్ళు, బాణాలు ఇచ్చేవాళ్ళు, ఎప్పటికప్పుడు ఆహారాలు ఇచ్చేవాళ్ళు, మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు, వస్త్రాలు ఇచ్చేవాళ్ళు, ఇలాంటి జనంతో కలిపి మొత్తం యుద్ధంలో ఎంతమంది వచ్చారు? ఒక సైనికుడు యుద్ధానికి కడితే వాడు వెనకాతల కనీసం 1000 మంది కూడా ఉన్నారు కదా, ఆ బాణాల దెబ్బలకి వీళ్ళు చచ్చిపోయారు కదా. కాబట్టి లెక్క ఎంత అంటే ధర్మరాజు గారు కళ్ళు మూసుకు లెక్కేసి మొత్తం మీద 76 కోట్ల మంది పోయారన్నాడు. భారతంలో చెప్పిన వాటిని ఏం చెప్పడంలా, స్త్రీ పర్వంలో సుస్పష్టంగా మొత్తం మీద మహాభారతంలో 76 కోట్లు, అందుకే భూభారం తగ్గిపోయింది ఒక దెబ్బకి. మళ్ళీ చైనా వాళ్ళల్లో 130 కోట్లు ఉన్నారు, 135 కోట్లు వాళ్ళలో 76 కోట్లు పోయే యోగం వచ్చిందని భవిష్య పురాణంలో చెప్పారు. మనమే వెంకటకొకలం మళ్ళీ మనంతా చైనాలోకి వెళ్ళి అక్కడ కూడా రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు. మన వెంకటకొకలం పాకిస్తాన్ ఒకటి చైనా ఒకటి మనకు కలవబోతోందిట. కాబట్టి చెప్పవచ్చేది ఏంటంటే 76 కోట్లు ఆ రోజుల్లో అంత వరల్డ్ వార్ కదండి అది మరి మాటల. ఇప్పుడు మనం మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధంలో ఎంతమంది చచ్చిపోయారు? అమెరికా వేసిన బాంబుకి జపాన్లో హిరోషిమా నాగసాకిలో ఒక్కో చోట 10 లక్షల మంది పోయారు కదా. మీకు హిస్టరీ చెబుతుంది కదా, ఒక బాంబుకి 10 లక్షల మంది పోతే ఆ రోజుల్లో ఇంత అద్భుతమైన యుద్ధం 18 రోజులు చేస్తే 76 కోట్లు పోవడంలో ఆశ్చర్యం లేదు. అందులో దాంట్లో లెక్క జమ ఉందా, కొంతమంది 76 కోట్ల మంది ఉంటారా అన్నారు. 76 కోట్లు ఎందుకంటారు, ఇప్పుడు మనకి చైనా మనము పాకిస్తాన్ కలిస్తే ఇప్పుడు ఎంత, 250 కోట్లు మంది, 130 కోట్లు అట. వాళ్ళది చైనా వాళ్ళది 5 కోట్లు ఎక్కువ, 135 అంటే 265 కోట్లు కేవలం భారతం చైనా కలిపితే ఉంది. 265 కోట్లు 65 కోట్లు లెక్క, 76 కోట్లు లెక్క. కాబట్టి ఇలాంటి లెక్కలు తీసి ఈ మధ్యకాలంలో కొంతమంది మూర్ఖులు ఉంటారు, చీటికి మాటికి ఎర్రజెండాని అరుపు అరుస్తూ తిరిగేటటువంటి దౌర్భాగ్యులు. అటువంటి వాళ్ళు వీటిని నమ్మరు కదా భారతాన్ని. 76 కోట్లట ధర్మరాజు అన్ని అబద్ధాలు ఆడాడని ఈ మధ్యన అండం స్టేట్మెంట్లు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం. మన భారత రచయిత అయినటువంటి వేదవ్యాసుడు సద్గురుడు, ఎవడి మీద పక్షపాతం నీచత్వం లేదు, ఎందుకంటే అంతా ఆయన సంతానం కదండి. ధృతరాష్ట్రుడు ఆయన కొడుకే, పాండురాజు ఆయన కొడుకే, అసలు ఈ ప్రపంచమే తన కుటుంబం అని భావించే ఒక ఋషి ఆయన. నిష్పక్షపాతంగా ఎప్పటికప్పుడు అందరినీ నడిపిన పుణ్యాత్ముడు ఆయన. ఆయనకి ఎవరి మీద క్రోధము ఉండదు, ఎవరి మీద ద్వేషము ఉండదు, అలాగని రాగము ఉండదు. రాగద్వేషాలకు అతీతుడు ఆయన, ఆయన సత్యవాక్కు. కాబట్టే భారతం ఎన్ని యుగాలైనా ఈ భూమండలంలో చెక్కు చెదరకుండా ఉంది. ఇవాళ మళ్ళీ నేను చెబుతుంటే మీరు ఇంత శ్రద్ధగా వింటున్నారంటే అది భారత శక్తి తప్ప నా శక్తి అని నేను ఎప్పుడు అనుకోను. భారతానికి అద్భుతమైన శక్తి ఉంది. రామాయణ భారత ఇతిహాసాలు ఆ పావిత్ర్యం వల్ల, ఆ అద్భుతమైనటువంటి ధర్మాల వల్ల, కథాబలం వల్ల నిలబడ్డాయి తప్ప మనుషుల వల్ల నిలబడలేదు. ఎందుకంటే వాటిని రాసిన వాళ్ళు ఋషులు. ఈ విధంగా అందరి గురించి చెప్పాక మరి వీళ్ళందరికీ శుభలోకాలు వస్తాయా, తగలబెట్టే దిక్కుందా? అసలు కొంతమందికి భార్యలు లేరు, భర్తలు లేరు, ఎవరెవరో కూడా తెలియదు కదా. గోత్రనామాలతో తిలోదకాలు ఇవ్వడానికి వీల్లేదు కదా. అంటే యుద్ధరంగములు చచ్చిన వారికి తర్పణములు సామూహికంగా ఇచ్చేస్తే చాలు, అందరికీ కలిపి ఆ తర్పణంతో వాళ్ళు వీరస్వర్గానికి ఎడతారు. ఎందుకంటే యుద్ధంలో చచ్చిపోవడం యజ్ఞంలో తన శరీరాన్ని విడిచిపెట్టడంతో సమానం. ఓ పవిత్ర యజ్ఞం ఎంతో, యుద్ధం కూడా అటువంటిదే అనగానే. అయితే పేర్లు తెలుసున్నంత వరకు అందరికీ గోత్రనామాలతో తర్పణాలు విడిచిపెట్టు, తక్కిన వాళ్ళకి దహన సంస్కారాలు చేయంటే ఈ శవాలన్నీ కట్ల కట్ల కింద పేరు చేశారట సామూహికంగా. వాటి కట్టెలు కూడా దొరకటంలా. అందుకని ఈ ధనుస్సులు, ఈ బాణాలు, ఈ ఈటలు ఇవన్నీ చెక్కలే కదా, ఈ రథాల ముక్కలు ఇవన్నీ వేసేసి వాటి మీద నెయ్యి పోసేసి అంటించేస్తే 3 రోజుల పాటు ఆ చితులు కాలుతూనే ఉన్నాయన్నారు. పొగలు 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 కమ్ముతోంది. అసలు ఆ గంగానదీ తీరం అంతా కూడా 3 రోజుల పాటు బీభత్సం కింద ఉంది. అదంతా బూడిదవ్వడానికి అంత టైం పట్టింది. అయ్యాక అందరినీ తీసుకెళ్లి గంగానదిలో స్నానం చేయించాడు ఆయన. మిగిలిన వాళ్ళని, ఆడవాళ్ళని, మగవాళ్ళని, వాళ్ళందరినీ మీ మీ గోత్రాలతో తర్పణాలు ఇవ్వండి అంటూ ఉండగా ధౌమ్యుల వారు తన పురోహితులతో తర్పణాలు ఇప్పిస్తూ ఉండగా అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చింది కొంతి, నాయన ధర్మరాజా కర్ణుడికి కూడా తర్పణం ఈయన ఆయన అంది. అంటే ఈయన ఆశ్చర్యపోయి వాడి వల్ల మేము ఎంత నష్టం అనుభవించాం, అటువంటిది వాడికేమిటి, మేము తర్పణం ఇవ్వడేమిటంటే, లేదు నాయన నాకు భాస్కరుదయ లలిత కవచ కుండలములతోడా మున్నుదయల్చే. సూర్యభగవానుడి అనుగ్రహంతో నేను కన్యగా ఉండగా ఒక్క మంత్రం చదివితే సూర్యుడు తక్షణం నాకు ఆ కుమారుణ్ణి ఇచ్చాడు, నా పెద్ద కొడుకు వాడు. వాడిని ఎప్పుడు తలుచుకుని నిత్యం ఏడుస్తూ బతికాను. ఇంత అధ్వాన్న బ్రతుకు ఎవరికీ ఉండకూడదు. అటువంటి కొడుకును ఎదురుగుండా పెట్టుకుని కూడా పరాక్రమవంతుడు సుందరాకారుడు నానాయాత్రపడి నీచులతో చేరిపోయినా ఏమీ చేయలేకపోయాను. దానికి అనేక కారణములున్నాయి, అవన్నీ పక్కన పెట్టండి. ఆ మహాత్ముడు ఒక్కడే ఈ మొత్తంలో మీ సోదరుడు, మీ గోత్రం వాడు కాబట్టి మీ గోత్రనామాలతో తిలోదకాలు ఇమ్మనగానే భీముడు అలా ఉండిపోయాడు. అప్పటిదాకా ఉన్న కసంతా సొంత అన్నగారని తెలిస్తే ఏమైపోయింది, పోయింది పాపం వాళ్ళకి. అర్జునుడు నిశ్చేష్టుడయ్యాడు, నకుల సహదేవులు తెల్లబోయారు, కుంతి పెద్ద కొడుకని తెలియగానే ఇక ధర్మరాజు గారు గుండెలు బాదుకుని ఎంత అన్యాయం చేసావు, ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదంటే, అప్పుడు వేదవ్యాసులు వారు అన్నారు, చెప్పక కాదు నాయన, ఇదే నీకు కర్ణుడికి ఉన్న తేడా, నీకు అతడు అన్నయ్య అని తెలియగానే నువ్వు ఎంత ఏడ్చావు, ఇదే యుద్ధానికి ముందు అతడిని అన్నయ్య తెలిస్తే నువ్వు యుద్ధం ఆపేసి వాడి కాళ్ళ మీద పడతావు, దుర్యోధనాదులు నిన్ను చంపేస్తారు, నువ్వు యుద్ధంలో కపటత్వంతో చంపబడతావు. అదే కర్ణుడు, మీరు తమ్ముళ్ళని తెలిసినా మీ అంతం చూస్తానని శపథం చేశాడు. చివరికి మీ తల్లి వెళ్ళి అడిగితే రమ్మంటే అర్జునుడిని తప్ప తక్కిన వాళ్ళని చంపనన్నాడు. అర్జునుడి మీద అతనికి అంత తీవ్ర క్రోధం, అటువంటి వాడు కాబట్టి అతని కర్మయోగం వల్ల మీ మీద ద్వేషం వల్ల చచ్చిపోయాడు. చచ్చిపోయిన దాని గురించి ఆలోచించకండి, అతను వీరుడు, వీరుడే వీరుళ్లే బతికాడు, వీరుళ్లే చచ్చాడు. ఈ చావులు, ఈ పుట్టుకలు, ఎందుకు ఈ రహస్యాలు వెల్లడించలేదని అడిగే అధికారం మీకు లేదు, ఇదంతా ఈశ్వరుడి యొక్క నిర్ణయం అలా ఉన్నది. కాబట్టి తర్పణాలు ఇవ్వండి అనగానే గొల్లన గోల పెడుతూ ధర్మరాజు గారు కాసేపు కుప్పకూలిపోయాట. ఇప్పుడు అతడి బాధ ఏమిటో తెలుసా, అభిమన్యుడు చచ్చిపోయినప్పుడు, ఘటోత్కచుడు చచ్చిపోయినప్పుడు పొందిన బాధ కంటే రెట్టింపు బాధ పొందాట. ఇప్పుడు వాళ్ళంటే ఆయనకి చాలా ఇష్టం, అభిమన్యుడన్నా ఘటోత్కచుడన్నా. వాళ్ళు పోయినప్పుడు కుమిలిపోయాడు, ఆ విషయం మీకు యుద్ధ పర్వాల్లో చెప్పాను నేను. ఇప్పుడు మళ్ళీ అంతకంటే ఎక్కువ బాధ అనుభవించి అతి కష్టం మీద గోత్రనామాలతో కర్ణుడికి తిలోదకాలు ఇచ్చే కర్ణుడి భార్యల్ని, ఆ కొడుకులు తెచ్చిపోయారే వాళ్ల భార్యలను అందరినీ పిలిచి, గౌరవంగా పిలిచి, సొంత సోదరుడికి ద్రోహం చేసిన పాపాత్ముడిని నన్ను క్షమించండి, మా అంతఃపురాల్లో మీరు కూడా ద్రౌపదితో ప్రవేశించండి అని వాళ్ళందరినీ తీసుకెళ్ళి అందులో ప్రవేశపెట్టాడు. ఇక్కడతోటి స్త్రీ పర్వం పూర్తవుతుంది. ఇక ఇక్కడి నుంచి అత్యంత పవిత్రం, అసలు భారతానికి గుండెకాయ శాంతి పర్వం, ఆనుశాసనిక పర్వం అంటారు. శాంతి పర్వం, ఆనుశాసనిక పర్వం అనే రెండు పర్వములు శ్రద్ధగా విన్నటువంటి వాడికి పునర్జన్మ ఉండదు అని వేదవ్యాసులు వారు చెప్పారు, భీష్ముడు చెప్పాడు. ఎన్ని ధర్మములు, ఎన్ని విచిత్రములైనవండి. ఇవాళ విష్ణు సహస్రనామం మీరంతా చదువుతున్నారే, అది ఆనుశాసనిక పర్వంలో భీష్ముడు చెప్పింది. శివ సహస్రనామం కూడా అనుశాసనిక పర్వంలో ఉంది. ఇంకా అవి ఇవి అని కాదు, సకల ధర్మములు, వేదముల సారమంతా శాంతి ఆనుశాసనిక పర్వంలో ఉంటాయి. కాబట్టి ఈరోజు నుంచి మాట వరసకు కూడా మీరు ఆలస్యం చేయకుండా ప్రతిరోజు సమయానికి రావాలన్నమాట. ఈ శాంతి పర్వం, ఆనుశాసనిక పర్వం అయ్యేదాకా ఇంకొంచెం ఎక్కువ జాగరూకులై ఉండాలి. మీరు ఎప్పుడు జాగరూకులై ఉన్నప్పటికీ కూడా హస్తినాపురంలోకి ప్రవేశించారు ధర్మరాజాదులు. అప్పుడు నారదుడు ముందుగా అక్కడికి వచ్చి, నాయన, నీ వంటి ధర్మమూర్తి ప్రపంచంలో చాలా అరుదుగా ఉంటాడు, నేను ఎరుగుదును, హరిశ్చంద్రుడి వంటి కొద్ది మందిని, వాళ్ళందరికంటే నువ్వు ఇంకొంచెం ఎక్కువ గొప్పవాడివి, ధర్మాత్ముడివే కానీ ఏమాత్రం తక్కువ వాడివి కాదు అని ప్రశంసించాక, అప్పుడు అవన్నీ నాకు రుచించడం లేదు, కానీ పరమవీరుడైన కర్ణుడు నా అన్నయ్యని తెలిసాక అతన్ని చంపేశానని నేను మహాబాధపడిపోతున్నాను. పాండుసూనులతోటి పగ కోర్చ నవ్వని ఉత్సాహము దిశుయోధనుండు వైదేహ పౌండ్రాది వసుధయేసులవ్వని కడిమి సొంపున కరిగాపులైరి. పాండవులతో యుద్ధానికి కేవలం దుర్యోధనుడు వచ్చాడంటే దానికి మూల కారణం కర్ణుడే. కర్ణుడనేవాడు ఒకడు లేకపోతే పాండుపుత్రులతో పగకి దుర్యోధనుడు తట్టుకునేవాడు కాదు. మాతో యుద్ధం చేయడానికి వాడికి దమ్ములు లేవు, ధైర్యం లేదు. కర్ణుడు వచ్చాకే ధైర్యం వహించాడు, అర్జునుడి మీద ఉన్న భయాన్ని తొలగించుకున్నాడు. అంతటి పరాక్రమవంతుడు మా కుంతిపుత్రుడు, మా అన్నయ్య అని ఇప్పుడు తెలిసింది. విదేహరాజు, పౌండ్రక వాసుదేవుడి వంటి వాళ్లంతా ఏ మహానుభావుడి చేతిలో ఓడిపోయారో, అర్జునుడొకరు తప్ప తక్కిన పాండవులం అందరం ఎవడంటే భయపడ్డాము. అటువంటి మహావీరుణ్ణి మా కుంతీదేవి కన్న కొడుకుగా మాకు చెప్పలేదు, చెప్పకపోతే చెప్పకపోయింది. మళ్ళీ ఇప్పుడేమో అసలు విషయం చెప్పింది, దాంతో నాకు నిద్ర పట్టడంలా, నేను ఎంత పాపాత్మణ్ణి, ఆ కర్ణుడు నన్ను చితక్కొట్టేస్తే శిబిరానికి వెళ్ళి బాణాలు పిక్కుని ఆ సమయంలో నన్ను చూడ్డానికి వచ్చిన అర్జునుణ్ణి నువ్వు వాడిని చంపితే గాని నా ముఖం చూడద్దు, అలా వస్తే బ్రహ్మహత్యా పాపం నీకు చుట్టుకుంటుందని కోపంతో తిట్టాను. నేను తిట్టగానే నా కోపాన్ని తట్టుకోలేక అర్జునుడు వెళ్ళి వాడు తలనరికేశాడు. అన్నయ్య గారిని తెలిస్తే నేను చంపనిచ్చేవాణ్ణా, ఎందుకు మా అమ్మేలా చెప్పలేదు అంటే, అప్పుడు అన్నాడు నారదుడు, ధర్మరాజా, మీ సోదరుడు సోదరుడిని నువ్వు ఏడుస్తున్నావే, వాడు అసలు చరిత్ర చెబుతాను. ఒకప్పుడు దుర్వాస మహర్షి కుంతీదేవికి ఒక వరం ఇచ్చాడు. ఈ వరంతో ఏ దేవతని పిలిస్తే ఆ దేవత వచ్చి నీకు సంతానం ఇస్తుంది. ఆ దేవత అంటే వెనక ముందు చూడకుండా చిన్నపిల్లవడం వల్ల అప్పుడే 16 ఏళ్లలోకి అడుగు పెట్టడం వల్ల కుంతీదేవి సూర్యుని పిలిచింది. సూర్యుడు వచ్చి ఆ వరం వ్యర్థం కాకూడదని తక్షణం ఆవిడికి గర్భం, తద్వారా వెంటనే పిల్లాడు పుట్టేలా చేసింది సూర్యుడి యొక్క శక్తి. దానికి సజ్జోగర్భమని పేరు. సూర్యభగవానుడి వల్ల ఈ కర్ణుడు పుట్టాడు. ఆ తర్వాత రాధాదేవి దగ్గర పెరగడం వల్ల అందరూ రాధేయుడు అన్నారు. అతడికి 8 వయస్సు వచ్చినప్పటి నుంచి మీ మీద కసి మొదలయ్యింది. అందులో అర్జునుడిని జగత్తంతా పొగిడేవారు. అందుకని అర్జునుడంటే అతనికి తీవ్ర క్రోధం. క్రమక్రమంగా ఆ క్రోధం పెరిగింది. ద్రోణాచార్యులు వారు మీ దగ్గరికి రావడం, మీకు విలువిద్య నేర్పడం, ఇదంతా చుట్టుపక్కల నుంచి చూసి ఈ అర్జునుడు ఎప్పుడు చచ్చిపోతాడో, వీడు చస్తే కాని నేనే లోకంలో ఏకైక వీరు నవ్వను అని అర్జునుడి మీద కసి పెట్టుకునేవాడు. అతడు ప్రతి దినము చెట్ల చాటు నుంచి చూచి అర్జునుడిని చంపడానికి ప్రయత్నిస్తూనే ఉండేవాడు. అది కాక ధర్మరాజు మహాధర్మాత్ముడని, భీముడు దేహబలం కలిగిన వాడని, నకుల సహదేవులు ఉత్తమ గుణం కలిగిన వాళ్ళని, భీష్ముడి లాంటి వాళ్ళు పొగిడినప్పుడల్లా మీ మీద కసి పెట్టుకున్నాడు. మరి ఏ పూర్వజన్మ దుష్కృతమో కానీ అతడికి బాల్యం నుంచి మీ మీద క్రోధమే. ఆ క్రోధంతో ద్రోణుడి దగ్గర విద్య నేర్చుకున్నప్పుడు బ్రహ్మాస్త్రం అడిగాడు. ద్రోణుడు నేను కర్ణుడికి బ్రహ్మాస్త్రం ఇవ్వమని పొమ్మన్నాడు. నరుని విలువల్ మీ అతనికి హరికి కలుగు చెల్లిమికని తత్త వగవొందు చెత్తమెరియ. అప్పుడు అతడు ఏమన్నాడు తెలుసా, అసలే నరుడు అర్జునుడు మంచి విలుకాడు, బలవంతుడు, పైగా కృష్ణుడి యొక్క స్నేహం అతనికి వస్తోంది. ఇది కాక ప్రపంచం అతన్ని పొగుడుతోంది. వాణ్ణి పడగొడదామా అని బ్రహ్మాస్త్రం అడిగితే నువ్వెవనంటున్నావు, నువ్వేం బ్రాహ్మడివి అని ద్రోణుణ్ణి తిట్టి, నువ్వివ్వకపోతే ఆ మాత్రమే అవను, అస్త్రం తెచ్చుకోలేనా అని పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు. అసత్యవాడి అస్త్రం పొందాడు, తద్వారా శాపానికి గురయ్యాడు. ఓ విప్రుడి యొక్క హోమధేనువు యొక్క దూడని చంపాడు, ఆయన శాపం పెట్టాడు. ఈ విధంగా నానాయాతంలో పడ్డాడు. పైగా తన యొక్క తొడని తొలిచిన పురుగు ఎవరో తెలుసుండి కూడా యుద్ధంలో చచ్చిపోయే ముందు ఇంద్రుడిని అబద్ధం ఆడాడు అతడు. అంటే అబద్ధాలు ఆడడం అతని లక్షణం. నిజానికి ఇక్కడ ఒక రహస్యాన్ని నారదుడు చెబుతున్నాడు. పరశురాముడు కర్ణుణ్ణి దగ్గరికి పిలిచి నీ తొడ మీద తల పెట్టుకుని కాసేపు నిద్రపోతానన్నాడు. ఆ నిద్రపోతానన్నప్పుడు ఆ తొడని ఒక పురుగు తొలిచింది. ఆ పురుగు గ్రస్తుడు అని పేరు కలిగిన ఒక రాక్షసుడు. పూర్వం ఈ గ్రస్తుడనేవాడు భృగు మహర్షి యొక్క భార్యని పులోమని ఎత్తుకుపోయాడు. ఇది మనకి భారతంలో ఆదిపర్వంలో కూడా వచ్చింది. పులోమ అని పేరు కలిగిన ఒక భార్య, భృగు యొక్క భార్య ఉన్నది. ఆ పులోమకి పుట్టడం వల్లే శచీదేవికి పులోమజ పౌలోమి అని పేరు తెలుసుగా. శచీదేవి భృగు మహర్షికి పులోమకి పుట్టింది, అందుకే ఆవిడికి పౌలోమి అని, పులోమజ అని పేరు. అందుకే మీకు లలితా సహస్రనామంలో పులోమజార్చిత అని ఒక నామం లేదు. పులోమజ అంటే శచీదేవి. శచీదేవి చేత పూజింపబడుతోంది అమ్మవారిని అర్థం అనమాట. మీకు అర్థాలు తెలిస్తే ఆనందం కలుగుతుంది. ఆ పులోమని ఈ గ్రస్తుడనే రాక్షసుడు ఎత్తుకుపోయాడు ఒకప్పుడు. దాంతో భృగు మహర్షి కోపం వచ్చి పురుగు అయిపోని శపించాడు. వాడు పురుగు అయిపోయాడు. అయిపోయి నాకు శాపం ఎలా విముక్త అవుతుందంటే, కర్ణుడని ఒక దౌర్భాగ్యుడు భూమి మీద పుడతాడు, వాడు గురువుని మోసగిస్తాడు, వాడి తొడని చీరి తద్వారా వాడు బ్రాహ్మడు కాదనే విషయాన్ని పరశురాముడికి తెలియజేయి, ఆ విధంగా వాడి యొక్క ప్రయత్నాన్ని వమ్ము చెయ్యగానే నీకు శాప విముక్తి అన్నట్ట. దాంతో వాడు ఆ గ్రస్తుడనేవాడు పురుగుగా మారి కర్ణుడి తొడ తొలిచాడు. ఇప్పుడు ఆ తొడ తొలిచిన తర్వాత రక్తం బయటకు వచ్చింది. ఆ రక్తంలో దోగి పరశురాముడు లేవగానే, నేను గ్రస్తుణ్ణి, రాక్షసుణ్ణి, భృగుశాప విముక్తి పొందాను అని కర్ణుడికి చెప్పి పరశురాముడికి అది వినపడకుండా చేసి అదృశ్యమైపోయాడు. అంటే ఆ పురుగు ఎవరో తెలుసు కదా. అయినప్పటికీ యుద్ధరంగంలో మరి కాసేపట్లో చచ్చిపోయే ముందు ఈ విషయాన్ని శల్యుడికి చెబుతూ, శల్య, ఆ పురుగు రూపంలో కొడుకుని కాపాడడానికి వచ్చింది ఇంద్రుడన్న అనుమానం అంటాడు. అక్కడ కూడా ఆ విషయం మీకు కూడా మొన్న చెప్పుకున్నాం మనం. అంటే నిరంతరం అసత్యమాడడానికి ఏమాత్రం జంకడాతడు. ఈ అసత్యాలే అతడి ప్రాణం తీశాయి. ద్వేషం, పరాక్రమం ఉంది, ద్వేషం ఉంది. పరాక్రమవంతుడికి ద్వేషం ఉంటే ప్రమాదం. మీకు ఎప్పుడైనా మనం గొప్పవాళ్ళు అవ్వాలని ఉండాలి తప్ప పక్కవాడు పాడైపోవాలి అనే కోరిక చిన్నప్పటి నుంచి వచ్చిందా, అది మనిషిని నాశనం చేసేస్తుంది. అది ఎప్పుడూ మంచిది కాదు. ఆ ద్వేషం, అసత్యాలాడ్డం మీ అన్నగారిని చంపేయి. మీ దగ్గర ఎంత సత్యం ఉందో వాడు అసత్యవంతుడు. సరే ఇవన్నీ పక్కన పెట్టు, వాడి కర్మయోగం, వాడికి ఎన్ని శాపాలున్నాయి. వినుము నరేంద్ర విప్రుడలివెల్ జమదగ్ని సుతుండు శాపమిచ్చే అమర భర్త వంచనము చేసే వరంబని కోరి కుంతి మాన్ పెనలుక భీష్ముడర్ధరథు చేసి ఎడల్చే కలల్చే మద్రరాజనుచితమాడి సౌరి విధి అయ్యే నరుండ నిజం పె కర్ణునిన్. ఒకటి, బ్రాహ్మడు శాపమిచ్చాడు, నీ రథచక్రం యుద్ధరంగంలో భూమిలో దిగిపోవాలి అని, ఈ విధంగా విప్రశాపం. రెండోది జమదగ్ని సూతుడు పరశురాముడు శాపమిచ్చాడు, మూడు, అమరభర్త వంచనము చేసే ఇంద్రుడు కవచకుండలా లాక్కున్నాడు. వరంబని కోరి కుంతి మాన్పే నలుక, వరం కోరుకుని కుంతివాడి కోపాన్ని తగ్గించింది. భీష్ముడు అర్ధరథుణ్ణి చేశాడు. ఆపై మద్రరాజు శల్యుడు ఎప్పటికప్పుడు తిట్టి నిరుత్సాహపరిచాడు. శ్రీకృష్ణుడు దీనికి విధయ్యాడు, కర్తయ్యాడు. ఆఖరిని నరుడు చంపాడు. ఎంతమంది చేతలోడు తెచ్చాడు. దీన్నే పూర్వం పాత పద్యంలో చెప్పేవారు, నరుచేతను ధరచేతను వరమడిగిన కుంతి చేత వాసవు చేతన్ ధరచే భార్గవు చేతను అరయంగా కర్ణుడిల్గే ఆరువర చేతన్ అని. దాని పద్యం చదవడం చేత కానీ నీ చేతన్ నా చేతన్ అని ఇష్టవచ్చాడు రాసేశాడు. అది కాదు సుమ, నరుచేతను హరుచేతను వరమడిగిన కుంతి చేత వాసవు చేతన్ ధరచే భార్గవు చేతను అరయంగా కర్ణుడిల్గే ఆరువర చేతన్, ఇది అసలు పద్యం. అప్పుడు అప్రాస యతి అన్నీ సరిపోతాయి అన్నమాట. ఏది ఏమైనా వాడి జాతకం అలాగా వర్తమానం అయ్యింది, వర్తిల్లింది, పోయాడు. లేకపోతే వాడు ఎంత గొప్పవాడండి, అంత తేలిక వాడిని చంపడం. వాడిలో దుర్లక్షణములు లేకపోతే వాడు మీతో కలిసి ప్రపంచానికి ఒక రాజు అయ్యేవాడు, చక్రవర్తి అయ్యాడు, నీ వంటి మహానుభావుడి యొక్క సన్మానాలు అందుకునేవాడు. హర్ర సుర్రపతి ఎమ్మవరుణులు గుర్రు కృపులు ను దివ్య బాండ కోటుల సగుటం నరుశక్తి కర్ణు తేజస్ఫురణము నార్పంగజాలెదు వెన్రుపాల. మహారాజా, ఈ అర్జునుడు సామాన్యుడా, శివుణ్ణి మెప్పించి శివానుగ్రహం పొందాడు. మొదట శివానుగ్రహం ఇక్కడ చెప్పింది, శివానుగ్రహం అని మొదలెట్టారు. రెండోది సుర్రపతి, ఇంద్రుడిచ్చాడు అనేక శక్తులు, ఇంద్రాస్త్రం వంటి అస్త్రాలు. యమ, యముడిచ్చాడు వరాలు. వరుణ, వరుణదేవుడు కూడా ఇచ్చాడు అస్త్రాలు. గాండీవమనే ధనుస్సు ఇచ్చాడు అగ్నిహోత్రుడు. గురు, ద్రోణాచార్యుడు బ్రహ్మశీర్షం వంటి అస్త్రాలు ఇచ్చాడు. కృపాచార్యుడు దివ్యబాణములు ఇచ్చాడు. ఇంతమంది అర్జునుణ్ణి మెచ్చుకుని వరాలు ఇచ్చారు. మహాతపస్సు చేశాడు అర్జునుడు. శ్రీ మహావిష్ణువులో సగభాగం అంత తేజస్సు కలిగి ఉండడం వల్లే ఈయన మాత్రమే కర్ణుణ్ణి చంపాడు. లేకపోతే సామాన్యుడు చంపగలడా? నీ పక్కనున్న నీ తమ్ముడు కారణజన్ముడు, విష్ణుస్వరూపుడు అనగాని అప్పుడు కుంతీదేవి కూడా లేచి కర్ణునికి ఏడవకనైనా, నేను ఎంతో బతిమాలాను మీ వేపు కలవమని, కానీ వినలేదు. నేను చచ్చినా పాండవుల్లో కలవనన్నాడు, అర్జునుడిని చంపుతానన్నాడు. ఒరే, మీ సొంత సోదరులురా అని చెప్పినా మీ మీద ఏమాత్రం ప్రేమతో మీలో కలవని వాడి కోసం ఏడవడం ఎందుకు? నాకు ఉత్తరుడు కనుక నేను ఏడుస్తాను, మీరు ఏడవకండి అనగానే ఒళ్ళు మడిపి ఇంకా మాట్లాడతావు నువ్వు అమ్మవా బొమ్మవా అని అంతకంతకి కోపం వచ్చి ధర్మరాజుకి. ఇంక చెప్పానుగా, సోదర ప్రేమ ఆయనకి ఎక్కువ, ఆ మహాత్ముడి యొక్క లక్షణం అది. వెంటనే ఏం చేశాడు? ఈ క్షణం నుంచి శాపం పెట్టేస్తున్నాను, నీకు కాదు మొత్తం ఆడవాళ్ళకి శాపం పెడుతున్నాను. నగుహ్యంధారయిష్యంతీత్యేవం దుఃఖ సమన్విత శశాపచ మహాతేజాహ సర్వలోకేషు యోషిత. ఈ రోజు నుంచి స్త్రీల నోట్లో రహస్యం దాగకుండా ఉండుగాక. వాళ్ళు ఎంత జాగ్రత్తగా రహస్యం దాచుకోవాలనుకున్నా నోట్లోంచి బయటకొచ్చుగాక. ఒక్క పద్మాకర్ గారి పురాణం విన్నవాడు మాత్రమే రహస్యం దాచుకుంటారు గాక. అక్కడ పద్మాకర్ గారు అల్లేదు సరదాగా అంటున్నారు, కానీ హరి యొక్క నామస్మరణ శ్రీకృష్ణుని తలుచుకున్న వాళ్ళు మాత్రం రహస్యం దాచగలరు. అలా కృష్ణనామస్మరణం లేని వాళ్ళకి రహస్యం దాగదని శాపం పెట్టాడు. అదే తెలుగులో ఏమని, ఆడవాళ్ళ నోట్లో నువ్వు కింద నానదను సామెత కింద మారిపోయిందనమాట. నేను అల్లే సొమ్మ వెళ్ళి నా మీద కోర్టుకు వెళ్ళకండి లేని పోయింది. ఇది వేదవ్యాసుల వారు శాంతిపురంలో రాశారు. అంతేగాని ఏ పద్మాకర్ గారు మనం మీరంటే ఉత్తములు అలా వెళ్ళరు, కానీ ఎవరైనా నా మీద వెళ్ళకండి సుమ, వ్యాసుడి మీద కోర్టుకు వెళ్ళండి దొరికితే, ఆయన కనపడితే. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే అది కూడా వ్యాసుడు ఏమన్నా తన సొంత పెత్తనం, ధర్మరాజు గారు శాపం ఇచ్చాడు ఆయన రాశాడు. కానీ దానికి ఒక విరుగుడు ఉంది, హరినామస్మరణ చేస్తే మాత్రం రహస్యం దాచుకుంటారట, లేకపోతే రహస్యం దాచుకోలేరట. అందుకని ఈ విధంగా తల్లి మీద కోపంతో ఈ రోజు నుంచి రహస్య గోపనం స్త్రీలలో ఉండకుండా ఉండుగాక అని శాపం పెట్టాడు. ఆ తర్వాత ధర్మరాజు గారు తల్లిని శాపం పెట్టి, అయ్యి అంత పొరపాటు ఏమిటి ఇలా తొందరపడి ఈ రోజుల్లో ఇలా మాట్లాడుతున్నానని బాధ పొంది. నారద మహర్షి, వేదవ్యాస మహర్షి, శ్రీకృష్ణ తక్కిన సోదరులారా, ఇక నాకు ఈ శరీరం మీద భ్రాంతి పోయింది, మహాపాపం చేసి యుద్ధం చేశాను, సోదరులు చచ్చిపోయారు, ఇటు కొడుకులు పోయారు, దుర్యోధనుడి తలకాయి మా భీముడు తిన్నాడనే బాధ ఎక్కువగా ఉంది, కర్ణుడి వంటి సోదరుణ్ణి పోగొట్టుకున్నాను, అందుకని ఇక నాకు ఈ రాజ్య వ్యామోహం పోయింది, ముష్టెత్తుకు బతుకుదాం అనుకుంటున్నాను, భైక్ష్యంతో భిక్షాటంతో బతుకుదాం అనుకుంటున్నాను. ఇక భీముడికి పట్టాభిషేకం చేసి తక్కిన వాళ్ళంతా అతన్ని సేవించండి అనగానే అర్జునుడు అన్నాడు, నువ్వు భిక్షాటన చేస్తావన్నా ధర్మశాస్త్రం ఒప్పుకోదు, క్షత్రియులు యుద్ధం చేసి చావలసిందే, లేదా యుద్ధరంగంలో విజయం పొంది రాజ్య పరిపాలన చేసి భోజనం చెయ్యాలి. నువ్వు ముష్టెత్తుకుంటావు అంటే ముష్టి సంఘం వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళకి అసోసియేషన్ తెలుసా నీకు, అందులో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, వేళకోవడం ఏం కాదు. వాళ్ళు ఇప్పటికే వాళ్ళకేమో నానాయాత్ర పడుతుంటే మళ్ళీ నువ్వు ఓడి చేరుతావు కాంపిటీషన్గా. ఆ ప్రొఫెషన్ మనకు కుదరదు, ఇది క్షాత్రధర్మ విరుద్ధం అన్నాడు. అప్పుడు వ్యాసుడు ఏమన్నాడు తెలుసా, అర్జునుడు మాటలు అర్జునుడి యొక్క వాక్కులు శాస్త్ర ప్రమాణములు, మహారాజు పుట్టినవాడు యుద్ధం చెయ్యవలసిందే, పాపాత్ముల్ని శిక్షించాలి, పుణ్యాత్ముల్ని రక్షించాలి, దొంగల్ని శిక్షించాలి, సమయమునకు పన్నులు వసూలు చేయాలి, రైతులందరికీ వడ్డీకి అప్పులు ఇవ్వాలి, ఆ వడ్డీ కూడా చాలా తక్కువగా నామకే వస్తే తీసుకోవాలి, వాళ్ల చేత వ్యవసాయం చేయించాలి, వాళ్ల కుటుంబాలు బాగుండేలా చూడాలి, నిష్పక్షపాతంగా అన్ని కులాల వాళ్లని రక్షించాలి, అన్ని మతాల వాళ్లని రక్షించాలి, అన్ని ధర్మాల వాళ్లని రక్షించాలి, ఏ వర్గం మీద ఎక్కువ అభిమానం ఉండకూడదు, ఏ వర్గం మీద ద్వేషం ఉండకూడదు. ఇది వ్యాసుడు చెప్పిన మాట. అందుకే పూర్వపు రోజులు అంత గొప్పవాళ్ళు అయ్యారు. అడవులలో ఉండేవాళ్ళు, మన నగరాల్లో ఉండేవాళ్ళు, పల్లెలలో ఉండేవాళ్ళు, పక్కణాలలో ఉండేవాళ్ళు, పట్టణాలలో ఉండేవాళ్ళు. పట్టణం అంటే మన గుంటూరు ఇప్పుడు నగరం కూడా అయిపోయింది అనుకోండి, కాస్త ఏ తాడేపల్లిగూడెమో చిలకలూరిపేటో ఇటువంటి జనావాసాలన్నీ పట్టణాలు. పక్కణం అంటే ఏమిటి, అడవుల్లో ఉండే బోయేవాళ్ళ గ్రామాలకి పక్కణము కాకింత కావచ్చు అనమాట. శబరగ్రామాలు ట్రైబల్ ఏరియాస్ని పక్కణములు అంటారు. అడవులలో నివసించేటటువంటి కోయవాళ్ల యొక్క నివాస స్థానములకు సంస్కృతములో పక్కణము అని పేరు. అందుకే పట్టణ పక్కణాది భేదం లేకుండా అందరినీ జాగ్రత్తగా చూడాలి. శాస్త్రదృష్ట పరో ధర్మ స్థితో గార్హస్థ్యమాశ్రిత స్వధర్మం చర ధర్మజ్ఞ యథాశాస్త్రం యథావిధి. ఈ అర్జునుడు చెప్పినది శాస్త్రధర్మం. శాస్త్రం ప్రకారంగా ప్రతి వ్యక్తికి కొన్ని నియమాలు ఉంటాయి, ఎవరి ధర్మములు వాళ్ళు పాటించవలసిందే. జీవి పుట్టాక విద్యాభ్యాసంతో బాల్యాన్ని గడపాలి, యవ్వనంలో వివాహం చేసుకుని గృహస్థాశ్రమంలో అడుగుపెట్టాలి, తన ధర్మాన్ని కాపాడాలి, అందరి ధర్మాన్ని కాపాడాలి, శాస్త్ర మర్యాదలను అతిక్రమించకూడదు. అందులో రాజన్న వాడి కర్తవ్యం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇంతమందిని జాగ్రత్తగా చూసుకోవలసిన బాధ్యత రాజు మీద ఉంటుంది. రాజు అందుకే దండనీతి పాటించాలి, ఎవడైనా అధర్మం చేస్తుంటే మొగమాటం లేకుండా శిక్షించాలి, స్వపరభేదం లేకుండా ఉండాలి. రాజే కనుక దండనీతిని పాటించకపోతే భూమి మీద అధర్మం పెరిగిపోతుంది. ఎవడన్నా తప్పు చేస్తే వీడు నావాడని ఉపేక్షించామంటే అది ప్రమాదం. ఇప్పుడు చేస్తున్నది రాజకీయ పార్టీల వాళ్ళు అలాంటి పనులే, మన పార్టీ వాడు కదా అని ఉపేక్షిస్తే కొంపలు ములుగుతాయి. ఇక్కడ మాత్రం మొహమాట లేకుండా వాడిని తీసవతలు భార్యమన్నాడు శాస్త్రంలో. నీ ఆర్య బోధితుండవు కావే వర్ణాశ్రమ ప్రకారములు వినంగా వలయునే ధర్మంబులు భూవరుణకు దండనీతి పోలంగలవే. ఈ భూమండలంలో ఎంత గొప్ప ధర్మాత్ముడైనా దండనీతి కంచే గొప్ప ధర్మం మరొకటి లేకుండా ఉందని గ్రహించాలి. అనగా నువ్వు బాగా చదువుకున్నవాడు గనక వర్ణాశ్రమ ధర్మాలు నిర్వహించేలా చెయ్యాలి, ఎవడన్నా తప్పులు చేస్తే ఆ తప్పుకు తగిన శిక్ష వెయ్యాలి, ధర్మాత్ముల్ని ప్రోత్సహించాలి, ప్రజలంతా తమ తమ వృత్తులు సక్రమంగా చేసుకుని హాయిగా భోజనం చేసేలా చూడాలి, అందరికీ కూడు గూడు గొడ్డ నీరు అందేలా చూడాలి. ఇవి నీ నియమం, ఇవి లేకపోతే ప్రమాదం. అందులో ముఖ్యంగా నీ వంటి ఒక ధర్మప్రభు ఈ ప్రజల్ని పరిపాలించకపోతే దొంగలు పెరుగుతారు, దొంగలు పెరిగితే లోకం నాశనం అయిపోతుంది. ఇక్కడ ఒక విషయం చెబుతున్నాను విను, నీ ప్రభుత్వం ఉండడం వల్ల ప్రజలు ఏమనుకుంటారు, అమ్మో పక్కవాడి సొమ్ము అపహరించకూడదు, అది మహాపాపం, అపహరిస్తే ధర్మరాజు శిక్షిస్తాడు అనుకుంటారు. అదే నువ్వు ముష్టెత్తుకున్నావు అనుకో, మనకి రాజు లేడు కదా, పక్క వాళ్ళని దోచుకుందామంటారు, ఒకళ్ళొకళ్ళు దోచుకుంటారు, దాచుకోవడానికి ఎవరికీ అవకాశం ఉండదు, అది ప్రమాదం. ఒకనొకప్పుడు శంఖుడు లిఖితుడు అని ద్రణదములు ఉండేవారు. వాళ్ళు ఒక అరణ్య ప్రాంతంలో వాళ్ళ తండ్రి గారు ఇచ్చినటువంటి ఆస్తిని పంచుకున్నారు. శంఖుడికి ఓ 10 ఎకరాల తోట వచ్చింది అరణ్య ప్రాంతంలో, లిఖితుడికి ఇంకో 10 ఎకరాల తోట వచ్చింది. అన్నదమ్ములిద్దరికీ కూడా ఆ 10 ఎకరాల తోటలోనే ఒక ఆశ్రమం ఉండేది, చుట్టూతో కంచి వేసుకున్నారు. వాళ్ళ యొక్క తోటలో మామిడి చెట్లు వంటి అనేక రకాలైనటువంటి వృక్షాలు ఉండేవి, ఆ వృక్షాలకి మంచి పళ్ళు వచ్చేవి, హాయిగా పళ్లతో సుఖంగా బ్రతుకుతున్నారు, వృత్తి శాకాహారంతో బతుకుతున్నారు వాళ్ళు. ఒకరోజున తమ్ముడైన లిఖితుడు అన్నగారైన శంఖుడి యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ సమయానికి శంఖుడు పక్కనే ఉన్న నదికి స్నానానికి వెళ్ళాడు. నదీ తీరంలో వీళ్ళ ఆశ్రమాలు ఉండడం వల్ల నదికి వెళ్ళి స్నానానికి వెళ్ళి అక్కడ సంధ్యావందనం చేసుకుంటూ ఉంటే తమ్ముడు అక్కడ కూర్చున్నట్టు ఆశ్రమం అరుగు మీద. అన్నగారు ఇంకా రాలేదు. ఈ లోపు ఇతనికి ఆకలేసింది. చూస్తే అన్నగారి ఆశ్రమంలో మంచి బాగా ఏపుగా పెరిగిన మామిడి చెట్లు ఉన్నాయి. ఆ మామిడి చెట్లు బాగా పళ్ళు కాసి ఉన్నాయి. వెంటనే ఈయన అందులో రుచిగా ఉన్న కొన్ని పళ్ళు కోసుకుని శుభ్రంగా తినేశాడు. తొక్కలు తీసేసి టెంకర్ పక్క పీకేసి రసంతా తాగేసి ముక్కలు పీక్కు తిన్నాడు. కాసేపటికి అన్నగారు రాగానే చేతులు కడుక్కుని అన్నయ్య నమస్కారం అన్నట్ట. అన్నయ్య గారు తమ్ముడికే చూశాడు. తమ్ముడి గారి పక్కన టెంకలు తొక్కలు కనబడ్డాయి. ఈ టెంకలు తొక్కలు ఎవరెవరు అంటే నీ ఆశ్రమంలో ఉన్న పళ్ళు అన్నయ్య అన్నట్ట. మన ఆస్తులు మనం పంచుకున్నాం, ఈ ఆస్తి నాది కదా, అవునా? అవును నీదే అన్నయ్య అన్నాడు ఈయన. నా ఆస్తి నన్ను నడక్కకుండా నువ్వు తీసుకోవచ్చా? ఈ చెట్లు నావి, ఈ పళ్ళు నావి, నేను వచ్చేదాకా అన్నయ్య తిననా అని అడిగితే నేను తినమనేవాడిని కదా. అప్పుడు తింటే నీకు దొంగతనం చేసిన పాపం రాదు. అన్న నడక్కకుండా అన్నగారు సొమ్ములు ఎత్తుకుపోతావా? ఇది దొంగతనమేనా అంటే క్షమించన్నయ్య, ఇది దొంగతనమే అన్నట్ట. అయితే వెంటనే మన దేశాన్ని పరిపాలిస్తున్న సుజ్జుమ్న మహారాజు దగ్గరికి వెళ్ళి, అదంతా విదేహ దేశం, జనకరాజులు అంటారు వాళ్ళందరినీ. ఈ సుజ్జుమ్నుడు అనేవాడు అప్పుడు జనకుడిగా ఉన్నాడు. మన సుజ్జుమ్న మహారాజు దగ్గరికి వెళ్ళి, నేను అన్నగారి తోటలో పళ్ళు దొంగతనం చేశాను, శిక్ష వెయ్యమను. అందరు దొంగలకి ఏ శిక్ష వేస్తాడో ఆ శిక్ష నీకు కూడా వేయించుకో, అనుభవించిరా పో అన్నట్ట. అలాగే అన్నయ్య అని ఈయన మహావేగంగా బయలుదేరాడు. రాజుగారి సభ దగ్గరికి వెళ్ళాడు. రాజుగారు ఆ సమయంలో కొలువులో సింహాసనం మీద కూర్చునుండగా, మహారాజా నీకు జయం కలుగుగాక, నేను దొంగతనం చేశాను, నీ ద్వారా శిక్ష అనుభవించమని మా అన్నయ్య పంపాడు. నువ్వు అందరు దొంగలకు ఎలా శిక్ష వేస్తావో అలాగే శిక్ష వేసేయి అన్నట్ట. అనగానే ఆయన అన్నాడు, పశ్చాత్తాపం కలిగిందిగా నీకు, అదే శిక్ష, నా మాట విను. ఓ బ్రాహ్మణోత్తముడికి శిక్ష వేసే పాపం నాకు ఇవ్వకు, శిక్ష వెయ్యను పో అన్నట్ట. శిక్ష వేసేటప్పుడు పక్షపాతం వహిస్తే వాడు నరకానికి పోతాడు. రాజన్నవాడు పక్షపాతం లేకుండా ఎవడైనా తప్పు చేస్తే శిక్షించవలసిందే. అన్నయినా తమ్ముడైనా భార్య అయినా చివరికి తాను తప్పు చేసినా తనకి తానే శిక్ష వేసుకోవాలి. మారు మాట్లాడకుండా నాకు శిక్ష వెయ్యి అన్నాడు ఈ శంకుడి యొక్క తమ్ముడు లిఖితుడు. అనగానే, తథాస్తు, నువ్వు అంత గట్టిగా కోరావు కదా, మా రాజ్యంలో దొంగతనానికి ముంజేతులు నరికేయడమే, ఈ చేతులు మణికట్టుదాకా నరకడం శిక్ష, ఆ శిక్ష అమలు చేసేయమంటావా అంటే చేసేయి అన్నట్టు ఈ లిఖితుడు. వెంటనే ఇతన్ని వధ్యస్థానానికి తీసుకెళ్ళండి. అంటే ఎవరన్నా తప్పులు చేస్తే పూర్వం చంపడానికి ఒక స్థలం ఉండేది, అక్కడ ఉరి తీయటం, శిరశ్ఛేదం చేయటం, ఈ చేతులు నరకటం ఇవన్నీ అక్కడ చేస్తారనమాట, అక్కడికి తీసుకుపోండి అని భటుల్నిచ్చి పంపించాడు. భటులు అక్కడికి తీసుకెళ్లి రెండు చేతులు ఇలా రాయి మీద పెట్టించి సరిగ్గా మడికట్టుదాకా నరికేశారు. ఇప్పుడు ఆ చేతుల నుంచి రక్తం కారుతూ ఉంటే మందు వేస్తామంటే వాళ్ళు, మందొద్దు, ఈ రక్తపు చేతులతోటే మా అన్నయ్య దగ్గరికి ఎడతా, ఈ శిక్ష నేను పొందానని మా అన్నయ్యకి చూపించాలి అని ఆ రక్తం ఓడుతున్న చేతులతో పరుగు పరుగును వెళ్ళి నవ్వుతూ పోయి ఏడవకుండా, బాబోయని ఏడవల, అన్నయ్య ఇదిగో దొంగతనం చేసినందుకు శిక్ష పొందాను, ఇదిగో చేతులు చూడు, ఈ రక్తం చూడు, ఇప్పుడు నీకు సంతృప్తి అయ్యిందా అంటే, నాయన ఇప్పుడు నువ్వు పవిత్రుడి అయ్యావు, ఈ దొంగతనం చేసింది నా తమ్ముడే కదా అని నేను నిన్ను ఉపేక్షిస్తే నువ్వు చచ్చాక భయంకర నరకాలకు వెళ్ళి యముడి చేతిలో నానాయాతన పడేవాడివి. ఆ దరిద్రపు పాపం నుంచి నిన్ను, మన వంశాన్ని రక్షించడం కోసం నేనెంత పని చేశాను. దొంగతనం చేసిన నీకు శిక్ష వెయ్యకపోతే నీకు పుట్టే కొడుకులు నిన్ను మించి దొంగాళ్ళు పడతారు. తెలుసునా ఇప్పుడు అది రహస్యం అంటే, అసలు రహస్యం భారతం చెప్పింది, తండ్రి దొంగనుకోండి కొడుకు ఇంకా పాపాత్ముడు పడతాడు. ఎక్కడో హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు పుట్టినట్టుగా పుట్టేవాళ్ళు కొద్దిమందిని పక్కన పెడితే, ఒక నాయకుడు దొంగాడైతే వాడి కొడుకులు ఇంకాను, వాడేమో 10 ఎకరాలు ఆక్రమిస్తే వీడు ఇంకోటి ఆక్రమిస్తాడు. అందువల్ల ఒకడిని మించిన పాపాత్ములు ఒకరు పడతారు. నీ వంశము నిన్ను నిలబెట్టడానికే శిక్ష వేశాను. ధర్మ మార్గం ఉల్లంఘ్యం పతగదుగా వల్లసే నిష్కృతి కులమెల్ల వెల్లసే నీ కథమున సురముని పితృతరమునములు చేయుమరిగి బాహుదా పుణ్యతో యముల ననగా. ఈ పక్కనున్న నది ఉన్నదే, ఆ నదిలోకి వెళ్ళు. నేను నీకు శిక్ష వేయడం ద్వారా నీవు, నీ వంశం, మన వంశంలో చచ్చిపోయిన వాళ్ళు అందరం తరించాం, నీకు సత్పుత్రులు పుడతారు. ప్రస్తుతం ప్రాయశ్చిత్తంగా ఈ నదిలో స్నానం చేసి ఆ మొండి చేతులతోటే నీళ్లు తీసుకుని సూర్యుడికి అర్ఘ్యమియ్యి, నేను చెప్పినట్టు చెయ్యి, దేవతలకి, ఋషులకి, పితృదేవతలకి తర్పణమియ్యి. నువ్వు మాత్రం మనసులో బాధపడకు, కొన్ని పనులు చేయకూడదు. కళ్ళు ద్రావుట మద్యపానం చేయడం, గురుపత్ని గవయుటయును గురుపత్ని సంభోగం, విప్రుజంపుట బ్రాహ్మణుణ్ణి చంపటం, బ్రహ్మస్వ విషయమైన మృత్యులుటయును ఒక విప్రుడి యొక్క సొమ్మును అపహరించటం, గురువు గారు ఏదైనా నువ్వు ఇది చెయ్యి అని చెబితే నేను చెయ్యను, ఆలోచిస్తాను, ఇది తప్ప ఇది ఒప్ప అని ఎవడైనా ఆలోచిస్తూ, గురువు గారు చెప్పాక ఇంకా తప్పు ఒప్పు కదట, ఆయన ఏదైనా చెప్పాడంటే ఇంకా ధర్మమే, దాని గురించి ఆలోచిస్తాను తర్వాత ఆలోచిస్తాను అని అన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉన్నారే. మహాపాతకములు, భయంకర పాపములు. ఇది వేదవ్యాసులు వారు చెప్పిన మాట. కాబట్టి ఈ పాపాలు చెయ్యకూడదు. ఈ పాపములు నువ్వు చేస్తే ప్రమాదం కనుకే నీ చేతులు నరికించాను, పో స్నానం చేసిరా అనగానే వెంటనే అందులో స్నానం చేసి ఈ మొండి చేతులతో దేవతలకి పితృదేవతలకి తర్పణం ఇస్తుంటే చేతులు వచ్చేసాయి వెంటనే. స్నానము చేసిన వెంటనే తర్పణములు ఇవ్వడానికి ప్రయత్నించగా చేతులు వచ్చాయి గనక బాహుదా నది అని పేరు వచ్చింది. బాహు అంటే చేతువులు, ద ఇచ్చింది కనుక అప్పటి నుంచి ఆ నదికి, అంతపూర్వం ఆ పేరు లేదు ఊరికి అనేవారు గాని, ఆ నదికి ఆనాటి నుంచి బాహుదా నది అని పేరు వచ్చిందనమాట. బాహువులను ఇచ్చినది అని. ధర్మాత్ములు అందులో స్నానం చేస్తే అవయవాలు తిరిగి వచ్చేవట మహానుభావులకి, నిజంగా ధర్మాత్ములైతే. ఈ విధంగా పాప ప్రక్షాళన అయ్యి చేతులు కూడా తిరిగి వచ్చాయి. వ్యాసుడు ధర్మరాజు గారికి కథ చెప్పి చూశావా, ఆనాడు తప్పు చేస్తే వెనక ముందు చూడకుండా ఆ రాజుగారు శిక్ష వేశాడు, ఆ లిఖితుడు శిక్ష వేయించుకున్నాడు, అందుకే వాళ్ళిద్దరూ శరీరం విడిచిపెట్టాక స్వర్గానికి వెళ్ళారు. దీనిని వేదవ్యాస మహర్షి ధర్మరాజుకి ఎందుకు ప్రత్యేకంగా చెప్పాడు, నువ్వు అలా ఉండాలి, నువ్వు తప్పు చేసిన వాడిని శిక్షించాలి, నువ్వు తప్పు చేస్తే నీకు శిక్ష వేసుకోవాలి, నీ క్షాత్రధర్మ ప్రకారం యుద్ధం చేయడం దోషం కాదు, కాబట్టి నువ్వు పరిపాలన మానేసి అడవికి వెళ్ళావు అనుకో, దొంగలు పెరుగుతారు, పాపాత్ములు పెరుగుతారు, లోకంలో అధర్మం పెరుగుతుంది, శాస్త్రధర్మములు నశిస్తాయి, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అడవికి వెళ్ళే అధికారం లేదు, దండనీతిని అవలంబించు అనగానే అప్పటికే ఆయన దండనీతిని అవలంబించాలంటే నా మనస్సు అంగీకరించటం లేదండి అన్నట్ట. అప్పుడు శ్రీకృష్ణుడు నారదుణ్ణి పిలిచి ఇతనికి సృంజీయుడి చరిత్ర చెప్పన్నట్ట. అనగానే నారదుడు అక్కడికి వచ్చి, నాయన ధర్మరాజా, అభిమన్యుడు చచ్చిపోయినప్పుడు నీకు సృంజయుడి కథని ఈ వేదవ్యాస మహర్షి వివరించాడు, గుర్తుందా నీకు? ఆ సృంజయుడి కథ చాలా గొప్పది, అది నీకు చెబుతున్నాను మళ్ళీ ఇంకొకసారి, నేను చెబుతున్నాను విను. నేను, నా మేనల్లుడు పర్వతుడు అని ఒకడున్నాడు, బ్రహ్మమానస పుత్రిక ఒక ఆవిడున్నది, ఆ బ్రహ్మమానస పుత్రిక యొక్క కొడుకు పర్వతుడు. బ్రహ్మపుత్రికి నారదుడికి ఏమవుతుంది? నారదుడు బ్రహ్మపుత్రుడు కనుక చెల్లెలు అవుతుంది, వాడు చెల్లెలు కొడుకు కనుక మేనల్లుడు. మేమిద్దరం కలిసి సృంజయ మహారాజు దగ్గరికి వెళ్ళాం, ఆయన మమ్మల్ని కొడుకుని అడిగాడు. ఆ కొడుకు కథ నువ్వు విన్నావు, మనం కూడా చెప్పుకున్నాం కదా, వాడు మలమూత్రాలు విడిచిపెట్టినా నోట్లోంచి లాలాజలం వచ్చినా అవన్నీ బంగారం అయిపోవాలని కోరుకున్నాడని, దాంతో దొంగాళ్లు చంపేశారు. చంపేయడంతో నేను వచ్చి ఆ రాజుగారికి ధైర్యం చెప్పాను, వేదాంత బోధ చేశాను, మళ్ళీ జాలిపడి వాడిని బ్రతికించాను. అప్పుడే జరిగిందో తమాషా, ఇంద్రుడికి సృంజయ మహారాజు గారి మీద ఒక భయం ఉన్నది. ఈతడు నారదుణ్ణి పర్వతుణ్ణి గురువులుగా పెట్టుకున్నాడు, గురువుని నమ్మి గురువుగారు చెప్పే పురాణములు విని గురువుగారు చెప్పినట్టు నడుచుకునేవాడు స్వర్గానికి అధిపతి అవుతాడని శాస్త్రం చెబుతున్నది. ఇంక వెనక ముందు చూడకూడదట, ఒక గురువు గారు ఇక్కడ కూర్చుని మీకు ఏదైనా చెబితే ఆయన చెప్పినట్టు చేశారంటే వాడు ఏదో ఒకనాటికి స్వర్గాధిపతి అవుతాడు అని శాస్త్రం. నారదుణ్ణి పర్వతుణ్ణి గురువులుగా పెట్టుకుని పురాణములు వింటున్న ఈ సృంజయుడు ఏదో నాడు నాకు పోటీ వస్తాడు, కాబట్టి వీడికి దుఃఖం కలిగించాలి అని భావించి ఇంద్రుడు మరొక రోజు ఏం చేశాడు, తన వజ్రాయుధాన్ని పిలిచాడు. దొంగల వల్ల చచ్చిపోయిన సృంజయుడు కొడుకు సువర్ణ స్టీవిని నారద మహర్షి బతికించాడు. వాడిని మళ్లీ చంపేయి, వాడు చచ్చిపోతే ఈ తండ్రి బెంగబెట్టుకుని తపస్సు అనేసి అడవిలోకి వెళ్ళి ఏడుస్తూ కూర్చుంటాడు, తద్వారా వాడి వల్ల నాకు ఏ ముప్పు ఉండదు అని ఇంద్రుడు వజ్రాయుధాన్ని విడిచిపెట్టాట. ఆ వజ్రాయుధం సమయం కోసం కాసు కూర్చుంది. ఒక రోజున సృంజయుడు తన కొడుకుని భార్యల్ని వెంట పెట్టుకుని ఉద్యానవనంలోకి వెళ్ళాడు. ఉద్యానవనంలో భార్యలతో జలక్రీడలు ఆడుతున్నాడు. అప్పుడు సమయం కనిపెట్టినటువంటి వజ్రాయుధం పెద్ద పులిగా మారిపోయి గాండ్రిస్తూ వచ్చి ఒడ్డు మీద ఆడుకుంటున్నటువంటి 5 ఏళ్ల వయస్కుడైనటువంటి పంచ శరద్వయస్కుడైన సువర్ణ స్టీవు మీద పడి వాడిని చీల్చేసి తినేసి మాయమైపోయింది. ఇంకా చూడండి, రాజుగారు నీళ్లలోంచి పరుగు పరుగుని వచ్చే, కుమారా దొంగల వల్ల చిన్నప్పుడు చచ్చిపోయావు, మళ్ళీ పులి నీ మీద పడి చీల్చి చెండాడిందా, ఇంత దురదృష్ట జాతకుడు నువ్వేమిట్రా, నీ వల్ల నేనెంత ఏడుస్తున్నాను రా అని గుండెలు బాదుకుని ఏడ్చాడు. ఇంతలో నారదుడు పర్వతుడు అక్కడికి వచ్చి, మహారాజా నీకు యోగ జాతకం లేదు, అందుకే కర్మకాలి ఎప్పటికప్పుడు కొడుకులా నశిస్తున్నాడు, ఇదంతా ఇంద్రుడి కుట్ర అని వెంటనే ఇంద్రుడిని అక్కడికి పిలిపించి, ఇంద్ర నేను మాటిస్తున్నాను, ఈ సృంజయుడు ఎప్పటికీ నీ పదవిని ఆక్రమించడు, ఇతడు తపస్సు చేసి నీకు అతిథిగా వస్తాడు, నీ పదవి లాక్కోడు, అతన్ని ఇంక ఏడిపించకు, అతను కొడుకుని చంపకు అని నారదుడు స్వయముగా ఇంద్రుణ్ణి పిలిపించి బాస ఇప్పించి సునింజయుడికి ఆ కొడుకుని మళ్లీ బ్రతికించి ఇచ్చాడు. అప్పటి నుంచి సునింజయుడికి ఇంద్రునికి మధ్యలో మళ్లీ స్నేహం మొదలయ్యింది. అప్పుడు ఇంద్రుడు ఏమన్నాడు, నా పదవికి పోటీ వస్తాడనే భయంతో ఈ కుర్రవాణ్ణి చంపాను తప్ప మరో ఉద్దేశ్యం కాదు, ఇక మీదట ఈ కుర్రవాణ్ణి చంపను అన్నాడు. ఆ తర్వాత సునింజయుడు, ఈ కుర్రాడు ఎప్పటికప్పుడు చస్తున్నాడు బ్రతుకుతున్నాడు, చచ్చిపోయినప్పుడల్లా ఈ దుఃఖం వద్దు అని నువ్వు చెబుతూనే ఉన్నావు, అయినా ఎందుకని మానసిక వ్యాధి పోవడంలా? ఒక వ్యక్తి చచ్చిపోతే అతనితో మనకి బంధుత్వం ఉంటే వాడు పోయాడు బాబోయని నిరంతరం ఎందుకు శోకం వస్తుంది అంటే అదే ఈ శరీరమునకున్న లక్షణం అన్నట్ట నారదుడు. ఇది మృణమయ శరీరం, మట్టితో తయారైన శరీరం. మట్టితో తయారైన శరీరం యొక్క లక్షణం ఏమిటంటే ఈ మట్టి మీద ఉన్నంతకాలం మన మట్టిలో కలిసిపోయేదాకా ఈ మమకారము ద్వేషము పోవట, నిర్మమత్వం మమత్వం పొమ్మంటే పోవు ఎంత గింజుకున్నా. కానీ వీలున్నంత వరకు సద్గురువులను సేవించి ధర్మ మార్గంలో నడుచుకుంటే వారి బోధలు వింటే కొంతవరకు శోకం ఉపశమిస్తుంది అని నారదుడు ఈ కథని మళ్లీ చెప్పి, నువ్వు కూడా సృంజయుడులేగా ధైర్యం వహించు, ఈ సృష్టిలో ప్రతి ప్రాణి శరీరం విడిచిపెడతాడని గ్రహించు, ఏదో ఒక నిమిత్తంతో పరమాత్ముడు ప్రాణం తీసేస్తాడు. ఇంద్రుడి వజ్రాయుధం పులి రూపంలో వచ్చి సువర్ణ స్టీవిని చంపింది, అలాగే ఇప్పుడు యమధర్మరాజు గారు మీ యుద్ధమనే వంకతోటి వీళ్ళందరినీ చంపాడు. నీవు నిమిత్తమాత్రుడివి, చంపింది యముడు కాలపురుషుడు, మృత్యుదేవత వాళ్ళని పట్టుకుపోయింది, కాబట్టి నువ్వు దుఃఖిస్తే ఉపయోగమేమున్నది, పోని నువ్వు వాళ్ళని యుద్ధంలో చంపకపోతే మాత్రం ఈ దుర్యోధనాదులు ఉంటారనుకుంటున్నావా? ఎప్పుడు ఉండరు, నువ్వు మాత్రం ఎంతకాలం ఉంటావు? ఈ ధర్మము కొంతకాలమే నిర్వహిస్తావు. ఆఖరికి ఈ భూమి మీద పుట్టిన పరమాత్ముడు కూడా తన శరీరం విడిచిపెట్టి వెళ్ళక తప్పదంటే ఇక నీవు మాత్రం ఎల్లకాలం ఉంటావా? ఈ భూమి మీద ఉట్టి కట్టుకుని శాశ్వతంగా ఉండేవాడు లేడు అని ధైర్యం చెప్పాక ఇప్పుడు వ్యాసుడు మళ్లీ ధర్మరాజు గారిని ఏమన్నాడు, అంత దుఃఖంతో ఉన్నాడు ధర్మరాజు, అందుకే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ధైర్యం చెప్పవలసి వచ్చింది. నాయన, ఒక వ్యక్తి అడవికి వెళ్ళాడు, ఆ అడవిలో ఉన్న చెట్టు కొమ్మని గొడ్డలికి మానుగా పెట్టుకున్నాడు. గొడ్డలికి కర్ర ఉండాలి కదా, గొడ్డలు నరకాలంటే ఆ గొడ్డలికి ఒక పీడి ఉండాలి. చెట్టు కొమ్మని నరికి ఆ చెట్టు కొమ్మనే ఆ గొడ్డల్లో దొరిపి ఆ కర్రతో సాయంతో గొడ్డలతో ఆ చెట్టు నరికాడు. ఇప్పుడు ఇంతకీ చెట్టును నరికిన గొడ్డలికి ఏమైనా పాపం వస్తుందా? రాదు. మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఆ గొడ్డలు లాంటి వాళ్ళం అనుకోవాలి, చంపేది చచ్చేది అంతా కూడా ఈశ్వరుడు అనుకోవాలి. ఒక కట్టెలు కొట్టుకునేటటువంటి వాడి చేతిలో గొడ్డలికి ఏ పాప పుణ్యం ఎలా ఉండదో అలాగే మనల్ని మనం భావించుకోవాలి. కట్టెలు కొట్టేవాడు ఎవరో కాదు, ఈశ్వరుడే. ఈశ్వరుడు కట్టెలు కొట్టేవాడు అంటే వీళ్ళందరినీ కొట్టేస్తున్నాడు. కట్టె అంటే మన శరీరం, గుర్తుపెట్టుకోవడానికి. ఆ కట్టెకి అరిపోయింది అంటాగా మన శరీరములన్నీ కట్టెలు, ఈ కట్టెలు కొట్టేది ఈశ్వరుడు అనేటటువంటి కట్టెలు కొట్టుకునేవాడు. మనము మధ్యలో ఒకళ్ళొకళ్ళు చంపుకోవడం లేక తిట్టుకోవడం ఉన్నదే, ఇదంతా ఏమిటి, గొడ్డలు లాంటి వాళ్ళం. మనం శివుడి చేతిలో పరికరముగా భావించినంతకాలం ఈశ్వరుడు నా చేత ఈ పని చేయిస్తున్నాడనే భావన ఉన్నంతకాలం మనకి పాపం రాదు పుణ్యం రాదు, వాడికి విముక్తి వస్తుంది. కానీ మనిషి అలా అనుకోకుండా ఏ పని చేసినా నేను చేస్తున్నానని అహంకరిస్తున్నాడు కాబట్టి వీడికి పుణ్యపాపాలు అంటుతున్నాయి, అందులో పాపం గ్యారంటీగా అంటుతుంది. పుణ్యం చేసినప్పుడేమో నేను పుణ్యం చేస్తానంటట, పాపం చేసినప్పుడు మాత్రం నేను ఎక్కడ చేశానండి, అంతా శివుడు చేయించాడండి అంటట్టు వీడు. వేద తెలివితేటలు, ఈ తెలివితేటలు ఉండకూడదు. అన్ని విషయములలో పరమాత్ముడికి మనం సర్వశరణాగతి అవ్వాలి. మనం ఈశ్వరుడి చేతిలో ఒక గొడ్డల లాంటి వాళ్ళం అనుకోవాలి, ఒక పనిముట్టు కింద భావించాలి. అప్పుడు అటువంటి వాడికి ఏ కర్మ వల్ల ఏ విధమైనటువంటి పాపము రాదు పుణ్యము రాదు. ఈ పుణ్యపాపాలున్నాయే ఇవన్నీ మనం కావాలని చేస్తేనే వస్తాయి. నేను చేస్తున్నాను అనుకున్నప్పుడు వచ్చి తీరుతుందిట, నువ్వు దానం చేసినప్పుడు నా గోత్రం నా పేరుతో నేను దానం చేస్తున్నాను అనుకుంటే నీకు పుణ్యం వస్తుంది. ఆ గోత్రనామాలు చెప్పుకోకుండా ఆ చిన్న దానం లాక్కున్నావు అనుకో జేబులోంచి రహస్యంగా దండిచ్చేయడం లాగేసి పట్టుకుపోయాం అనుకోండి, అప్పుడు వాడి దగ్గర నుంచి లాక్కుపోయిన దొంగతన పాపం వస్తుంది. అంటే మనం ఈ పుణ్యం చేస్తున్నామనే స్పృహ పాపం చేస్తున్నామనే స్పృహ కలిగి ఉండడం వల్ల వాటిని అనుభవిస్తున్నాం. అందుకే వాటికి అతీతంగా మనం చేస్తున్నాం అనుకోకుండా నాకు ఆ భగవంతుడు అవకాశం ఇచ్చాడు చేస్తున్నాం అనుకోవాలి. ఒకవేళ తెలియక పాపం చేశాం, ఒక్కొక్కప్పుడు మనకి తెలియక చేస్తాం, ఒక్కొక్కప్పుడు తెలిసి చేస్తాం తప్పనిసరి పరిస్థితుల్లో, ఆ పాపములకు ప్రాయశ్చిత్తం చెప్పేట. ఆగమోక్త కర్మమాచర్యంపమియు నిషిద్ధమైనదాన్ని చేయుటయును ప్రాజ్ఞజనులు ధరణి పాలవరేణ్య చెప్పుదురు పాపములుగా బోధ్యతటికి. వేదములు మానవులను ఇలా నడుచుకోండి అని చెప్పాయి. ఆ వేదముల సారాంశమే శాస్త్రములు. సాధారణంగా శాస్త్రము శాస్త్రము అనేది ఎక్కువగా మనం వేదములకే వాడతాం. శాస్త్రములు నాయనలారా మీరు ఇలా చెయ్యండి ఇలా చేస్తే పుణ్యమని చెప్పాయి. అందులో కొన్ని ఈ పనులు చెయ్యొద్దు అని చెప్పాయి. ఎలా నడుచుకోవాలో చెప్పాయి, ఎలా నడుచుకోకూడదో చెప్పాయి. శాస్త్రములలో చెప్పిన పనులు చేస్తే శాస్త్ర విహిత కర్మలంటారు. అందులో చెప్పిన వాటికి వ్యతిరేకంగా నడుచుకుంటే శాస్త్ర నిషిద్ధ కర్మలు అంటారు. ఈ రెండింటిలో విహిత కర్మలు చెయ్యాలి, వద్దన్నం మానేయాలి. జ్ఞానులు అందులో చెప్పినట్టుగా ఆచరిస్తే పుణ్యమని, దానికి వ్యతిరేకంగా నడుచుకుంటే పాపమని చెప్పారు. అందులో ఒక్కొక్కటి చెప్పారు. గురువునకు మారు పలుకుట, మీ గురువు గారు మీ దగ్గరకు వచ్చి మీరు ఇలా నడుచుకోండి అని చెబితే ఏమండి అందులో ఇలా ఉందంటారా, అందులో ఉన్నట్టు నడుచుకుంటామంటారా, మీరు చెప్పినట్టు చెయ్యానా అని మారు పలకూడదట. గురువునకు మారు పలుకుట, అసలు గురువు గారికి మారు పలికేమంటే అది మహాపాపం. ఇంత పూర్వం చేసిన పాపము కంటే గురువు గారు చెప్పిన తర్వాత చెయ్యనడం అదొక పాపం. ఒకవేళ కర్మగారు ఆ పాపం చేస్తే మళ్ళీ ఏం చేయాలట, ఒకవేళ గురువు గారు ఏదైనా చెప్పాక కాదు అన్నం, వ్యతిరేకంగా మాట్లాడడం, దానికి ప్రాయశ్చిత్తం చెప్పారు. బొర్రసిన కల్మషము వాసిపోవు అతనికి పరితోషముగా వినయపు వెరవున ఉపహారమిచ్చి వినతుండయిన. గురువు గారు చెప్పిన తర్వాత వ్యతిరేకంగా మాట్లాడిన వాడు తప్పు తెలుసుకుని మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి ఏకాంతంగా కాళ్ళ మీద పడి, అయ్యా నేను పొరపాటు చేశాను, మీరు చెప్పిన దాన్ని కాదన్నాను, నన్ను క్షమించండి, ఇప్పుడు మీరు ఏం చెబితే ఇది చేస్తాను అని వినయముతో అన్నాడు. అక్కడ వినయపు వెరవున ఆయన దగ్గర భయభక్తులతో నడుచుకుని ఆయన చెప్పినట్టు వింటే, ఆయనకి ఉపహారం కానుక ఇస్తే, వినతుడైతే ఆ పాపం పోతుంది. గురువు గారిని తిట్టిన పాపం మళ్ళీ గురువు గారి పాదాల మీద పడితేనే, ఆ గురువు గారు చెప్పినట్టుగా చేస్తేనే ఆ పాపం పోతుంది. కొన్ని పాపములు అసలు శాస్త్ర ప్రకారం వద్దని అన్నారు. స్థేయం, దొంగతనం సాధ్యమైనంత వరకు వద్దు. స్థేయం అంటే ఇతరులకు చెప్పకుండా వారి వస్తువులు లాగుకొనుట, అది మహాపాపం. గురువర్ధం ఆపత్సున నిషిధ్యతే, మహాపాపం దొంగతనమే, కానీ గురువు గారి కోసం దొంగతనం చేసినా లేదా ఒక్కొక్కప్పుడు కొన్ని మంచి పనుల కోసం దొంగతనం చేసినా అప్పుడు మళ్ళీ అది పాపం కాదట. ఎలాగా, ఒక అమ్మాయికి పెళ్ళి అవుతోంది, ఆ పెళ్ళికి కట్నం ఇవ్వాలి లేదా ఏదో కళ్యాణ మండపానికి డబ్బులు కట్టాలి, ఆ పిల్ల దగ్గర డబ్బులు లేక పెళ్లి ఆగిపోయే పరిస్థితి వచ్చింది, అప్పుడు మీరు పక్కవాడి దగ్గర దొంగతనం చేసి ఆ డబ్బులు పెట్టుకెళ్ళి అమ్మాయికి ఇచ్చేస్తే అది పాపం కాదట. అలాగని నా దగ్గర లాక్కి వెళ్ళిపోకండి, ఇప్పుడు చెప్పాం కదా అని ముందు మీ దగ్గరే లాక్కుపోతాం అనుకుంటాను, లాక్కుపోవడానికి ముందులేండి దండ తప్ప. సరే, మొత్తమే చెప్పొచ్చేది ఏంటంటే, ఒక పిల్ల పెళ్లి నిలబెట్టడానికో, ఒక కుర్రవాడికి పాఠం చెప్పించడానికో, ఓ పది మందికి తప్పనిసరి పరిస్థితుల్లో అన్నదానం చేయడానికో దొంగతనం చేస్తే నిషిద్ధమైనప్పటికీ అది పాపమైనప్పటికీ అది పాపం కాదు. ఎందుకంటే దాని వెనకాతలు ఒక గొప్ప పరమార్థం ఉంది కనుక. అనవసరంగా మాత్రం దొంగతనం చేయకూడదు. కడుపు నింపుకోవడానికో లేక ఒక కక్కుర్తికో దొంగతనం చేయకూడదు. ఒక ఆయన ఇంటికి తీసుకెళ్ళాడు నన్ను, వాళ్ళ ఇంట్లో చూశాను, గురువు గారు మీరంటే భక్తి అండి, మీరంటే ఇష్టం అండి, పడుకోండి అని మంచం వేశాడు. చూస్తే దాని మీద ఐఆర్సిటిసి అని ఉంది దుప్పటి మీద, అంటే ఇండియన్ రైల్వే, ఇదేంటే రైల్వే దుప్పటి ఉందన్నాను. ఆ తర్వాత చూస్తే బాత్రూంలో కర్చీఫ్ల మీద, ఓ చోటేమో ఎయిర్పోర్ట్వి, ఓ చోటేమో హోటల్వి, ఎక్కడ చూసినవే. ఆ తర్వాత ఆయన కాళ్ళ మీద పడి, అయ్యా అసలు రహస్యం చెప్తానండి, నాకు దరిద్ర బుద్ధి ఉంది, కోటీశ్వరుడు ఆయన, కానీ విమానం ఎక్కితే ఆ గొడ్డెత్తుకుపోవడం, వెనకాతలు వేస్తారు చూసారు కవరు, అలాగే రైల్లో పడుకున్నప్పుడు దుప్పట్లు ఎత్తుకొచ్చేయడం, హోటళ్ళకి వెళ్ళినప్పుడు ఆ కర్చీఫ్లు అవి ఎత్తుకొచ్చేయడం, లోపల ఉన్న టర్కీ టవల్స్ ఎత్తుకొచ్చేయడం, సబ్బులు ఎత్తుకొచ్చేయడం, నాలికి బద్దలు ఎత్తుకొచ్చేయడం, ఇంటి నుండి అవే. కోటీశ్వరుడు ఏమిటో తెలియదు. ఇది ఏమి అబద్ధం అంటలేదు సుమా, ఆయన నన్ను ఎందుకు ఆ ఇంట్లో పడుకోమని బతిమాలు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు తెలిసినా, అన్ని ఇలా దరిద్ర పనులు చేస్తున్నాను, ఇది బయట వాళ్ళకి తెలిస్తే ప్రమాదం అనుకోండి, మీరైతే చెప్పరనుకోండి నా పేరు, అంటే కథ రూపంలో చెబుతారు కానీ అసలు లీక్ చేయరుగా పేరు, అది మా నమ్మకం. ఈ పాపం ఎలా పోతుందండి అన్నాడు. మన స్వార్థము కోసం ఇలా ఎక్కడికైనా పెడితే ఎత్తుకుపోకూడదు సుమా, గుర్తుపెట్టుకోండి. ఏదో కుర్చీ బాగుందని చెప్ప పెట్టుకుంటే కుర్చీ ఎత్తుకుపోకండి, కుర్చీ ఎత్తుకుపోతే దొరుకుతారు పని, ఇంకేదైనా ఎత్తుకుపోతే ఎంత ప్రమాదం అది, చాలా చండాలం అది. అత్యావశ్యక స్థితిలో స్థేయము, దొంగతనం పర్వాలేదు, ఉట్టినేది ఒక వ్యసనం అయితే ప్రమాదం. హోటల్కి వెళ్ళి చెంచాలు ఎత్తుకుపోవటం ఎంత కక్కుర్తుంది. దీనికి ఏమన్నాడంటే 14 రోజుల పాటు ఆవు మూత్రాన్ని వేడి చేసుకుని తాగితే ఈ దొంగతనాల పాపం పోతుందిట. ఒకవేళ తెలియక తెలుసు కానీ కక్కుర్తి పెడితే 14 రోజులు గోమూత్రాన్ని వెచ్చ చేసుకోవడం, బాగా మరగబెట్టుకుని కాఫీ తాగినట్టు తాగేయండి పర్వాలే, మరి నాలుక ఊడిపోయేలా తక్కండి, కొంచెం గోమూత్రాన్ని వెచ్చ చేసుకుని తాగితే ఈ దరిద్ర పాపాలు పోతాయట. ఒక్కొక్కప్పుడు తెలియక పెద్దవాళ్ళని తిడతాం కదా మనం, మనమంటే నా గురించి వదిలేయండి, మీ గురించి ఇంకొకళ్ళ గురించి ఆలోచించండి, ఏమో తెలిసో తెలియక ఎప్పుడన్నా ఎవరైనా మహాత్ముల్ని మనం నిందించామేమో తెలియదు కదా, మహాత్ముల్ని నిందిస్తే నాలుకకి పాపం వస్తుంది, ఆ పాపం కూడా చెప్పాడు. గోమూత్రంలో ఆవు పేడ కలిపి ఆవు పాలు కలిపి దాన్ని బాగా కాచి ఆ తర్వాత దాన్ని వడగట్టుకుని రోజు 3 పొట్ల 3 చెంచాల చొప్పున నెలలాళ్ళు తాగితే అప్పుడు ఇతరులను పుణ్యాత్ముల్ని తిట్టినటువంటి పాపం పోయి నాలుక మళ్ళీ పవిత్రమవుతుంది. ఇది కృత్రికర్మ అంటారు దాన్ని. ఇంకా కొన్ని పాపాలు ఉన్నాయి, వాటికి అంత తేలికగా ప్రాయశ్చిత్తం లేదు, కానీ దానికి కూడా ప్రాయశ్చిత్తం ఉన్నది. ప్రాయశ్చిత్తము అంత తేలిక కాని పాపములకు ప్రాయశ్చిత్తం ఏమిటంటే సావిత్రీమప్యధీయాతి శుచౌ దేశే మితాశనః అహింసో మందకః అజల్పః ముచ్యతే సర్వకిల్బిషైః. మహాపాపములకు ప్రాయశ్చిత్తం శుచిగా స్నానం చేసి ఆ పూట ఆహారం తక్కువగా తింటూ శుచిగా ఉన్న ఒక ఆసనం మీద కూర్చుని అహింసతో లోపల లోపల పైకి కాకుండా గాయత్రి జపం చేయాలి, పైకి ఉచ్చరించకుండా. అందుకే అజల్పహ, గొణకూడదు పైకి అనకూడదు, పైకి అందరికీ వినబడేలా కాకుండా లోపల లోపల గాయత్రి జపం చేసుకుంటే సర్వకిల్బిషై సమస్త పాపముల నుండి ముచ్యతే విముక్తుడైపోతాడు, వెంటనే వాడి పాపాలు పోతాయి. గాయత్రి మంత్రము వలె పాప విముక్తి చేసే మంత్రం మరొకటి లేదన్నాడు ఆయన. ఇది మహాభారతం శాంతి పర్వం చెబుతున్న మాట. వ్యాసుడంతటి వాడు శ్రీకృష్ణుడు నారదుడు ఉండగా ధర్మరాజుకి చెప్పాడు, ఈ వంకతో మనకిచ్చాడు, భయంకర మహాపాపములకు ప్రాయశ్చిత్రం గాయత్రి మహామంత్రం. దానికి అనువాద పద్యం కూడా తిక్కన గారు రాశారు ఇప్పుడు ఈ శ్లోకానికి. మితభోజియై వివిక్త క్షితి సావిత్రీ జపంబు చేయునది అహస్థితియుని శాశీరత్వము మతి నేమర కట్టులైన మడియున గంబుల్. 2-3 రోజుల పాటు ఆహారం తక్కువగా తింటూ ఒక పవిత్ర స్థలంలో కూర్చుని, పవిత్ర స్థలం ఎందుకన్నాడంటే అందరూ తిరిగే చోట కూర్చోకూడదు, అక్కడ పులిహార పంచి పెడుతుంటే అక్కడ కూర్చొని జపం ఎలా చేస్తావు, అసలు 4 తిరుగుతున్న చోట కాకుండా ఏకాంత ప్రదేశంలో కూర్చోవాలి, కూర్చుని చక్కగా లోపల లోపల ఏకధాటిగా ఎక్కువ సార్లు చెయ్యాలి. అలా గాయత్రి జపం వల్ల మడియు అఘంబుల్ పాపాలు చచ్చిపోతాయి అన్నాడు, నశిస్తాయి. సంస్కృతంలో సర్వకిల్బిషై ముచ్యతే అన్నారు. కాబట్టి నేను చెప్పింది విను, పాపాలకి ప్రాయశ్చిత్తం ఉన్నది, ఇంకా నీకు అన్నీ కూడా అనేక ప్రాయశ్చిత్తములు సద్గురువైన కృష్ణుడు చెబుతాడు, నువ్వేం పాపాలు చేయలేదు, చేశాననుకుంటే పని ప్రాయశ్చిత్తం చేసుకో. ఇంకొక ముక్క చెబుతున్నాను, ఈ ధర్మములు మేము చెప్పడం కాదు, ఈ భూమండలంలో సకల ధర్మములు చెప్పే ఒక పరమ పుణ్యాత్ముడు ఉన్నాడు, ఆయనే మీ తాతగారు భీష్ముడు, ఆయన దగ్గరికి వెళ్ళి సకల ధర్మాలు విను, గ్రహించు, నీవు పుణ్యాత్ముడు అవుతావు. ఆ విధంగా మళ్ళీ భీష్ముడి యొక్క ప్రాముఖ్యాన్ని వ్యాసుడు చెప్పగానే చాలా సంతోషం అన్నట్టు ఆయన. ఇవంతా ఎక్కడ, హస్తినాపుర ప్రాంగణానికి వచ్చే ముందు జరిగాయి కదా, అందుకని అక్కడికి వెళ్ళి మళ్ళీ గంగానదిలో తర్పణాలు అయ్యాక జరిగాయి కనుక అవన్నీ పుచ్చుకుని సపరివారంగా హస్తినకు వచ్చాడు ఆయన. ఇక ధర్మరాజు గారు పట్టాభిషేకం చేయించుకుని భీష్ముడి ద్వారా ధర్మాలు వినడానికి సంసిద్ధుడవుతున్నాడు. ప్రస్తుతం పట్టాభిషేక మహోత్సవం జరుగుతుందని హస్తినాపురవాసులకి తెలిసి వాళ్ళందరూ ధర్మరాజు గారు తన సోదరులతో మహానుభావులైన ఋషులతో కుల పురోహితుడు ధౌమ్యుడితో నగర ప్రవేశం చేస్తూ ఉంటే వీధుల్లోకి వచ్చారు, మేడల మీద నిలబడ్డారు, పువ్వులు జల్లారు, పేలాలు జల్లారు, లడ్డూలు విసిరారు, ఆనందంతో పులకించిపోయారు, జయహో ధర్మరాజా అన్నారు. 4 అగ్రుళ్లాగా భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు కూడా వస్తూ ఉంటే, నిన్ను చూస్తూ ఉంటే చతురగ్నిహోత్రములతో కూడినటువంటి విష్ణువులా కనపడుతున్నామని పొగిడారు వాళ్ళు. ప్రజాదరణ, బ్రహ్మాండమైన ఆదరణలండి ధర్మరాజు గారికి. మహావైభవంగా అడుగుపెట్టాడు ఆయన. అడుగడుగున అందరూ కూడా మహానుభావులు ఎంతకాలానికి హస్తినగరానికి వచ్చారు అని పొగిడారు, సంతోషించారు. అంతఃపురంలో ప్రవేశించి పురోహితుల సహకారంతో, శ్రీకృష్ణుడి సహకారంతో అంతఃపురంలో ఉన్న దేవతలందరినీ పూజించాడు ధర్మరాజు. పూర్వం అందరికీ ఇళ్లలో పెద్ద పెద్ద పూజామందిరాలు, శివలింగాలు, విష్ణుమూర్తి విగ్రహాలు ఉండేవి. ఇప్పుడు పెచ్చ పెరిగి ఇంట్లో శివలింగం ఉండకూడదట, ఇంట్లో కృష్ణుడు ఉండకూడదట, ఇంకెవరు ఉండాలి, శవాలు ఉండాలా శివుడు కాకపోతే, ఇలా అన్నానని అనుకోకండి. భగవంతుడు ఇంట్లో లేని స్థలం ఎక్కడ ఉంటుంది, అసలు ఇంట్లో ఉంచుకుని తీరచ్చు. కిం బహూక్తేనమునయః స్త్రీణామపి తథాన్యత అధికారోస్తి సర్వేషాం శివలింగార్చనే ద్విజా అని శివపురాణం సుస్పష్టంగా చెప్పింది. ఎందుకు ఇన్ని మాటలు? ఆడామగానే తేడా లేకుండా ప్రతి వ్యక్తి ఇంట్లో శివలింగాన్ని పెట్టి పూజించుకోవచ్చు. కాబట్టి ఇంట్లో శివలింగం ఉండి తీరాలి. పూర్వం ఆ ఇంట్లో శివలింగం లేకపోతే అన్నం తినేవారు కాదు. ఇలా కలియుగం అవడం వల్ల అన్ని రకాల పిచ్చలు పట్టుకుని ఇంట్లో శివలింగం ఉండకూడదు, లేకపోతే విష్ణుమూర్తి పటం ఉండకూడదు. అంతెందుకు భగవద్గీతతో ఉన్నటువంటి పటం ఉండకూడదట. శ్రీకృష్ణుడు రసం తొలుతూ ఉంటే అర్జునుడు వెనకాలతో ఉండే పటం ఉంటే ఇంట్లో వాళ్ళు చచ్చిపోతారని చెప్పేటవాడు. ఆయన లేకపోతే చచ్చిపోతాడు, ఆయన ఉంటేనే బతుకుతాడు. ఆ విషయం తెలియదు మూర్ఖుడికి. ఆ చెప్పేవాడు ఎవడండి? అసలు ఆ చెప్పేవాడు అంత అజ్ఞానం. ఇలా లేనిపోని ప్రజలకి భయానికి సంబంధించిన భయం రేకెత్తించేవి చెబుతూ ఉంటే ప్రజలు కూడా భయపడిపోతున్నారు. ఇంక ఎంత భయం పట్టుకుందంటే ఈ మధ్యకాలంలో నవగ్రహాలను చూస్తే భయపడిపోయేవాడు ఒకడు, ఆ ప్రదక్షిణ చేస్తే అక్కడ ప్రసాదం తీసుకోవడానికి భయపడేవాడు ఒకడు. ఆ నవగ్రహాలు ఎంత కరుణాస్వరూపులో తెలుసునో అనుగ్రహిస్తారు వాళ్ళు. వాళ్ళకి ప్రదక్షిణ చెయ్యాలి, ప్రసాదం తినాలి. ఇప్పుడు అసలు గుళ్ళోకి వెళ్ళాక నవగ్రహ ప్రదక్షిణ చేశాక అక్కడ అర్చకుడు ప్రసాదం ఇస్తే తినడం మానేశారు. అర్చకుడు నవగ్రహాలని పూజించే అర్చకుడు సాక్షాత్తు దేవుడు బృహస్పతి, అంత గొప్పవాడని చెప్పారు తెలిసినా మీకు పురాణాల్లో. అటువంటి అర్చకుడు ఏదన్నా ప్రసాదం చేతులు పెడితే కళ్ళకొద్దుకు తినాలి. గ్రహాలంటే భయం, కానీ వీడు మాత్రం రోజు లేని పాపగ్రహంలా తయారవుతున్నాడు. వీడు చేసే పాపాలు ఎక్కువైపోయాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, శివుడికి దండం పెడితే కాళ్ళు కొడుక్కోమని చెప్పాడు. ఎవడు ఏదో ఊర్భాగ్యుడు చెప్పాడో తెలియదు కానీ ఇలా రోజు రోజుకి కొత్త కొత్తవి పుట్టిస్తున్నారు అనమాట. ఇంకా ఈ మధ్యకాలంలో హుడనాడు వాడు ఇంత గడ్డం వేసుకుని రకరకాల అనమాట, అక్కడెక్కడో మిరపకాయలు పొగట్టు, లేదా ఇంకెక్కడెక్కడేదో దయపం వెలిగించారు పొద్దున్నే చెబుతూ అంటే వాడు చెప్పేది అది ఏంటో తెలియదు కానీ ఓంకారం కదా, ఓంకారంలో తయారైంది నాకు అది. ఇలాంటి విని మీరంతా పాడైపోతున్నారు తెలియకుండానే. ఈ మహాపాపపు అశాస్త్రీయమైనటువంటి దీపారాధనలు ఈ లేనిపోనివి మహాప్రమాదం. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, శాస్త్రీయమైన పద్ధతిలో చక్కగా మహానుభావులు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. అర్చకులు ఎంత బాగా చేస్తున్నారు, రోజు అక్కడ జపతపాలు చేస్తున్నారు. అవి శాస్త్ర విహిత కర్మలు. అవి శృంగేరి పీఠం అంటే వేదముల యొక్క నిలయం అది. నేను రోజు వచ్చి చూస్తూ ఉంటాను ఇక్కడ. చక్కగా మన శంకరాచార్యులు వారి యొక్క సన్నిధానంలో పొద్దుటిపూట కూర్చుని అంతమంది వేద పండితులు మహానుభావులైన పురోహితులు జపం చేస్తూ ఉంటే ఒక్క క్షణకాలం శరీరం గగురుపాటు గురవుతుంది అనమాట. ఆ శ్రీచక్రానికి అర్చన చేస్తూ ఉంటే, లేక రుద్రాభిషేకం చేస్తూ ఉంటే, లేక ఆచార్య గారు ఆంజనేయుడిని పూజిస్తూ ఉంటే, రాముడికి హారతిస్తూ ఉంటే, ఇవి శాస్త్ర కర్మలు. ఇవి మనం చూడాలి. ఈ రకమైన కర్మలతో తరిస్తాం. అంతేగాని అవేమీ లేదు, ఎక్కడ ఏం చెబుతాడో తెలియదు. అది ఎక్కడి నుంచి వస్తుందో, ఓ గుమ్మడికాయ అంటాడు, గుమ్మడికాయ మీద మిరపకాయ పెట్టాలట, మిరపకాయ మీద దీపం పెట్టాలట, ఆ దీపం నెత్తి మీద పెట్టుకోవాలట, వీడి నెత్తి మీద వేసి కొట్టుకోవాలట. మీరు చూడండి, మీరు పొద్దున్నే అవి టీవీలో జరుగుతున్నవి, అవి ఎక్కడన్నా ఒక్క పురాణంలో ఉన్నాయా, ఒక్క ఈ మంత్రశాస్త్రాల్లో ఉన్నాయా? నేను ఒకసారి అడుగుతున్నాను, చూపించమని అడుగుతాం. అవి లేవు. మహాత్ములు ఏమో చేసేటటువంటి శాస్త్రములతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు చేసే పూజల వల్ల ప్రయోజనం కానీ, ఇదిగో ఇలాంటి నవగ్రహాల పూజ చేస్తే ఫలితం కానీ, ఈ పిచ్చి పిచ్చి దీపారాధనలు చేస్తే చివరికి నీ ఇంట్లో దీపం మారిపోతుంది అని శాస్త్రం చెబుతోంది. నేనల్లా, శ్రీకృష్ణుడు చెప్పాడా లేదా, ఎస్ శాస్త్ర విధి ముత్సృజ్య వర్తతే కామకారత నసిద్ధిమ వాప్నోతి న సుఖం న పరాంగతి. శాస్త్రములలో చెప్పిన వాటిని విడిచిపెట్టి నీ ఇష్టం వచ్చినట్టు ఏదో కారుకోతలో కూస్తే, అవి నమ్మి నువ్వు అర్చనలు చేస్తే నీకు ఈ లోకంలో సుఖం ఉండదు, నా పరాంగతి పై కర్మము పై సుఖము ఉండదు. కాబట్టి పెద్దలైన మహాత్ములు చెప్పినటువంటి మార్గములో చక్కని అర్చనలు, ప్రాచీన పరంపరలో వస్తున్న అర్చనలు చెయ్యాలి, అప్పుడు మనకి ఫలితం వస్తుంది. కాబట్టే పదే పదే మహానుభావులైనటువంటి వాళ్ళు ఇళ్లల్లో ఆ రోజుల్లో పూజామందిరాలు పెట్టుకు పూజించేవారు. ధర్మరాజు గారి యొక్క అంతఃపురంలో, హస్తినలో కూడా అలాంటి పూజామందిరాలు ఉన్నాయి. వాటన్నిటికీ కృష్ణుడి సన్నిధానంలో ఋత్విక్కుల సాయంతో అర్చనలు చేశాడు. ఆ తర్వాత పెద్ద కొలువు ఏర్పాటు చేశారు బయట. అక్కడ బ్రాహ్మణోత్తములను నిలబెట్టి వారిని వరాసగా వాళ్ళందరికీ బంగారం గోవులు దానమిచ్చాడు. ఇంక ఇప్పుడు ధర్మరాజుకి ఆ చేపట్లో సింహాసనం మీద కూర్చుంటాడు. అది కూడా బహిరంగంగా, ఏదో సభాభవనంలో కాకుండా హస్తినాపురం బయట అనమాట. అందరూ చూసేటట్టుగా సింహాసనం బయట వేశారట. సింహాసనం మీద బయట కూర్చుని బయలు కొలువిచ్చి ప్రజల యొక్క సమక్షంలో పట్టాభిషేకం ధర్మరాజు గారు చేసుకుంటున్నాడనే ఉద్దేశంతో జనమంతా అప్పటిదాకా చప్పట్లు కొట్టిన వాళ్ళు, ఆనందంతో జయహో అన్న వాళ్ళు నిశ్శబ్దంగా ఊరుకున్నారు. ధర్మరాజు గారు సందేశం అవ్వాలి, అప్పుడు ఆయన ద్రౌపదితో పాటు సింహాసనం మీద కూర్చోవాలి, కిరీటధారణ అవ్వాలి. ఆ సమయంలో ఈ బ్రాహ్మణోత్తముల మధ్యలోంచి ఒకడు వచ్చాడు. వాడు రాగానే, నేను ఈ బ్రాహ్మణుల యొక్క ప్రతినిధిగా వచ్చాను, వీళ్ళందరూ చెప్పమన్న మాట చెబుతున్నాను. ధర్మరాజా, నువ్వు అసలు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? దుర్యోధనుడు లాంటి మహానుభావుడిని యుద్ధరంగంలోకి వచ్చి సంహరిస్తావా, తొడలు విరగొట్టిస్తావా, నెత్తురు కూడు తింటావా, నీలాంటి వాడు రాజైతే మాకెంత నష్టం, నీవు కిరీటం ధరించడానికి అర్హుడివి కాదని వీళ్ళంతా నన్ను మాట్లాడమని పంపించారనగానే అక్కడున్న బ్రాహ్మణులు తెల్లబోయారు. వాళ్ళు ఎవరు వీడిని పంపలా, ఈ దొంగడు ఎవడో వచ్చాడు. వాళ్ళు మహాత్ములు, అక్కడున్న విప్రులంతా కూడా బ్రాహ్మణోత్తములంతా ధర్మరాజు గారంటే ఎంతో ప్రేమ, వాళ్ళు ధర్మాత్ములు. వీడెవడో మధ్యలో వచ్చి వాళ్ళకి దూతగా ప్రతినిధిగా వచ్చాను అన్నట్ట. ఇప్పుడు ఈ మధ్యకాలంలో రైతులు ప్రతినిధులు అని కొందరు నాటకాలు ఆడటంలా అలాగనమాట. వీడిలా అనగానే ధర్మరాజు సిగ్గుపడిపోయి, మహాత్ములారా, మీరు విప్రులు, వేద పండితులు, నేనెప్పుడూ మిమ్మల్ని సేవించాను, మాట వరసకు కూడా మీకు వ్యతిరేకంగా నడుచుకోను, మీరు వద్దంటే ఇప్పుడు పట్టాభిషేకం ఆపేసుకుని ఇప్పుడు అడుగు గడిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, మీ ఆజ్ఞ ఏమిటనగానే వాళ్ళు తలకాయలు మొత్తుకుని, అసలు వీడు ఎవడో మాకు తెలియదు, అసలు వీడు మాలో లేడు, ఎంతవరకు మాలో వీడికి మెంబర్షిప్ కూడా లేదు, వీడెవడో మరి ఎక్కడి నుంచి వచ్చాడో, మేము నీ వంటి మహానుభావుడు ఎప్పుడు వస్తాడా, సింహాసనం మీద కూర్చుంటాడా, మళ్ళీ ధర్మం నాలుగు పాదాల నడుస్తుందని ఎదురు చూస్తున్నాం అని వెంటనే వాడి కేసు చూశారు. మాకు అర్థమయ్యింది, వీడి పేరు చార్వాకుడు, దుర్యోధనుడి మిత్రుడు, వీడొక భయంకర రాక్షసుడు, ఎప్పుడు దుర్యోధనుడి పక్కనే ఉండేవాడు, దుర్యోధనుడి మీద ప్రేమతో మీ మీద పగతో బ్రాహ్మణ వేషంలో వచ్చాడు అని వెంటనే వాళ్ళు ఏం చేశారట, ఎరా దొంగ పేరుగా రాక్షసుడివి, దుర్యోధన మిత్రుడివి, ధర్మరాజు గారి దగ్గరకు వచ్చి పైగా మమ్మల్ని మేము అందరం నిన్ను పంపించామని మా సందేశం చెబుతున్నామని మాకేసి వేలెత్తి చూపించి మమ్మల్ని అవమానం పాలు చేస్తావా అని వెంటనే వాడికేసి తిరిగి హుమ్ అని హుంకరించారట. ఇంకేం తెట్టలేదు కూడా, హుమ్ అనగానే దెబ్బకి తెచ్చిపోయేవాడు. చావగానే వాడికి అసలు రూపం వచ్చిందిట, కొండంత శరీరంతో ఆ రాక్షసుడు అసలు రూపం ధరించి చచ్చిపోయాడు, హుంకారంతో చచ్చిపోయాడని చెప్పారు భారతంలో. బ్రహ్మతేజో నిహతినట్లు పడి మహాశని ప్రహతిపాతితో అర్వీజ నిభత నుంది ఉన్న అద్దానవుని చూచి అన్నరేంద్రుడు ఎలమి సొంపు వహిల్చే తమ్ములును తాను. మహానుభావుల యొక్క తేజస్సుతో, వేద పండితుల యొక్క బ్రహ్మ తేజస్సుతో పిడుగుపడిన వెంటనే చెట్టు ఎలా కూలిపోతుందో అలా కూడిపోయేవాడు. పెద్ద చెట్టు, చెట్టు మీద పిడుగుపడితే ఎలా ఉంటుందో తెలుసా, మొన్నే చూశాను మా పీఠం దగ్గర ఒక కొబ్బరి చెట్టు మీద పిడుగుపడింది ఇక్కడ ప్రవచనానికి వచ్చే ముందు. ఆ భయంకరమైన పిడుగుపాటికి చొర 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 కాలిపోయిందండి మొత్తం చెట్టు అంతా. పిడుగుపడితే చెట్టు కూలిపోయినట్టుగా భయంకరాకారుడు రాక్షసుడు ఈ బ్రాహ్మణోత్తముల శాపానికి గురై, హుంకారానికి గురై కింద పడి చచ్చిపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు లేచి, ఇప్పుడు రహస్యం చెబుతున్నా వినండి, ఈ చార్వాకుడు అనేవాడు కృతయుగంలో పుట్టాడు, వీడు భయంకర రాక్షసుడు, బ్రహ్మ కోసం మహాతపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోమంటే నాకు ఎవరి వల్ల చావు లేకుండా, ఆయుధముల వల్ల చావు లేకుండా వరమియ్యన్నట్ట. బ్రహ్మ నీకు ఎవరి వల్ల చావు ఉండదు, ఆయుధాల వల్ల చావు ఉండదు, కానీ ఎప్పుడైనా బ్రాహ్మణోత్తములు కోపం తెప్పిస్తే వాళ్ళు హుమ్ అన్నారంటే చచ్చిపోతావు, కానీ వాళ్ళ కోపం తెప్పించకుండా ఉంటే నువ్వు సుఖంగా ఉంటావని వరమిచ్చాట. కొంత రోజులు బానే ఉన్నాడు, క్రమంగా వీడికి నీచత్వం పెరిగింది, వీడికి దుర్యోధనుడు పుట్టాక దుర్యోధనుడితో స్నేహం పెరిగింది, ఆ స్నేహంతో రెచ్చిపోయి దేవతల్ని చావుగొట్టడం మొదలుపెట్టాడు. అందరినీ బాధ పెడుతూ ఉంటే అప్పుడు దేవతలంతా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ నువ్వేమో వాడికి చావు లేకుండా వరం ఇచ్చావు, వాడు మమ్మల్ని చంపుతున్నాడు, వాడు ఎలా చస్తాడంటే వాడికి నేను చావు లేకుండా వరం ఇవ్వలే, ఆయుధాల వల్ల చావు లేకుండా వరం ఇచ్చా, కంగారు పడకండి, ఈ మూర్ఖుడు దుర్యోధన స్నేహం వల్ల రెచ్చిపోతున్నాడు, రేపెప్పుడో దుర్యోధనుడు తెచ్చాక ధర్మరాజు గారి పట్టాభిషేకానికి ఎడతాడు, ధర్మరాజుని తిడతాడు, దాంతో అక్కడున్న వేద పండితులు బ్రాహ్మణోత్తములు అందరూ ఆగ్రహిస్తారు, చస్తాడు వీడు అని బ్రహ్మ వాళ్ళకి వరమిచ్చాడు. వీడికి పోయే కాలం వచ్చేప్పుడు ధర్మమూర్తి అయినటువంటి ధర్మరాజుని తిట్టి మీ ఆగ్రహానికి గురై చచ్చాడు. కాబట్టి మహానుభావులకి అపచారం చేసిన వాడు, ధర్మాత్ముల్ని తిట్టినవాడు ఎప్పుడూ సుఖంగా ఉండడం. ఈ విధంగా చార్వాకుడు దుర్యోధన మిత్రుడు నశించాడని శ్రీకృష్ణుడు వాడి చరిత్ర చెప్పగానే అందరూ ఆనందపడ్డారట. అప్పుడు ధర్మరాజు గారిని సింహాసనం మీద కూర్చోబెట్టారు, తెల్లని చక్కని వస్త్రాలు ధరించాడు, ఆయన కుండలాలు పెట్టుకున్నాడు, నడుముకేమో మంచి పట్టా కత్తున్నది, చక్కినటువంటి ఆయుధాలన్నీ పక్కన పెట్టారు, పక్కన ద్రౌపదీదేవి కూడా అవబృధ స్నానం చేసి వచ్చి కూర్చుంది. పట్టాభిషేకానికి ముందు బంగారాన్ని, వెండిని, నేలని తాకాలి, అందుకని ధర్మరాజు ముందు బంగారం పట్టుకుని తర్వాత వెండిని పట్టుకుని నేలకు నమస్కరించాడు. ఆపై మహానుభావులు పువ్వులు చేతికిచ్చారు, ఆ పువ్వులు కళ్ళకద్దుకుని శ్రీకృష్ణుడి పాదాల మీద, శివలింగం మీద పెట్టాడు. అప్పుడు సాక్షాత్తు ధౌమ్యుల వారు కులపురోహితులు శ్రీకృష్ణుణ్ణి తాకమని, ఎంతో పూర్వం దుర్యోధనుడు మొదలైనటువంటి వాళ్ళు వేల సంవత్సరములుగా లక్షల సంవత్సరములుగా చంద్రవంశపురాజులు ధరిస్తున్న పవిత్ర కిరీటం పట్టుకొచ్చి ఆ మహానుభావుడు ధర్మమూర్తి అయిన ధర్మరాజు గారి శిరస్సు మీద పెట్టారు. ఒకనొకప్పుడు బ్రహ్మదేవుడు సృష్టించిన కిరీటం, బ్రహ్మ దానిని చంద్రుడికిచ్చాడు, చంద్రుడు కొంతకాలం ధరించాడు, చంద్రుడు తన కొడుకు గ్రహాలలో ఒకడైన బుధగ్రహానికిచ్చాడు, బుధుడు తన కొడుకు పురూరవుడికిచ్చాడు, పురూరవుడు తన కుమారుడు నహుషుడికిచ్చాడు, నహుషుడు యయాతికిచ్చాడు, యయాతి తన కొడుకుల్లో ఒకడైన పూరు చక్రవర్తికిచ్చాడు. ఆ పూరు యొక్క వంశం వాళ్లైన పాండవులంతా క్రమంగా ఆ వంశంలో వాళ్ళు ఆ కిరీటం ధరించారు. ఎన్నాళ్ళటిగా ఆ కిరీటం ధర్మరాజు గారి శిరస్సు మీద చేరగానే భూమి సస్యశ్యామలమయ్యింది, పులకించింది, ఎందుకంటే ధర్మాత్ముడి నెత్తి మీద కిరీటం వచ్చిందని. ఈ విధంగా ధర్మరాజు గారి పట్టాభిషేక ఘట్టం జరిగింది. ఆ తర్వాత వచ్చే అపూర్వ ఘట్టాలన్నీ కూడా ఇంకా రేపటి నుంచి అయితే భీష్ముడు చెప్పి ఎన్ని ధర్మాలు వస్తాయి, కాబట్టి అందరూ సమయానికి రండి.